अविद्यानामन्तस्तिमिरमिहिरद्वीपनगरी जडानां चैतन्यस्तबकमकरन्दश्रुतिझरी दरिद्राणां चिन्तामणिगुणनिका जन्मजलधौ निमग्नानां दंष्ट्रामुररिपुवराहस्य भवति शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये वंदे गुरुपदद्वन्द्वमवाङ्मानसगोचरम् रक्तशुक्लप्रभामिश्रम् अतर्क्यं त्रयीपुरं महः नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत् सच्चिदानन्दरूपाय विश्वोत्पत्यादि हेतवे तापत्रय विनाशाय श्री कृष्णाय वयं नमः। భీష్ముడనే ఒక మహానుభవుడు, ఒక ధర్మాత్ముడు ఆ కాలంలో ఉండబట్టి కొన్ని సందర్భాలలో అధర్మం పెచ్చు పెరుగుతూ ఉంటే ఆ అధర్మానికి తగిన సమాధానం ఇచ్చేటటువంటి దిక్కొచ్చింది అన్నారు. అందుకే ఆయన కౌరవులు పాండవులు నాకు సమానమైన ధర్మం ధర్మమే కనుక చెబుతున్నాను, మధ్య మధ్యలో వచ్చిన అధిక మాసాలు కలిపితే నిన్న సూర్యోదయంతో పాండవులకి అజ్ఞాతవాసం పూర్తయిపోయింది, కాబట్టే వాళ్ళు యుద్ధానికి సంసిద్ధులై వచ్చారు, బయటపడ్డారు. లేకపోతే అంత తేలిక బయటపడతారా? 12 ఏళ్ళు అరణ్యవాసం, 1 ఏడు అజ్ఞాతవాసం చేసిన వాళ్ళు తొందరపడి సహనాన్ని కోల్పోయి యుద్ధానికి రారు కదా. పైపెచ్చు ధర్మరాజు వాళ్ళకి నాయకుడు, ధర్మరాజు వంటి ఒక మహాత్ముడు నాయకుడుగా కలిగినటువంటి పాండవులు అటు సూర్యుడు ఇటు పడిచినా సరే ధర్మం తప్పరు. సరే, అయ్యింది ఏదో అయ్యింది, మనం యుద్ధానికి సిద్ధపడి వచ్చాం. వచ్చిన తర్వాత ఇక ఎలాగో వెనుకంజి వేయడానికి వీల్లేదు, పైగా వచ్చినవాడు సామాజుడు కాదు. వచ్చినవాడు పల్గొన్నుడు అవశ్యము గెలుతు మనంగరాదు, రాలచ్చికి నైపెనంగెడు బలం బులు రెండును గెల్వనేర్చునే హెచ్చగు కుందగు తొడరు టెల్ల విధం బుల్ల కోర్చుటట్లుగాకెచ్చదలల్చి ఒక్క మెయ్యి ఇత్తరి పొందును చేయుటొప్పగు. ఒక చాలా ప్రసిద్ధికెక్కినటువంటి భారత పద్యం ఇది. వచ్చినవాడు ఫల్గొనుడు, ఆ వచ్చినవాడే సామాన్యుడు కాదు. పోనీ ఏ అర్జునుడు అనొచ్చు కదా, ఎలా అన్నా సవ్యసాచి అన్నా అక్కడ సరిపోతుంది, లేదు ఇంకేదైనా పదం వాడవచ్చు. అలా వాడకుండా వచ్చినవాడు ఫల్గొనుడిని ఎందుకున్నారంటే, నిన్న మనం చెప్పుకున్నాం ఉత్తర ఫల్గుని విశిష్ట కాలంలో పుట్టాడు ఆయన. ఆ సంధికాలంలో పుట్టిన వాడిని కొన్ని కోట్ల మంది కూడా ఏమీ చేయలేరు. అకాల మరణం రాదు, అపజయం ఉండదు, అతన్ని యుద్ధరంగంలో చంపడం అసంభవం. అంతటి మహావీరుడు వచ్చాడు, ఏకవీరుడు అని పిలవడానికి అర్హత కలిగిన వాడు వచ్చాడు. కాబట్టి అతన్ని మనం తప్పక యుద్ధరంగంలో ఓడిస్తామనే నమ్మకం లేదు. అసలు ఓడిస్తామనే నమ్మకం పక్కన పెడదామండి, మేం ఖచ్చితంగా జయిస్తాం అని ఎవడైనా అండం తెలివి తక్కువతనం. సహజంగా లోకల్లో రాజ్యం కోసం రెండు వర్గాల వాళ్ళు యుద్ధం చేరుస్తూ ఉన్నప్పుడు అందులో ఏదో ఒక వర్గానికి విజయం వస్తుంది కానీ రెండు వైపులా విజయం రాదు కదా. రాలచ్చి అంటే రాజ్యలక్ష్మి అని అర్థం అనమాట. రాజ్యలక్ష్మి కోసం రెండు భయంకరమైన పరాక్రమం కలిగిన విరోధి వర్గములు యుద్ధానికి సంసిద్ధమైతే అందులో ఎప్పుడు ఏది పై చేయి అవుతుందో చెప్పలేం. ఒకటి హెచ్చవుతుంది, ఒకటి కుందవుతుంది, ఒకటికి దారికి విజయం వస్తుంది, ఒకదానికి అపజయం వస్తుంది, ఎప్పుడైనా అంతే కదండి. ఆటల్లో కూడా అంతే, ఫైనల్గా యుద్ధానికి తలపడిన తర్వాత మనం నెగ్గచ్చు, లేదా పాకిస్తాన్ వాళ్ళని ఎక్కచ్చు. ఏం చెబుతాం, మన చేతిలో ఉంది. చివరికి వచ్చరికి జయాపజయాలు, దైవాధీనాలు. ఇలాంటప్పుడు మనం యుద్ధానికి సంసిద్ధం అవ్వాలి. లేదా రెండోది ఏం చెప్పాడు, ఈ సమయంలో పొందుగు కనీసం సంధినే చేస్తే మంచిది. నా ఉద్దేశం అయితే సంధి చేయటం చాలా మంచిది, సంధి చేస్తే బాగుపడతాం. లేదు ఎలాగో యుద్ధానికి వచ్చాం కనుక యుద్ధం చేయడం మంచిది. ఏమంటావు దుర్యోధన అంటే, మనకి పాండురాజ తనయ వర్గానికి మధ్యలో సంధి అవ్వడం అసంభవం. నా శరీరంలో ప్రాణం ఉన్నంత వరకు వాళ్ళకి రాజ్యం ఇవ్వను, వాళ్ళని ఏ రకంగా అయినా నాశనం చేయడానికే ప్రయత్నిస్తాను. దానికి నేను వంచనకి, కపటత్వానికి, క్రూరత్వానికి వెనుదీయను. సుస్పష్టంగా చెప్పేశాడు. ఎందుకు ఇంత పెద్ద గొంతుకుతో చెప్పాడు? ఎక్కడో ఉన్న అర్జునుడికి వినబడేలా చెప్పాడు. మనకు పాండురాజ తనయ వర్గమునకు పొసగదు, మా వంశానికి పాండురాజ వంశానికి మధ్యలో పచ్చగడ్డేస్తే భగ్గుమంటుంది. అటు సూర్యుడు ఇటు పొడిచినా నేను వాళ్ళకి రాజ్యం ఇవ్వను, యుద్ధానికే సిద్ధం. ఏదో రకంగా వాళ్ళని అడవికి గెంటుదామని ప్రయత్నించాను. ఆ ప్రయత్నం సఫలమయ్యిందా పర్వాలేదు, విఫలమైనా పర్వాలేదు, యుద్ధమే చేస్తాను. నాకు చావైనా ఇష్టమే, వాళ్లతో మాత్రం నేస్తం కుదరదు, నెయ్యం కుదరదు అనగానే, సరే అయితే యుద్ధానికి అందరూ కూడా మనం సంసిద్ధం అవుదాం. ఇక్కడే మనం చేయవలసిన పని ఒకటి ఉన్నది. అర్జునుడు ఏనుగుల గుంపును చూచి ఆకలితో ఉన్నటువంటి సింహంలాగా దూకడానికి సిద్ధంగా ఉన్నాడు. ముందుగా దుర్యోధనుడి మీదే ఉంటుంది అతని కక్షంతా, కశంతా. దుర్యోధనుడి మీద పడి చావు కొడితే ఇప్పుడున్న పరిస్థితుల్లో దుర్యోధనుడు అతను ఎదుర్కోలేడు. ఎందుకంటే అతనికి తీవ్ర క్రోధం, ఇతనికి అంత క్రోధం వచ్చే అవకాశం లేదు. ఆ తీవ్ర క్రోధంలో కూడా ఏదో కోపం తెచ్చుకున్న అసమర్థుడు కాదాయన, అసమర్థుడి కోపం ఒకటి ఉంటుంది. ఎందుకు మనకి మనవాడు కోపం వస్తే ఏమిట, వాడికి విలువ లేదు ఇంట్లో. ఒక ఆయన ఉన్నాడు, వాడికి జీతం వస్తుంది, కుటుంబం ఉంది, చీటికి వాడికి అందరి మీద అరుస్తాడు, కానీ ఇంట్లో ఎవడి మాట ఎవడూ వాడి మాట లెక్క చేయలేడు. అలా ఎవడూ వాడి మాట లెక్క చెయ్యని ఈ అసమర్థునికి ఎంత కోపం వస్తే ఉపయోగం ఉంది? చాలా నోరు మూసుకున్నా అని ఒకడు, మీ మోహం తగలయ్యా, మీరు నోరు మూసుకోండి అని పెళ్ళాము, ఇంకా ఇలా అందరూ నోటికి వచ్చినట్టల్లా కూర్చోండి అంటున్నప్పుడు, చీటికి మాటికి కోపం తెచ్చుకునేటటువంటి ఒక అసమర్థుడు ఎటువంటి వాడు, ఈ దుర్యోధనుడు ఎటువంటి వాడని భావం అన్నమాట ఇప్పుడు ప్రస్తుతం భీష్ముడి దృష్టిలో. అందువల్ల మనం ఓ పని చేద్దాం, మనం వచ్చింది గోవుల కోసం. దుర్యోధనుణ్ణి కొంచెం సైన్యం ఇచ్చి ఈ గోవులతో పాటు హస్తినాపురానికి పంపేద్దాం. గోవులు వెళ్ళిపోయాయంటే వాటిని విడిపించుకుని వెళ్ళకపోతే వచ్చిన వాడు ఓడిపోయిన వాడితో సమానం. అర్జునుడు కనుక ఇప్పుడు ఈ గోవుల్ని విడిపించుకుని తిరిగి తీసుకు వెళ్ళలేకపోతే ఇంచుమించుగా ఓడిపోయినట్టే అతడు, అపజయం పాలైనట్టే. కాబట్టి దుర్యోధనుడు కొంచెం సైన్యముతోటి హస్తినాపురానికి గోసంపదతో వెళ్ళిపోవుగాక, అతని వెన్నంటి మనం నాలుగు దిక్కుల్లోని కాపలా కాద్దాం. మధ్యలో ద్రోణాచార్యుడు ఉంటాడు, ప్రారంభంలో నేనుంటాను, అటూ ఇటూ కర్ణుడు, శకుని, జయద్రథుడు ఉంటారు. వీళ్ళందరినీ కాదని జయించి దుర్యోధనుడి దగ్గరికి అర్జునుడు వెళ్లాలంటే సమయం పడుతుంది, అతని వల్ల కాదు. ఈలోపు దుర్యోధనుడు హాయిగా గోసంపదతో హస్తినికి వెళ్ళిపోతాడు అని సైన్యాన్ని జాగ్రత్తగా విభాగించి సరిగ్గా గరుడ వ్యూహం పన్ని, ముక్కు స్థానంలోనేమో భీష్ముడున్నాడు, రెక్కల స్థానంలో జయద్రథుడు, శకుని, కర్ణుడు ఉన్నారు. మధ్యలో సరిగ్గా పొట్ట స్థానంలో ద్రోణాచార్యుడు ఉన్నాడు. తోక స్థానంలో వెనక్కి వెళ్ళిపోతూ దుర్యోధనుడు ఉన్నాడు. ఇలా సైన్యాన్ని చక్కగా ఒక పక్షాకారంలో అమర్చారు. దీనికి ఒక వ్యూహం, గరుడ వ్యూహం అని పేరు. వ్యూహం చాలా గొప్పది. అసలు సైన్యాన్ని ఎలా నడపాలో తెలియడమే కళ. అందుకే వాటికి ఒక పెద్ద ప్రత్యేకమైన ప్రణాళిక, బాగా శిక్షణ ఉంటుంది. ఇప్పుడు మనందరికీ మిలిటరీ నాయకులు ఉన్నారే, వాళ్ళది వ్యూహం అంటారు. ఆ వ్యూహం లేకపోతే అనవసరంగా యుద్ధం చేస్తే చచ్చిపోతాం. ఆ వ్యూహాన్ని నడిపించడంలో బాగా అరితేరిన వాళ్లలో మహానుభావుడు భీష్ముడు ఒకడు. చిత్రం ఏమిటో తెలిసిన, భీష్ముడు, ద్రోణుడు వీళ్ళు ఎంత గొప్పవాళ్ళైనా వీళ్ళందరికంటే దృష్టజుమ్నుడు కూడా చాలా గట్టివాడండి. అందుకే 18 రోజులు పాండవులకి సేనాధిపతిగా ఉండి ఆయన మాత్రం చివరిదాకా ఒకడే సేనాధిపతి, పాండవుల సేనాధిపతి ఒక్కడే. కానీ కౌరవులకో 4 మారారు. కాబట్టే చెప్పొచ్చేది ఏంటంటే, సేనాధిపతికి వ్యూహం కూడా చాలా అవసరం. శత్రువుల యొక్క నైపుణ్యాన్ని తిరగగొట్టి విజయాన్ని సాధించడానికి సైనికుల్ని ఏ మూల ఎవరిని పెట్టాలి అనే తెలివితేటలు కలిగి ఉన్నవాడే సేనా నాయకుడు అవుతాడనమాట. అటువంటి మహానుభావుడు భీష్ముడు ఇలా పంపిస్తూ ఉండగా, ఈ సమయంలో యుద్ధం చూడాలనే కుతూహలం కలిగి ఇంద్రుడు, చంద్రుడు మొదలైన వాళ్ళంతా దివ్య విమానంలో ఆకాశంలోకి వచ్చారు. వాళ్ళు ఎందుకు వచ్చారో తెలిసినా, అందరూ యుద్ధం చేస్తుంటే రారు వాళ్ళు,
భూలోకంలో చాలా మంది యుద్ధాలు చేస్తారు, ఆ యుద్ధాలన్నీ చూడ్డానికి దేవతలు వస్తారా? ఇప్పుడు ఎందుకు దేవతలు వచ్చారు? ఇక్కడ ఉన్నది ఒక్కడే, ఒక్క మహాపురుషుడికి ఇంత భయంకర కౌరవ సైన్యంతో యుద్ధం జరుగుతోంది, అసలు ఇలాంటి యుద్ధం ఎలా ఉంటుందో చూద్దాం అని ఇంద్రుడు కొంతమంది పరివారాన్ని విమానంలో ఎక్కించుకొచ్చాడు. ఈ సమయంలో ఎప్పుడూ లేనిది పాండురాజు గారికి కూడా హుషారు వచ్చేసింది. టండోయ్, మా అబ్బాయి గారి యుద్ధం నేను చూస్తాను, ఇతడు నీకు పుత్రుడే నాకు పుత్రుడే, నాకేమో వరసకు పుత్రుడు, నీవేమో వరం ఇచ్చి అతన్ని పుట్టించావు, కాబట్టి నేను వస్తానని పాండు మహీపాలుండాఖండలు చేరువున పెద్ద గద్దీయ అమరి మండలి వీచోపులెడగ నుండి కనుంగొనుచు నుండెనుజ్జల భంగిన్. పాండు మహారాజు గారు తన భార్య మాద్రితో దివ్య శరీరంతో స్వర్గంలో ఉన్నాడు. ఆయన కూడా ఇంద్రుడికి కుడి పక్కన ఓ పెద్ద పీఠం మీద, బంగారు పీఠం మీద కూర్చున్నాడు. పాండురాజు అంటే చాలా గౌరవం ఇంద్రుడికి, అందుకని మంచి అప్సరసల్ని సుందరీమణుల్ని పిలిపించి ఈయనకి విసనకర్రలు విసరండి అన్నట. వాడు చామరములు పుచ్చుకుని విసురుతున్నారట. అమరీ మండలి అన్నాడు, అందుకే అమర మండలి కాదు అమరీ మండలి. అప్సర స్త్రీలు వీచోపులు ఇస్తున్నారన్నమాట. వీచోపులు అంటే ఏమిటి? వింజామరులతో అలా విసరడం. అలా విసురుతూ ఉండగా కొడుకు యుద్ధం చూడడానికి ఆయన సిద్ధపడ్డాడు. ఆ సమయంలో ముందుగా అర్జునుడు ఏం చేశాడు? చూచావా ఈ దుర్యోధనుడు ఎంత తెలివైనవాడో, ఎక్కడా మనకు కనబడ్డంలా, ఆ ముందు పోతున్న సైనికుల్లో ఉండి ఉండాలి వాడు. ఈ తెలివితేటలు వాడివి కాదు, మా తాతగారివి. వాడి మొహానికి ఇన్ని తెలివితేటలు ఎక్కడున్నాయి? కుటిలత్వం, కుళ్ళు, కుతంత్రాలు, మోసం తప్ప వాడి దగ్గర సక్రమమైనటువంటి తెలివితేటలు లేవు. వాడు ముందు పోతున్నాడు అంటే ఆవుల్ని పట్టుకుపోతున్నాడు. ఆవుల్ని విడిపించకపోతే మనం యుద్ధానికి వస్తే మాత్రం ఉపయోగమే ఉంది, పనికి మాలిన వాళ్ళని చావు దెబ్బతీస్తే మాత్రం ఉపయోగమే ఉన్నది. ఇప్పుడు మనం వీళ్ల మీదకి విరుచుకు పడద్దు, చాలా తెలివితేటలతో చుట్టూ తిరిగి వెడదాం. వెళ్ళి దుర్యోధనుడు ఉన్న చోట, ఆవులున్న చోటకి వెళ్ళి ఆవుల్ని విడిపిద్దాం. ఒక్కసారి గోవులు మనవయ్యాయా అప్పుడు చూపిస్తాను నా పరాక్రమం. ఈలోపు మనం రెచ్చిపోతే ఈ మూర్ఖులు మన మీద పడతారు, వీళ్లతో తగాదా పడేలోపు ఈ ఆవులతో వాడు హస్తినాపురానికి వెళ్ళిపోతాడు అని ఈ నడుపుతున్నటువంటి రథం నడుపుతున్నటువంటి ఉత్తరుణ్ణి సైనికుల మీదకి వెళ్లకుండా సైనికులకి కుడివైపు నుంచి తిప్పుకుపో అన్నాడు. వాడు చుట్టూ తిప్పుకుంటూ పోవడం మొదలెట్టాట. అచ్చూచి ద్రోణాచార్యుడు అన్నాడు భీష్ముడితో, ఇదేమిటండి, ఇతడు యుద్ధానికి రాకుండా ఇలా రథాన్ని సైనికులు చుట్టూత ఏదో అప్రదక్షిణగా తిప్పుతున్నాడే అన్నట్ట. అతను ఊహ ఏమిటో, కానీ నా అనుమానం వీడు మనతో యుద్ధం చేయడం మాని రాజుగారి మీద పడతాడేమో. ఒకవేళ ఈ అర్జునుడు వెళ్ళి దుర్యోధనుడి మీద పడితే ఈ అర్జునుడి ధాటికి దుర్యోధనుడు తట్టుకోలేడు, అప్పుడు వాడు ఏమైనా అయిపోతే మనకి ఇబ్బంది. కాబట్టి మనందరం సంసిద్ధంగా ఉండాలి, కాచు కూర్చోవాలి. సమయం చూసి ఇతడు దుర్యోధనుడి మీద విరుచుకు పడితే అప్పుడు మనం యుద్ధం చేద్దాం. అలాగని ఇప్పుడే మనం మీద పడ్డాం, అది అన్యాయం. తనంత తాను యుద్ధానికి రాకుండా ఒక్క వీరుడున్నప్పుడు వాడి మీద విరుచుకు పడ్డం క్షాత్రధర్మం కాదు అన్నాడు భీష్ముడు. ఈలోపు ఏం చేశాడు అర్జునుడు? గాంధీవాని పైకెత్తి రెండు బాణాలు ద్రోణాచార్యుడి కాళ్ల దగ్గర వేశాడు. నమస్కార బాణాలు అంటారు. ఇప్పుడు మీరు వచ్చి స్టేజి మీద దండం పెట్టడం బాగుండదు కదా, ఉపన్యాసం జరుగుతుంటే మధ్యలో వచ్చి గురువు గారండి అని ఇక్కడికి వచ్చి దండం పెడితే చాలా అసహ్యంగా ఉంటుంది. అందుకని భక్తి కలిగిన వాడు ఏం చేస్తాడు, దూరం నుంచి అలా దండం పెట్టుకు వస్తాడు. ఇంకా భక్తి ఎక్కువ ఉన్నవాడు పక్క వాడి ఇలా పొడిచి మరి వండండి అని ఇలా దండం పెడతాడు. ఇప్పుడు ఈయన అవి కాకుండా స్వతసిద్ధమైన వీరుడు ఎలా చేయాలో అలా చేస్తూ రెండు బాణాలు నమస్కారం కింద విడిచిపెట్టాడనమాట. మరో రెండు బాణాలు ఏం చేశాడు, చెవి పక్క నుంచి చెవికి తగిలి తగలకుండా వేశాడు. చాలా జాగ్రత్తగా వేయాలండో. నమస్కార బాణాలు కాళ్ళ దగ్గర వేస్తున్నప్పుడు కాళ్ళల్లో గుచ్చుకుంటే అవతలవాడికి ఇబ్బంది, మాయిదారి నమస్కారం. అలాగే చెవులు పక్క నుంచి బాణం వేసేటప్పుడు కూడా చెవులు తెగొట్టకుండా తగలకుండా జాగ్రత్తగా వెళ్ళాలి. అవి వెడుతున్నప్పుడు ఎలా ఉందిట, కుశలమా అని అడుగుతున్నట్టుగా శబ్దం చేస్తున్నాయట. ఈ విధంగా నమస్కార బాణములేసి కుశల ప్రశ్నల కిందేమో చెవుల దగ్గర నుంచి రెండు అమ్ములు తగిలి తగలకుండా వేశాడు. అలాగే భీష్ముడికి, అలాగే కృపుడికి దండం పెట్టాడు. అప్పుడు ద్రోణుడు ఆనందపడిపోయి, చూశారా భీష్మ, వీడు నా శిష్యుడు ఎవరనుకుంటున్నారు, ట్రైనింగ్ నాది, ఇతడి బుద్ధి ఎంత అద్భుతమైనదో చూచారా, గురువులు కనబడగానే వినయంగా నమస్కరించాడు, ఒక వీరుడు ఎలా నమస్కారం చెయ్యాలో అలా చేశాడు, బాణాలతో నమస్కరించాడు, రెండు బాణాలేమో చెవులు పక్క నుంచి వేశాడు, ఆ బాణములు కుశలమా అని అడుగుతున్నట్టున్నాయి అంటే కుశల ప్రశ్నలతో కూడిన బాణాలు వేశాడు. ఈతడు ఎంత ఒప్పి ఉన్నాడు చూశారా. ఇలాంటి శిష్యుణ్ణి తయారు చేసిన గురువుగా నా జన్మ సఫలమయ్యింది, ధన్యుండయ్యాను. ఇక ఆ వీరుణ్ణి చూడండి, ఆ రూపం చూడండి, విల్లసద్గాండి వచ్చ ఆలనోద్ధతి కనద్విజ్జుల్లతాలీలగా అల్లఘుస్ఫార కపిధ్వజ ధ్వని సముద్యద్ గ గర్జ చందంబుగా జలదాకారత నొందెత్తేరు ఇతడు పర్జన్యాకృతింబొల్చే దుర్బల తీవ్రాది నిదాగ దుర్విష గర్వస్ఫూర్తి నిర్మూర్తిగన్. గురువుగారి యొక్క ప్రేమ ఈ పద్యంలో చూపిస్తున్నాడు అనమాట. ఆయన అర్జునుడు ప్రస్తుతం ఇంద్రుడిలా ఉన్నాడు, ఇంద్రపుత్రుడు కదా, ఆత్మావై పుత్రనామాసి, తండ్రి ఎప్పుడూ కొడుకు రూపంలో పుడతాడు కాబట్టి తండ్రి కొడుకు రూపంలో పుడతాడు అంటే తండ్రే కొడుకుగా వస్తున్నాడు, తండ్రి యొక్క మహిమ ఇలా వచ్చింది. ఇంద్రుడి పుత్రుడు ఇంద్రుడిలా కనబడ్డాడు. ఇంద్రుడు ఎప్పుడు ఎలా వస్తాడు, మేఘాల మీద వాహనం చేసుకుని వస్తాడు. ఇప్పుడు అర్జునుడు ఎలా ఉన్నాడు, విలసద్ గాండివ చాలనోద్ధతి కనద్విజ్జుల్లత లీలగా, చీటికి వాటికి గాండివాన్ని కదుపుతున్నట్ట. ఆ గాండివం కదులుతూ ఉంటే అది ఎలా ఉంది, మెరుపు తీగలో ఉంది, బంగారపు రంగులో ఉన్న ఈ గాండివం అనే విల్లు కదులుతూ ఉండడం వల్ల మెరుపు తీగలో ఉంది. మెరుపు తీగ చూసారు ఆకాశంలో, అలా అలా కదులుకుంటూ వెళ్ళిపోతుంది. ప్రస్తుతం గాండివం యొక్క కదలిక విజ్జుల్లత వలే, మెరుపు తీగ వలే ఉంది. మెరుపు తీగతో పాటుగా మేఘంలో ఇంకేం ఉండాలి, ఉరుములు ఉండాలిగా. పైన జెండా ఉన్నది, అర్జునుడి రథం మీద ఉన్న జెండా మీద ఎవరున్నారు, ఆంజనేయుడు ఉన్నాడు. ఆ ఆంజనేయుడు మధ్య మధ్యలో కదులుతూ హుమ్ అంటున్నాడు, ఉప్పు ఉప్పు అంటున్నాడు అనమాట. అది ఎలా ఉన్నది, ఆంజనేయుడి యొక్క శబ్దం ఆ పతాక కదులుతూ ఉంటే, జెండా రెపరెపలాడుతూ ఉంటే, ఆ రెపరెపలాడుతున్న శబ్దం మేఘం ఉరిమినట్టుంది. సాధారణంగా గట్టి గాలేసినప్పుడు జెండాలు టపటప శబ్దం చేసుకుంటాయి, ఆ విషయం మీ అందరికీ అనుభవమే, జెండాలు రెపరెపలాడతాయి. ఇది ఉట్టుట్టి రెపరెపలు కాదు, ఆ జెండా సజీవమైన జెండా, ఎందుకంటే ఉన్నది ఆంజనేయుడు. ఆంజనేయుడు ఆ జెండా మీద ఉండి గాలి కదలడమే కాకుండా, రెపరెపలాడటమే కాకుండా, మధ్యలో నిజంగానే గర్జిస్తున్నాడు ఆయన, హుమ్ అంటున్నాడు ఆనాడు సముద్రం దాటినప్పుడు హుమ్ అన్నట్టుగా. అందువల్ల ఆంజనేయుడి యొక్క శబ్దం, ఆ రెపరెపలాడుతున్న శబ్దం, ఈ రెండూ కలిసి భయంకరమైన ఒక ఉరుములే ఉన్నది. ఇక కపిధ్వని కపిధ్వజధ్వని సముద్రగర్జ చందంబుగా జలదాకారత నొంది తేరు, అర్జునుడు ఎక్కి వచ్చిన రథం పెద్ద మేఘంలో ఉంది. ఆ రథం నల్లని రథం, ఆ రథం నల్లనైనటువంటి చక్రములతో నల్లని రంగుతో ఒప్పారుతూ ఉంది. ఎందుకో నలుపు అంటే బాగా ఇష్టం పాప ఉత్తర కుమారుడికి, అందుకని ఎక్కువగా రథానికి నలుపు వేశాడు. కొంతమంది ఎందుకో బండి చక్రాలు కూడా నలుపు రంగు వేస్తారు తుప్పట్టకుండా ఉండడానికి. ఆ నలుపుతో ఉన్న కారణం చేత తేరు రథము ఓ పెద్ద మేఘంలో ఉంది, వర్షాకాలపు మేఘంలో ఉందన్నమాట. ఆ వర్షాకాలపు మేఘం ఎక్కి అర్జునుడనే ఒక ఇంద్రుడు చేతిలో ఉన్న గాండీవం అనే మెరుపు తీగతో, కపిధ్వజధ్వని అనేటటువంటి ఉరుముతో కౌరవుల మీదకు వస్తున్నాడు. కౌరవులు ఎవరింతకీ, వేసవికాలంలో ఎండిపోయిన నేల. వేసవకాలంలో నేల బాగా బేట్లు ఇచ్చింది. అప్పుడు ఆ వేసవకాలపు నేలని, ఎండిపోయిన నేలని మేఘం వస్తే ఏం చేస్తుంది, శుభ్రంగా బురద బురద చేస్తుంది. కౌరవులు అనేటటువంటి వేసవకాలాన్ని నాశనం చేసి బురద బురద చేసే మేఘం అట ఆయన. అంటే వర్షంతో, ఏ వర్షంతో, బాణవులనే వర్షంతో ఈ దరిద్రపు నేలని ఇప్పుడు కాసేపట్లో దున్నబోతున్నాడు. ఈయన కాసేపు రైతు అయిపోయాడు అనమాట, వాళ్ళని దున్ని అవతల పారేస్తాడు, బురద చేసి పారేస్తాడు. ఏం ఊహండి అసలు అది. అలాంటి ఆ వీరుడు నా శిష్యుడు అనగానే అర్జునుడు చెక్క 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 వెళ్ళిపోయి ఈ చుట్టూతో తిరిగి, అదిగో అదిగో దుర్యోధనుడు చూసావా, వాడి సైన్యం గోపాలకులతో కలిసి గోవుల్ని తరలించుకుని హస్తినాపురానికి పోతోంది. పైగా ఆ గోపాలకులు ఎవరు, మనవాళ్లే. ఈ దుర్యోధనుడు విరాటరాజు గారి దగ్గర పనిచేసే గోపాలకుల్ని బంధించి, ఒరే మిమ్మల్ని తన్నుతాను, ఈ గోవుల్ని తీసుకుని మా నగరానికి వెళ్ళండిరా అని వాళ్ల ద్వారానే గోవుల్ని కొట్టుకుపోతున్నట్ట. మళ్ళీ వాళ్ళ గోవులు ఎత్తుకుపోవడానికి వాళ్ళ గోపాలకులే, వారి గోపాలకులతో వారి గోవుల్ని హస్తినాపురానికి తరలించుకుపోతున్నాడు ముందు కొంత సైన్యంతో. ఆ సైన్యానికి వెనకాతల కాపలాగా ఉన్న భీష్ముడు మొదలైనటువంటి వాళ్ళకి మధ్యలోకి మన రథం తీసుకెళ్ళన్నట్టు ఈయన. అంటే దుర్యోధనుడు అలా ముందున్నాడు, భీష్మాదులు వెనకున్నారు, మధ్యలోకి రథాన్ని సారథి అయినటువంటి ఉత్తర కుమారుడు తీసుకొచ్చాడు. రాగానే పట 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 దుర్యోధనుడి యొక్క జెండా పగలగొట్టేసి దుర్యోధనుడి దగ్గర ఉన్న సైనికుల్ని చంపేసి, ఈ వెనకాతులు వచ్చేవాళ్ళు వచ్చేలోపే గోపాలకుల్ని పిలిచి, ఈ దుర్యోధనుడి సంగతి నేను చూస్తాను, మీరు ఈ గోవులు తోలుకుని మన నగరానికి వెళ్ళిపోండగానే వాళ్ళు ఆ గోవులు దొరుకుని వెళ్ళిపోయారట. కళ్ళు మూసి తెరిచేలోపు ఈ గోపాలకులు సందు చూసుకుని గోవులను తీసుకుని విరాటరాజు గారి నగరానికి వెళ్ళిపోయారు. దిష్టి పిడతలాగా మిగిలిపోయాడు దుర్యోధనుడు. వాడి జెండా ఇరిగిపోయింది, వాడి దగ్గర ఉన్న గుర్రాలు చచ్చిపోయాయి, వాడు విరధుడైపోయాడు. ఈ వెనకాల వాళ్ళు వచ్చేలోపే వాడి పని అయిపోయింది. ఈ విధంగా గోవుల్ని మరల్చి సముత్సాహంతో, చూసావా దీనికి వ్యూహము అని పేరు ఉత్తరకుమార, మనం తొందరపడి యుద్ధం చేస్తే గోవులు దెబ్బతింటాయి, గోవులు దెబ్బతినకుండా వాటిని మళ్లించాం కదా, ఇప్పుడు యుద్ధానికి సిద్ధపడదాం అనేలోపు మహావేగముగా భీష్మాదులంతా వచ్చి పాపం జెండా విరిగిపోయి రథం లేక వెర్రి మొహం వేసుకున్న దుర్యోధనుడి దగ్గరకు వచ్చి, పర్వాలేదు పర్వాలేదు జెండాయేగా విరిగింది, నీ మెడగాదుగా పర్వాలేదు అని ఇంకొక రథంలో ఎక్కించి మళ్లీ వాడికి జెండా తగిలించి గుర్రాలు సిద్ధం చేసి మొత్తం మీద వాణ్ణి విరధుడైన వాణ్ణి రథికొండి చేశారు. ఇప్పుడు అందరూ కలిసి మళ్ళీ వెనక్కి తిరిగారు అర్జునుడి కేసి. అప్పుడు అర్జునుడు కేవల వీర రసమయాత్మకుడగుతుంది, ఇంక ఈతడులో ఇప్పుడు ప్రస్తుతం ఇంక ఏ రసము లేదు, ఒక్క వీర రసమే. ఇంత పూర్వం ఉత్తరుడికి నీరసం, ఈయనకి వీర రసం. ఈ వీరరసుడైపోయి ధనుష్టంకారం ఒక్కసారి మళ్లీ చేసి గాంధీవాన్ని కఠినమైనటువంటి తన చేత్తో పట్టుకున్నాడు. పట్టుకుని, ఉత్తర కుమార చూడు ఆ కనపడుతున్న మహాసైన్యాన్ని, వీళ్లలో ఎవరు ఎవరో నీకు నేను నిరూపించి చెబుతాను, ఏ వీరుడెవడో వాడి పరాక్రమం ఎంతో చెబుతాను, ఇప్పుడు అటువంటి వీరులతో నేను యుద్ధం చేస్తాను, ఆ యుద్ధం చేస్తున్నప్పుడు నా పరాక్రమం ఎలా ఉంది శత్రువుల పరాక్రమం ఎలా ఉందో నువ్వు తేరిపారచూడు, ఇంటికి వెళ్ళాక మాకు మాకు మధ్యలో ఉన్న తేడా చెప్పు, నాలో లోపాలుంటే నువ్వు చెబితే సవరించుకుంటాను. ఈయన సవరించుకుంటాట. ఇది చాలా గొప్ప అద్భుతమైన వినయం కూడా. నేను వాళ్లతో యుద్ధం చేస్తాను, వాడు నాతో యుద్ధం చేస్తారు, నా పరాక్రమం ఎలా ఉంది వాళ్ల పరాక్రమం ఎలా ఉందో చెప్పు నువ్వు. ఒకవేళ నాలో ఏదన్నా ఈ ధనుష్టంకారంలో కానీ లేక బాణాలు ఎక్కువ పెట్టడంలో కానీ వెయ్యడంలో కానీ లక్ష్యం ఛేదించడంలో కానీ తేడా ఉంటే ఇంటికి వెళ్ళాక చెప్పు, ఇక్కడ కాదు, అప్పుడు నేను సర్దుకుంటాను. ఇదిగో చూడు, ముందుగా ఇక్కడ కూడా గురువుగారి మీదే ఎప్పుడు భక్తి పక్షపాతం శిష్యులకి గురువుల మీద ఉండాలి. అందుకని ముందు గురువుగారితో ఎత్తుకున్నాడు. కాంచనమయ వేదికా కనత్కేతనోజ్వల విభ్రమము వాడు కలశజుండు సింహలాంగూల భూషిత నభోభాగ కేతు ప్రేంఖణము వాడు ద్రోణసుతుడు కనక గోవృషసాంద్ర కాంతి పరిస్ఫుటధ్వజ సముల్లాసంబువాడు కృపుడు లలిత కంబు ప్రభాకలిత పతాకా విహారంబువాడు రాధాత్మజుండు మణిమయోరగరుచిజాల మహితమైన పడగవాడు కురుక్షితిపతి మహోగ్రశిఖర ఘనతాళ్ళ తరువగు సెడమువాడు సురనదీసూనుడేర్పడ చూచికొను. ముందుగా గురువుగారిని చూపించాడు, అదిగో ఏ జెండా మీద ఏ గుర్తుందో చెబుతాను, దాన్ని బట్టి ఎవరెవరో తెలుసుకో. బంగారపు రంగులో ఉన్న జెండా మీద బంగారపు వేదిక స్టేజీని ఏర్పాటు చేసుకున్నాడు ద్రోణాచార్యుడు. ద్రోణాచార్యుడి వారికి కూడా ఒక జెండా ఉంది, ఆ జెండా మీద బంగారపు వేదిక ఉంటుంది. ఆ సువర్ణమయమైన వేదికని గుర్తుగా కలిగిన జెండా ఎగురుతున్నదే ఆ జెండాలో ఉన్నటువంటి జెండాతో కూడిన రథంలో కూర్చున్నవాడు కలశజుడు, కుంభ సంభవుడు, కొండలో నుంచి పుట్టిన మా గురువుగారు ద్రోణాచార్యుడు. ఇంకా సింహం తోకని జెండా మీద గుర్తుగా పెట్టుకున్నటువంటి వాడు గురువుగారి కొడుకు ద్రోణాచార్య పుత్రుడు ఈశ్వర వరప్రసాది అశ్వత్థామ. అశ్వత్థామ గారి యొక్క జెండా మీద ఏముంటుంది, సింహం తోకుంటుందిట. కృపాచార్యుడు పరమ బ్రహ్మచారి సన్యాసి ఉత్తమోత్తముడు సాధువు, అందుకే ఆయన జెండా మీద ఏం పెట్టుకున్నాడనమాట, బంగారముతో చిత్రీకరింపబడినటువంటి బంగారముతో తయారు చేయబడిన ఆవు ఎద్దు. ఒకటేమో ధర్మమునకు ప్రతీక, ఎద్దెప్పుడు కూడా ధర్మమునకు ప్రతీక. ఇక గోవు భూదేవికి సహనానికి ప్రతీక. ఇటు భూమి ఇటు ధర్మం ఈ రెండూ కూడా నా జెండా మీద ఉన్నాయి అని చెప్పడానికి ఆవుని ఎద్దుని చిహ్నములుగా చిత్రించుకుని బంగారముతో జెండా మీద పెట్టుకున్నవాడు ఆ మహాత్ముడు కృపాచార్యుడు. ద్రోణాచార్యుల వారి భావమరిది ఈ అశ్వత్థామకి మేనమామ, ద్రోణుడి భార్య కృపికి అన్నగారు. ఇక ఆ పక్కనున్నవాడున్నాడే తెల్లనైనటువంటి జెండా గొడ్డ పెట్టుకుని దాని మీద శంఖాన్ని చిత్రీకరించుకున్నాడు. శంఖమును జెండా మీద బొమ్మగా పెట్టుకున్నటువంటి వాడు రాధాపుత్రుడు. అక్కడ కర్ణుడల్లా రాధాత్మజుడు, వాళ్ళ అమ్మని బట్టి వాడు బుద్ధి, అందుకని రాధాత్మజుడు అన్నాడు. తన బుద్ధికి మారురూపమా అన్నట్టుగా విషపు బుద్ధి గనక నల్లని విషసర్పాన్ని జెండా మీద చిత్రీకరించుకున్నవాడున్నాడే ఈ కురుక్షితిపతి దుర్యోధనుడు, వాడి బుద్ధి పాము బుద్ధి, వాడు విషసర్పం, అందుకే ఆ విషసర్పాన్ని జెండా మీద పెట్టుకున్నాడు. ఇక ఆ పక్కనున్న మహానుభావుడు మా తాతగారు, భూలోకంలో కల్పవృక్షంగా ప్రసిద్ధికెక్కింది తాడి చెట్టు. తాడి చెట్టు ఏమంటారు, భూలోక కల్పవృక్షం అంటారు. సామాన్యులకి అది ఇంటికి ఇంటి మీద తాటాకులు కప్పులుగాను ఉపయోగపడతాయి. అటువంటి తాడి చెట్టుని జెండా మీద పెట్టుకున్నవాడు సుర నదీసూనుడు, ఆకాశ గంగాపుత్రుడు, మందాకినీ పుత్రుడు, గంగాపుత్రుడు, గాంగేయుడు. ఆయన ఏర్పడ చూచుకును, ఎవరెవరో బాగా చూసుకో, వేరువేరుగా తెలుసుకో. ఈ మహానుభావుడు గురువు గారి దగ్గరకు ముందెడదాం. గురునకు ప్రదక్షిణంబుగ నరదము పో నిత్తమిం మహాపురుషు నడం పరిభవము వలవదీతడు కురుకుల నృపతనయ్య శిక్షకుడు సుమ్మనగా. గురువు గారి చుట్టూ ప్రదక్షిణ చేసి అప్పుడు యుద్ధానికి ఎడదాం. ఇతని మీదకి ముందుగా మనం యుద్ధానికి వెళ్ళకూడదు, ఎందుకంటే ఈయన మా కౌరవులకి పాండవులకి అందరికీ కూడా విలువిద్య నేర్పిన మహానుభావుడైన కురుకుల నృపతనయ్య శిక్షకుడు, ఆయన ఆచార్యుడు, గురువు, పరమోదాత్తుడైన, నేనంటే ఎప్పుడు ఎంతో ప్రీతి, అటువంటి తండ్రితో సమానుడైన ఈతనితోటి కయ్యమున్నకియ్యకొన తగదు ఏను దుష్పథ ద్యోత జయోద్ధతుండగు సుయోధను నిం పరిమార్పబోవుచో శాత శిరోత్కరం వితడు చక్కగా నేయును నన్ను నేయడో చోతము తానమున్ననికి చొత్తిన త్వత్తము గాక పెమ్మటం. ఈతనితో యుద్ధానికి వెళ్ళడం ధర్మం కాదు, ఎందుకంటే తండ్రితో సమానుడు గురువు కనుక. గురువు ఎడల ఎవడైనా సరే ప్రేమనే చూపించాలి, భక్తినే చూపించాలి. గురువుతో అనవసరంగా యుద్ధం చేయకూడదు. యుద్ధరంగంలోకి వెళ్ళాక ఆయన ముందుగా నా మీద బాణం వేస్తే అప్పుడు చూసుకుందాం అన్నాడు అండోయ్. యుద్ధానికి వెళ్ళాక తప్పదు మరి, కానీ ఇప్పుడు మాత్రం యుద్ధం చెయ్యకూడదు. ఈతడు పరమ ఉదాత్తుడు, పుణ్యపురుడు, అనేక విధములైన అస్త్రశస్త్రములలో ఆరితేరినటువంటి వాడు. నేను ఈ దుర్యోధనుడిని ఇప్పుడు చితక్కొట్టడానికి వెడతాను, అప్పుడు ఆయన దుర్యోధనుడికి నాకు మధ్యలో అడ్డొచ్చి నన్ను కొడతాడో లేక శిష్యుడనే పక్షపాతంతో ఊరుకుంటాడో చూద్దాం. తాన మున్ననికి చొచ్చిన చొత్తముగాక పెంబటం, తనంత తాను నా మీద పడితే అప్పుడు చూద్దాం. ప్రస్తుతం మాత్రం ఆయనతో యుద్ధం చెయ్యకూడదు. ఇక ఈ పక్కనున్నాడే ఆయన కూడా గురువుగారితో సమానుడే, ధైర్యధనుడితడు, ద్రోణాచార్యులకెనవచ్చు దివ్య సరవిధుడు కృపాచార్యుడు మత్పితృసకుడు ఆచార్యక మనరించే మాకు శైశవము తరిన్. ధైర్యములో ద్రోణాచార్యుడితో సమానుడు, ఆయన పేరు కృపాచార్యుడు. మా నాన్నగారు పాండురాజు ఆయన కలిసి చదువుకున్నారు చిన్నప్పుడు, అందుకే మత్పితృసకుడు, నా తండ్రి గారికి స్నేహితుడు. మాకు చిన్నప్పుడు పాఠాలు చెప్పాడు, ఆచార్యక మనరించే మాకు శైశవము తరిన్. పెద్దయ్యాక ద్రోణుడు నేర్పాడు, చిన్నప్పుడు ఆయన నేర్పాడు. ఎల్కేజీ ఎల్కేజీయేగా మరి, ఏకేజీ అయినా కేజీ కేజీయే. అప్పుడు చిన్నప్పుడు పాఠం చెప్పిన గురువు గారు ఆయన, పెద్దయ్యాక పాఠం చెప్పిన ఆయన. ఈ ఇద్దరికి మనం ఎప్పుడూ గౌరవం ఇవ్వాలి. వారంతటా వారు యుద్ధానికి వస్తే అప్పుడు చూద్దాం. గురువు గారితో యుద్ధం చేయాల్సి వస్తే దండం పెట్టి కొట్టడంలో తప్పులేదు, మీరు మాత్రం కొట్టకండి సుమా, అక్కడ అది యుద్ధం. గురువు గారికి దండం పెట్టి కొట్టచ్చని చెప్పారండి గురువు గారు, అయితే మీకు దండం పెట్టి తర్వాత తీసుకోమా అంటే దండం దశగుణం భవిత్తని కొట్టకూడదు, అది యుద్ధరంగం కనుక ఆ మాట అన్నాడు ఆయన. ఇక ఈ కృపాచార్యుడికి కుడివైపు నిలబడిన ఉన్నాడే, నాకు వాడికి మధ్యలో ఎప్పుడు నిరంతర విరోధం. యోధాగ్రేసరుడు యుద్ధ తేజుడు రణోద్యోగానురక్తుండు దుస్సాధ ప్రక్రమ బాహువీర్య కలితక్ష్మాపాల వాల్లభ్య లక్ష్మీధామాత్ముడు జామదగ్ని కలిత శ్రేష్టాస్త్ర విద్యార్జుడు ఈ రాధేయుండొక చిరికింగొనడు వీరవ్రాతమున్ పోరుల. యోధులలో చాలా గొప్పవాడు ఇతడు, అర్జునుడి గొప్పతనం ఇది. అర్జునుడు అవతల వాడిని చులకనగా ఎప్పుడు మాట్లాడ్డు. యోధులలో అగ్రేసరుడు అంటే ది సుప్రీం అన్నాడు. ఇతడు చాలా గొప్పవాడు యోధులలో, యుద్ధతేజుడు, మహాకాంతి కలిగిన వాడు, ఎప్పుడూ యుద్ధానికి సంసిద్ధంగా ఉంటాడు. అంత తేలికగా ఇతనెవరు యుద్ధరంగంలో బాహుపరాక్రమంతో జయించలేరు. అన్నిటికీ మించి మహానుభావుడు జమదగ్ని పుత్రుడైన పరశురాముడి దగ్గర విద్యాభ్యాసం నేర్చుకున్నవాడు. ఇతడు జామదగ్ని దగ్గరికి చేరి పరశురాముడి దగ్గరికి చేరి అనేక అస్త్ర శస్త్ర విద్యలు నేర్చుకున్నాడు. అందుకే ఆ మాట అన్నాడు, జామదగ్నియ కలిత శ్రేష్ఠ అస్త్ర విద్య ఆజ్యుడు అన్నమాట. అంటే పరశురాముని దగ్గర నిరంతరం సాధన చేసి శ్రేష్టమైన గొప్పవైన అస్త్రములను పొందినవాడు. ఇక ఈతడు రాధేయుడు అని ప్రస్తుతం పిలువబడుతున్నవాడు. వీడి తల్లి ఎవరో తండ్రి ఎవరో తెలియదు కానీ వాడు పెంచుకున్నారట. అసలు రహస్యం వినికి పూర్తిగా తెలియదు కాబట్టి అన్నాడు, పెంపుడు కొడుక రాధాకి ఈతడు. ఆయన అంత తేలికగా యుద్ధరంగంలో ఎవరిని ఒప్పుకోడు, ఎవరిని దగ్గరకి రానివ్వడు, చీల్చి చెంటాడతాడు. అటువంటి వీడితో ఇప్పుడు నేను యుద్ధానికి వెడుతున్నాను. మా ఇద్దరికీ మధ్యలో నిరంతరం వైరుధ్యం. ఈతనితో మాత్రం నేను కావాలని ముందుగా యుద్ధానికి దిగుతాను. మేము కొట్టుకుంటున్నప్పుడు వాడు వేగంగా వేస్తున్నాడా నేను వేగంగా వేస్తున్నామా, ఎవరి దగ్గర ఏ శక్తి ఉంది, ఎవరి అస్త్రాలు గొప్పవో బాగా పరిశీలించు నువ్వు. ఆ తర్వాత ఇంటికి వచ్చాక నాకు చెప్పాను, కానీ పరిశీలించడం ఏంటి, వీళ్ళని చూస్తుంటే నా గుండెలు బేజారు ఎత్తిపోతున్నాయి, ఇక నేను యుద్ధం ఏం చూస్తానన్నాడు. పాపం వీడికేమో నీరసం వచ్చేస్తుంది, కళ్ళు తిరిగిపోతున్నాయి. వాళ్ళ జనాలు చూస్తూ వణిగిపోతున్నాడు ఈయన. ఒక్కొక్కడు ఒక్కొక్క రకంగా తాచుపాముల్లో ఉన్నారు అవతల శత్రువులు. వీడి జీవితంలో ఎప్పుడు వాళ్ళని చూడలేదు. ఏం పెద్దగా పాండిత్యం లేనివాడు, కొత్తగా ఉపన్యాసం చెప్పడానికి వచ్చినవాడు ఈ వేదిక మీద కూర్చుంటే ఉత్తర కుమారుళ్ళు ఎలా వణిగిపోతారో తెలుస్తుంది వాడు అప్పుడు. అందువల్ల చెప్పొచ్చేది ఏంటంటే, అందుకని నాకేమో హడలెత్తుతోంది అంటే పర్వాలేదు, నేనున్నాను కదా. ఇక ఆ రాధేయుని పక్కనే ఉన్నాడే వాడిని ఇంత పూర్వం కూడా నీకు చూపించాను, ఇప్పుడు మళ్లీ చెబుతున్నాను, వాడే ఈ యుద్ధానికి మూలకారకుడు. ఉగ్రుడు అనూనమాన మహిమోన్నత చాపుడు అజయ్య విక్రమోదగ్రుడు హస్తలాఘవ సమన్వితుడే యునడం సమగ్ర కోపాగ్రహ బుద్ధిమాదశ అనార్యుడు కార్యములందు ధార్త రాష్ట్రాగ్రదుడు ఈతనింకతిసినప్పుడు పండువు నాకు నొత్తర. ఉత్తర కుమార, వీడు ఎప్పుడు కోపంతో ఉంటాడు, ఒట్టి కోపిష్టి పేరుగా ఉగ్రుడు అనమాట వీడు, భయంకరుడు వీడు. అంతా ఇంత అని పిలవడానికి వీల్లేని దురభిమానధనుడు. వీడికి అభిమానం ఎక్కువ. అభిమానం అంటే అది మంచి అభిమానం అయితే పర్వాలేదు, దురభిమానం చీటికి వాటికి నన్ను గౌరవించలేదు, నన్ను అవమానించారు అని ఇతరులు ఏదైనా అంటే దానికి పీక్కుంటాడు. నిజంగా ఇంగ్లీష్లో వెళ్ళి సెన్సిటివ్ అంటారు, సెన్సిటివ్ కదా వాళ్ళు, మూర్ఖులు వాళ్ళు. ఎందుకని అన్నిటికీ పీక్కుంటే ఎలాగండి. అన్నం తిన్నారా అని అడిగామంటే, ఏ నేను అన్నం తినకపోతే సున్నం తిన్నానా అంటే ఇంక వీడికి ఏం చెబుతాం. దుర్యోధనుడి బుద్ధి అది, మీరు ఏం చెయ్యండి వాడు ఉడుక్కిపోతాట. చీటికి వాటికి హాస్యం కూడా తట్టుకోలేడు. ఇతరుల మీద హాస్యం వేసి తన మీద ఎవరైనా హాస్యం సంధిస్తే తట్టుకోలేని మూర్ఖులకి ఎవని పేరు, అనూనమాన మహిమోన్నతులు అంటారు అటువంటి వాళ్ళని. అది చాలా ప్రమాదకరం అన్నమాట. వాడు మానమహిమ కలిగిన వాడు, తనను తాను ఎక్కువగా భావించుకుంటాడు. యుద్ధరంగంలో ఆరితేరినవాడు, ఇంకా బాణాలు ఈయటంలో బాగా ఆరితేరినవాడే. హస్తలాఘవ సమన్వితుడు, లాఘవంగా బాణం వేస్తాడు. అన్నిటికీ మించి సమగ్ర కోపాగ్రహ బుద్ధి మాదేశ. మేమంటే వీడికి ఉన్న కోపం ఈ ప్రపంచంలో ఇంకెవరి మీద ఉండదు వాడికి, మేమంటేనే వాడి కోపం. ఈ ప్రపంచములో వాడికి ఏకైక శత్రువులు ఎవరంటే మా పాండవులమే. మా మీద వాడికి అంత ఆగ్రహం. ఇంకా వాడి అసలు లక్షణం ఏమిటి, అనార్యుడు కార్యములందు. వాడు ఏ పని చేసినా అందులో నీచత్వమే ఉంటుంది. ఆర్యుడు అంటే శ్రేష్ఠుడు, మంచి పనులు చేసేవాళ్ళందరినీ ఆర్యులు అంటారు. వీడు అనార్యుడు అనగా ఏ పని చేసినా ఆ పనిలో ధర్మం ఉండదు, మంచి ఉండదు, అన్ని కపటత్వం, కుళ్ళు, కుతంత్రాలు, కుట్రలు, భయంకర లక్షణాలు అన్నమాట. వాడు ఏ పని చేసినా పాపిష్టి పని. ఉదాహరణకి రాత్రి నిద్రపోతుంటే రహస్యంగా నిప్పెట్టి చంపుతాడు, ఎవరైనా అన్నం తింటుంటే విషం కలిపి చంపాలనుకుంటాడు. అంటే స్ట్రైట్ ఫార్వర్డ్ కాదు వాడు, అటువంటి నీచుడు. పనులు చేసేటప్పుడు వీడంత నీచుడు మరొకడు కనపడ్డు. ఇంకా ధార్త రాష్ట్రాగ్రదుడు, ధృతరాష్ట్రపుత్రులలోకల్లా అగ్రదుడు వీడే. వీడి వల్లే ఈ కులం ఇలా తగులుబడింది. వీడు నా దగ్గరకు రావాలి, అది నాకు పండగ అన్నాడు ఈయన. ఈతని కదిసినప్పుడు పండుగ నాకు నొత్తర. వీడి మీదకి వెళ్ళి వీడిని చీల్చి చెండాడితే అది నాకు పండగ. అందరూ పండగ అంటే పబ్బం అంటే స్నానం చేసి తలంటుకుని కొత్త బట్టలు కట్టుకుని పిండి వంటలు తింటారు. నాకు వీడిని చితక్కొడితే అది నాకు పండుగ. ఇక ఆ పక్కనున్న మహానుభావుడు, ఆయన అందరికీ పూజనీయుడు. అస్మత్ పితామహుండతి విస్మయ జనన ప్రతాప విభవాగ్నిశిఖ భస్మీభూత ప్రతిపక్ష స్వయకాననుడు ప్రథమగణ్యుడు బుద్ధిన్. పాండిత్యంలో, జ్ఞానములో, పవిత్రత్వంలో ఉత్తమోత్తముడు మొట్టమొదటివాడు ఆ పక్కన ఆయన, ఆయన మా తాతగారు. ఆయన ఎటువంటి వాడు? మా పితామహుడు, అస్మత్ పితామహుడు, మా అందరికీ తాతగారు. ఆయన ప్రతాపం ఆశ్చర్యం కలిగిస్తుంది. ఆయన ప్రతాపమట ఒక అగ్ని, ఆ అగ్నితోటి శత్రువులని అడవిని తగలబెడతాడు. శత్రువులు అడవి, ఆ అడవిని తగలబెట్టే దావాగ్ని మా పితామోహుని యొక్క ప్రతాపాగ్ని. అటువంటి మహానుభావుడు. చాలా కాలం తర్వాత ఆయన చూస్తున్నారు కదా, ఆయనతో కూడా మనం కావాలని కయ్యానికి కాలు దువ్వకూడదు. ఈ విధమైన ఈ వీరులతో యుద్ధం ప్రారంభిద్దామా అనే లోపు అశ్వత్థామన్నాడు కర్ణుడికేసి తిరిగి, కర్ణా ఇందాక అన్నావుగా నేను వీరుణ్ణి ప్రపంచమంతా జయిస్తానని. అదిగో వచ్చాడు అర్జునుడు, పులిలా మెదకు దూకుతున్నాడు. మరి నిన్ను నువ్వు కాపాడుకుని రాజుగారిని కూడా కాపాడే, ఇక్కడ శకుని గారి పాచికలు పారవు అన్నాడు. అనగానే పళ్ళు పటపట కొరికట్ట, పళ్ళు తర్వాత కొరుకుదు గాని అక్కడికి వెళ్ళు అన్నాడు ఈయన. వీడు పళ్ళు పటపట కొరికి ఏదో అనబోతుంటే అశ్వత్థామ అన్నవల, పళ్ళు మనం ఇంటికి వెళ్ళాక బాగా నూరుకుందాం, ఉప్పు కారం ఇస్తాను లేదా ఉప్పు కచ్చిక పొడి ఇస్తాను, దాంతో ఇంటికి వెళ్ళాక నూరుకుందువు గాని ఆ వస్తున్న వాడి మీదకి వెళ్ళన్నట్ట. దాంతో కర్ణుడికి ఏమనలేక ముందు వెళ్ళి అర్జునుడి మీద పడ్డాడు. అర్జునుడి మీద పడగానే అశ్వత్థామ మళ్ళీ జాలిబడి, వీడు ఒక్కడో పెడితే మొదటిసారి చావు దెబ్బలు తింటాడని అందరం కలిసి అర్జునుడిని చుట్టుముడదాం. ఇప్పుడున్న స్థితిలో అర్జునుడిలో తీవ్ర క్రోధం కనబడుతోంది. ఎంత క్రోధంతో ఉన్న అర్జునుడిని విడివిడిగా ఎదుర్కోవడం కష్టం. చుట్టుముట్టండి అందరూ, ఈ భీష్ముడు, ఈ ద్రోణుడు, కృపుడు, కర్ణుడు అందరూ ఒక్కుమ్మడిగా మీద పడితే అర్జునుడికి కాలు చెయ్యి ఆడదన్నారట. ఒక్కసారి అందరూ పడిపోతూ ఉంటే ఆ అర్జునుడు యుద్ధం చూడడానికి ఇంద్రుడికి 1000 కోడి సరిపోలేదు. ఎందుకో తెలుసా? గాంధీవానికి ఒక్క బాణం చుట్టి వేసేవట. ఈ ఒక్క బాణం సాధారణంగా వెళ్ళి ఏం చెయ్యాలి? ఒక బాణం వేస్తే ఎదురుగుండా ఉన్న సైనికుడు ఒకడు చావాలి. ఈ బాణం వరాసగా ఉన్న సైనికులు 10 మందిని 15 మందిని చంపి వెళ్ళిపోవడం మొదలెట్టింది. ఎలాగో చెప్పనా, ఒకప్పుడు రాముడు సుగ్రీవుడి కోసం ఒక బాణం వేశాడు. ఆ ఒక్క బాణం 7 తాడిచెట్లు పడగొట్టిందిట, 7 తాళవృక్షాలని. ఒకే బాణం టపటపటప వరుసగా ఉన్న 7 తాడిచెట్లు పడగొట్టింది. ఇప్పుడు అర్జునుడి బాణం వరుసగా ఉన్న 10 మందిని 15 మంది సైనికుల్ని చంపడం మొదలుపెట్టింది. వరుసగా రథాలు ఉన్నాయి, ఏనుగులు ఉన్నాయి, ఈయన బాణం వేయగానే ఈ బాణం వెళ్ళి వరాసగా ఒకేసారి ఒక్కొక్క బాణం 10 మందిని, ఒక్కొక్కటి 15 మందిని పడగొట్టింది. కళ్ళు మూసి తెరిచేలోపు 15,000 మంది భటులు కుప్పకూలిపోయారట. అంటే దాన్ని బట్టి అసలు ఎప్పుడు బాణం తీస్తున్నాడో, ఎప్పుడు బాణం తొడుగుతున్నాడో, ఎప్పుడు వేస్తున్నాడో తెలియటం లేదు. శక్తి స్ఫార ధనంజయాయత భజా సంరంభ గాండీవ నిర్ముక్త క్రోర శరావళి దళిత శత్రువ్రాతముల్ శోణితా శక్తాకారత వంది సాంద్ర కుసుమ శ్రేణి వికాసోల్లద్ర రక్తాశోకతరు వ్రజంబుల క్రియన్ రంజిల్లి యొప్పెన్ కడున్. అర్జునుడు ఒకేసారి గాంధీవానికి 10 వేసి 15 వేసి బాణాలు సంధించి ఇలాగ బాణములు పుచ్చుకుని టపటప వేసేస్తున్నాడు. గుత్తులు గుత్తులు బాణాలు, పైగా ఒక్కొక్క బాణం తీసి ఎక్కుపెట్టి వేయడమే కష్టం. అటువంటిది గుప్పెడు బాణాలు తీసుకుని అవి ఇలా వరసగా దానికి ఎక్కుపెట్టి విడిచిపెడుతూ ఉంటే ఈ బాణములు మహావేగంగా వెళ్ళిపోతున్నాయి. సుయ్యి సుయ్యి అని శబ్దం చేసుకుంటూ, తీవ్రమైన శబ్దం చేసుకుంటూ శత్రువుల యొక్క కవచములను ఛేదించి లోపల గుచ్చుకుని బయటకు వచ్చేస్తున్నాయి. ఆ వస్తూ ఉంటే శత్రువులు ఎలా ఉన్నారు? అశోక వృక్షాల్లో ఉన్నారు. ఆ అశోక వృక్షాల్లో కూడా మామూలు అశోక వృక్షం కాదట, రక్తాశోక తరువురజంబుల క్రియన్. అశోక వృక్షాల్లో ఎర్ర పువ్వులు పూసి అశోక వృక్షాలు ఉంటాయి, ఎర్రని పువ్వులతో ఉన్న అశోక వృక్షాలు. అవి లంకానగరంలో ఎక్కువగా ఉన్నట్టుగా మనకి సుందరకాండలో వర్ణించారు. అర్జునుడు వేసే బాణములు వాళ్ళకు గుచ్చుకుని నెత్తురు బయటకు వస్తూ ఉంటే ఆ శత్రు సైనికులు ఒక్కొక్కడు ఒక్కొక్క అశోక వృక్షం, ఆ అశోక వృక్షానికి ఈ ఎర్రని నెత్తురు బిందువులు పువ్వుల్లా కనబడుతున్నాయి. పూచిన ఎర్రని పువ్వులతో కూడిన అశోక వృక్షముల్లో ఉన్నారు వాళ్ళు. అలా ఛేదించి పారేశాడు ఆయన. అప్పుడు అర్జునుడు చితక్కొట్టేస్తూ ఉంటే కర్ణుడు, మీరు తప్పుకోండి, ఈరోజు అర్జునుడో నేనో తేలిపోతామని వచ్చాట. ఆ ఇద్దరికి మధ్యలో 20 నిమిషములు హోరాహోరీ పోరాటం జరిగింది. ఆ సమయంలో అర్జునుడు వాడి సూత్రుని చంపేశాడు, వాడికి ఉన్నటువంటి గుర్రాలను పడగొట్టేశాడు, రథచక్రాలు విరగొట్టేశాడు, పైనున్న జెండా పడగొట్టేశాడు. అరిమురి నంగములెల్లను నురుమగనిట్లడరు అర్జునుని అమ్ములకు వెరతరచి సోతపుత్రుడు పర్రచెప్పోడమి ఎదురువ మత్స్యపతి సుతుడార్వన్. ఒళ్ళంతా బాణములు చితక్కొట్టి పారేస్తూ ఉంటే ఆయన శరీరం ఎలా ఉందిట? ముళ్ళపందిలో ఉన్నట్టండి. అప్పుడు ముళ్ళపందికి ఏముంటుంది? ఒళ్ళంతా ముళ్ళుంటాయి కదా. అర్జునుడు వేసిన బాణములు ఇలా 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 ఒళ్ళంతా గుచ్చుకుపోయి ఆ బాణములు ముళ్ళులాగా, ప్రస్తుతం కర్ణుడు పందిలాగా ఉన్నాడు, ముళ్ళపందిలాగా అయిపోయాడు. దాంతో బాణములు ఇంకా లోపలికి 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 వెళ్ళిపోతారు. ఒక బాణం గుచ్చుకుంది, దాని మీద ఇంకో బాణం తగలగానే ఈ బాణం ఇంకా లోపలికి వెళ్ళిపోతుంది అనమాట. దాంతో శరీరం అంతా గజగజలాడిపోయింది, వాడి అవయవాలన్నీ శిథిలం అయిపోయాయి. కీచుపాచు అని అరిచాడు. అందుకే అక్కడ వెరచరచి భయపడి ఈ సూతపుత్రుడు పరచ పొడమి ఎదురువ భూమి దద్దరిల్లిపోతూ ఉండగా విరిగిపోయిన రథంలోంచి దూకి ఒకటే పరుగు పుచ్చుకున్నాడు. ఇది మూడోసారి పరిగెత్తడం. మొదటిసారి మత్స్యంతరం కొట్టినప్పుడు పారిపోయాడు, రెండోసారి చిత్రసేనుడనే గంధర్వుడు వచ్చినప్పుడు అప్పుడు పారిపోయాడు గంధర్వుడి చేతిలో, ఇప్పుడు మళ్ళీ ఈ గోగ్రహణంలో రథం దూకి పారిపోయాడు. ఆ సమయంలో ఉత్తరకుమారుడు లేచి నిలబడి, వాడికి హుషారు వచ్చిందండోయ్, రథం నడుపుతున్న వాడు లేచి నిలబడిపోయి శభాష్ శభాష్ అన్నట్ట, మత్స్యపతి సుతుడు ఆ రథం. ఈ విధంగా ఉత్తరకుమారుడు అరుస్తూ ఉండగా, ఎవడు పిరికివాడు అనుకున్నామో వాడు అరుస్తూ ఉండగా పిరికివాడే పారిపోయాడు. ఇప్పుడు అన్నాడు అర్జునుడు, చూసావా వీడొక్కడు కురు సైన్యంలో నేను మగాడిని అనుకుంటూ ఉంటాడు, వాడి మగడు అని పిలవబడేవాడు మన దెబ్బకి పారిపోయాడు, ఇక పర్వాలేదు ఇప్పుడు ద్రోణాచార్యుడికి స్పాని అన్నట్ట. ద్రోణుడు వచ్చాడు. ఇక ద్రోణాచార్యుడికి గురువు గారికి యుద్ధం జరుగుతుంటే చుట్టుపక్కల వాళ్ళు అనుకున్నారు గురువు గారికి శిష్యుడి మీద పక్షపాతం అనుకున్నాం. ఏం పక్షపాతం, చావగొట్టేస్తుంటే యుద్ధరంగంలోకి వచ్చాక గురువు లేదు శిష్యుడి లేదు, ఏం విచిత్రం అండి. ద్రోణుడికి అర్జునుడే, అర్జునుడికి ద్రోణుడే సరిపోతారు. ఈ ప్రపంచంలో ఇలువ ఇటువంటి యోధులు ముఖాముఖి పోటాపోటీతో యుద్ధం చేసే యోధులు మరి ఉండరు అని అందరూ ఆశ్చర్యపోతూ ఉండగా ఇద్దరికి ఇద్దరు యుద్ధం చేశారట. ఈ ఇద్దరు యుద్ధానికి ఇందాక కర్ణార్జునుల యుద్ధానికి తేడా ఉంది. కర్ణార్జునుల యుద్ధంలో భీకర శబ్దాలు వచ్చాయి. అర్జునుడు ధనుష్టంకారం చేస్తే ఆ ధనుస్సు నుంచి వచ్చేటటువంటి అల్లెతాటి శబ్దాలు కొంచెం వికృతంగా ఉన్నాయి. ఇప్పుడు గురువు గారితో యుద్ధం చేస్తున్నప్పుడు ఎలా ఉందట, గురువుగారు అల్లెతాడు లాగుతున్నాడు, అర్జునుడు అల్లెతాడు లాగుతున్నాడు, ఆయన బాణం వేస్తున్నాడు ఈయన బాణం వేస్తున్నాడు, కానీ అవి ఎలా ఉన్నాయన్నమాట, సంగీత ధ్వనులు అనమాట, సారీగా అన్నట్టుగా ఉన్నాయట. అంత హాయిగా యుద్ధం చేశారు వాళ్ళు. అందుకే తిక్కనగారు రాశారు పద్యం, శ్రావ్యం బై చెల్లగల్ గభీర మధుర జ్ఞానాదముద్దామప్రౌఢి సవ్య ప్రౌఢి దృఢాపసవ్యగతిన ఆశ్చర్యంబుగా నిద్దరున్ దివ్యాస్త్రంబుల పోరిరిద్దరును సాదృశ్యం బదృశ్యంబుగల్. ఈ ఇద్దరు యుద్ధం చేస్తున్నారు. అప్పుడు అల్లెతాటి శబ్దం చాలా శ్రావ్యముగా చెవులకు వినడానికి సంగీత ధ్వనిలు వలె ఉందనమాట. అంటే యుద్ధంలో కూడా అదో చమత్కారం. ఘోర యుద్ధం చేస్తున్న ఆ యుద్ధ శబ్దాలు భీకరంగా కాకుండా చక్కగా పద్యం పాడుతున్నట్టో సంగీతం వాయిస్తున్నట్టో వినపడుతున్నాయి. ఆ సమయంలో అర్జునుడు ఒకసారి ఎడం చేత్తో ఒకసారి కుడి చేత్తో వస్తున్నట్ట. సవ్య ప్రౌఢి దృఢ అపసవ్యగతి, ఈ విధంగా అపసవ్యం సవ్యం, సవ్యం అంటే ఎడమ సుమ, సవ్యము అనే సంస్కృత శబ్దానికి ఎడమ, అపసవ్యం అంటేనే కుడి. అది తెలియక చాలా మంది అపసవ్యం అంటే ఎడమ అనుకుంటున్నారు, సవ్యము అనేది మాత్రమే దాన్ని ఎడమకి వాడతారు. ఈ విధంగా ఎడం చేత్తో కుడి చేత్తో ఎడాపెడ బాణాలు వేస్తూ ఉంటే ఈ ఇద్దరి యొక్క యుద్ధం చూడడానికి రెండు కళ్ళు సరిపోక ఇంద్రుడు అబ్బే సహస్రాక్షుణ్ణి కానీ లక్షాక్షుణ్ణి అయితే బాగుండనుకున్నట్ట. ఆ సమయంలో ద్రోణాచార్యుడు వారు ఆగ్నేయాస్త్రం వేశారు, అర్జునుడు వారుణాస్త్రం వేశాడు. ఈ వారుణాస్త్రం ఆ అగ్నిని చల్లార్చింది. ఆయన మేఘాస్త్రం వేశాడు, ఈయన అనిలాస్త్రం అంటే వాయవ్యాస్త్రం వేశాడు. ఈ వాయువు ఆ మేఘాలు చల్లాచెదర చేసింది. క్రమక్రమంగా ద్రోణాచార్యుడి యొక్క రథానికి ఉన్న గుర్రాలను పడగొట్టేసి సూతుండి పడగొట్టి ఆయన యొక్క రథం మీద ఉన్న టెక్కెం పడగొట్టగానే ఆయన సతికిల పడిపోయాడు, రథం కిందకి వెళ్ళిపోయింది. అమ్మో మా నాన్నగారు పడిపోతున్నాడని వెంటనే గురుపుత్రుడు అడ్డం వచ్చాడు. గురుపుత్రుడితో యుద్ధం చేసి కాసేపు ఉన్నాక గురుపుత్రుడు యొక్క గోళ్లలో బాణాలు కొట్టాట. అసలు గోళ్ళలోకి బాణం కొట్టడం ఎంత కష్టం అండి, ఈ తీవ్రమైన బాణములు గోళ్లలో దిగి అబ్బో బాబు అని ఆ గోళ్లు పెక్కునే లోపు భీష్ముడు వచ్చి మీద పడ్డాడు. ఇంక భీష్ముడికి ఈయనకి ఘోర యుద్ధం జరిగింది. మంచి కఠినమైనటువంటి బాణం వెన్నులోంచి బయటకు వచ్చేలా కొట్టాట ఆయన. అంటే ఈ బాణం పొట్టలో నుంచి వెన్నుపూసలోంచి బయటకు వచ్చి నేల మీద పడిపోయింది. ఆ దెబ్బకి దెమ్మ తిరిగిపోయి భీష్ముడు ఆ ధనుస్సుతో పాటు కింద ఢామ్ అనే శబ్దంతో రథంలోంచి చతికిలు పడిపోయాడు. అంతే, చేతిలో ఉన్న ధనుస్సుతో పాటు కళ్ళు తిరిగి రథంలో పడిపోయాడు. ఆ రథంలో నుంచి కిందకి దొల్లిపోయాడు. కిందకి దొల్లిపోయిన ఆయన్ని పక్కనున్న పట్టులు ఎత్తుకుని ఇంకో రథంలో కూర్చోబెట్టారట. కాటిసేపు ఆయన స్పృహ తప్పిపోయాడు. ఇంకా ఆయన కాబట్టి బతికాడు, రిటైర్ అయిపోయిన ముసలాయన ఆయన, ఆయన ఓవర్ పెన్షన్ పుచ్చుకుంటున్నవాడు. అటువంటి వాడికి వక్షస్థలంలో నుంచి బాణం బయటికి వెళ్ళి వెన్నులోంచి వచ్చేసిందట, ఆ బాణం కింద పడిందట, అయినా బతికాడంటే దాన్ని బట్టి ఆయన శరీర దార్ఢ్యం ఆలోచించండి. గట్టిగా స్టేజీ మీద నుంచి కింద పడితే 3 రోజులు కట్టు వేయించుకుంటున్నాం మనం. ఇక ఇప్పుడు కృపాచార్యుడితో యుద్ధం జరిగింది. కృపాచార్యుడి యొక్క టెక్కెం పడగొట్టి ఆయన కూడా చెత్త కొట్టేశాడు ఆయన. ఇక దెబ్బతోటి అందరూ సంకుల సమరం, ఘోర యుద్ధం. సంకుల సమరం అంటే ఇప్పుడు అందరూ కలిసి ఒకేసారి మీద పడిపోయారు. ఒకడు పక్క నుంచి, ఒకడు ముందు నుంచి, ఒకడు వెనక నుంచి, ఒకవైపు దుర్యోధనుడు, ఒకవైపు కర్ణుడు, మరోవైపు అశ్వత్థామ, అందరూ పడిపోతుంటే ఇప్పుడు ఇక్కడ ఉన్నవాడు అర్జునుడా లేక ప్రళయకాలంలో లోకమంతా నిండిన రుద్రుడా అన్నట్టుగా ఉన్నట్టు అందరికి అన్ని రూపాల్లో కనపడుతున్నాడు. ఈ వేపు ఆ వేపు అని తేడా లేకుండా ధనుష్టంకారం చేస్తూ గాండేవం తిప్పుతూ ఏకకాలంలో చెత కొట్టాడు. 100,000 మంది కాల్వలం చచ్చిపోయారు ఒక క్షణకాలంలో. అంత సైన్యంతో వచ్చారు కదా, క్షణకాలంలో 100,000 మంది కుప్పకూలిపోయారు. ఏనుగులు పీనుగులు అయిపోయాయి, గుర్రాలు పెంట పెంట అయిపోయాయి, కాల్బలం యొక్క చేతులు కాళ్ళు విరిగిపోయాయి, నెత్తురు ఓ ధారగా వెళ్ళిపోతుంది. ఆ సమయంలో నారదుడు కుంచె సవరించి యుద్ధం ఇంకా చేయండి ఇంకా చేయండి అని ఉత్సాహపరుస్తూ ఆయన పైనుంచి రకరకాల పాటలు వినిపిస్తున్నాడు, నృత్యము చేస్తున్నట్ట. చేతిలో ఉన్న వీణ సవరించుకున్నాడు. కలహభోజనుడు కదా, ఆయనకి ఆనందం వచ్చిందనమాట. ఆ సంకుల సమరంలో దుర్యోధనుడికి వెనక ముందు అనే తేడా లేకుండా బాణాలు కొడితే డొక్కలకి తగిలి, పక్కలకి తగిలి, కొన్ని ప్రాంతములు తప్ప మిగతా ప్రాంతములన్నీ బాణాలు తగిలి అన్నాడు. ఇంకా ఆ ప్రాంతం ఏమిటో చెప్పలేదు మనకి. అలా కొట్టేట ఆయన కొట్టగానే వాడు తట్టుకోలేక అయ్యో నన్ను రక్షించండి అంటే ఏమి రక్షిస్తాం అని ఎవరికి వాళ్లే పారిపోవడం మొదలుపెట్టారు. ఎవడి ప్రాణం వాడికి తీపైపోయింది అక్కడ. అందుకని కర్ణుడు కాని శకుని కాని దుశ్శాసనుడు కాని అడ్డపడకుండా వెళ్ళిపోతుంటే నన్ను వదిలేసిపోతారా అన్నట్ట. నిన్ను వదిలిపోవడంలా నువ్వు కూడా మాతో వచ్చేయి అన్నారు తాతగారు. నాకేమో డొక్క పగిలింది ఇక్కడ, నేనేమి యుద్ధం చేస్తాను, అందుకని ఇప్పుడు ప్రస్తుతం ఉన్న పరిస్థితులు యుద్ధం చేయలేను. మేము నిన్ను వదలడంలా నిన్ను కూడా మా వెనకే మా మార్గంలో రమ్మంటున్నాం, పరిగెత్తమని కానీ తప్పదా వెనక్కి రారా అన్నట్టు. ఇక వెనక్కి రాలేము, నక్కి నక్కి వెనకే నువ్వేరా అన్నారు వాళ్ళు. వాడు పరిగెత్తడం మొదలెట్టాడు దుర్యోధనుడు. ఏమి రాశారండి వేదవ్యాసులు, ఒకటే పొరుగుట్టేవాడు రథంతో పాటు తోలుకుంటూ పోతూ ఉంటే వాడికి సారథి కూడా లేడు. ఇప్పుడు సారథి తవ్వటం వల్ల వాడే రథం నడుపుకుంటూ పోవడం మొదలుపెట్టాడు. అప్పుడు వెనక నుంచి అర్జునుడు వాడి నెత్తి మీద 2 బాణాలు కొట్టి, ఒరే పారిపోకరా మూర్ఖుడా, క్షత్రియుడోడునే తగదు కౌరవనాథ, ఒకండ నే పృథా పుత్రులలోన పెన్న, నిన్ను పోరికి పిల్వగ మానినాగ, ఇద్ధాత్రి ప్రసిద్ధికెక్కి బలదర్ప సముగ్రుడవైన, నీవు నీ మిత్రులు కూడా ఇట్లయిన, మెత్తురే ఒత్తురే కొల్వభూభుదుల్. ఓ కౌరవేశ్వర, క్షత్రియుడు యుద్ధరంగంలో ఇలా ఓడి పారిపోవడం ధర్మమా? క్షత్రియుడికి ఒకటే మార్గం, అయితే యుద్ధరంగంలో యుద్ధం చేసి చావాలి లేదా జయించాలి. అంతేగాని ఇలా పారిపోయి నీ వంశానికి అపకీర్తి తెచ్చి పెడతావా? నేను ఒక్కణ్ణి, అందున కుంతిపుత్రుల్లో చిన్నవాణ్ణి, కుంతీదేవి 3 కొడుకుల్లో నేనే చిన్నవాణ్ణి, నువ్వో పెద్దవాడివి, ఎంత సైన్యంతో వచ్చావు, కానీ నేను ఒక్కడిని వచ్చాను, అది కూడా ఒక్కణ్ణి. అటువంటి నేను నిన్ను యుద్ధానికి రమ్మంటే యుద్ధంలో ఓడి పారిపోతావా? పైగా నువ్వు మానినాగా అభిమానిని, అభిమానిని, నేను అలా ఓడిపోను, నేను సిగ్గు శరం ఉన్నవాణ్ణి అని 10 సార్లు పలికావు. నీ అభిమానధనం ఏమయ్యింది? అంత అభిమానధనుడిగా ప్రసిద్ధికెక్కిన నువ్వు పారిపోవడం నీకు ధర్మమా? ఇదా నీ బలం? ఇలా నువ్వు నీ మిత్రులు కలిసి కట్టగా పారిపోతే రేపు పొద్దున నీ మిత్రులు నిన్ను చూడటానికి వస్తారా? తక్కినటువంటి సామంతరాజులు నిన్ను కొలుస్తారా? రా వెనక్కిరా, సిగ్గుంటే వెనక్కిరా. అయినా వాడు పారిపోతున్నాడు, ఇంకా రెచ్చగొట్టాడు. అర్జునుడు మామూలుగా రెచ్చగొట్టలేదు, మానవ మాత్రుడైతే ఈ మాట వింటే చెంబు నీళ్లలో దూకుతావాలి, అలా రెచ్చగొట్టాడు అన్నమాట.
ఏ నుంగు నెక్కి పెక్కే నుంగులిరుగడరా, పురవీధుల గ్రాలగలదే, మణిమయం వైన భూషణ జాలముల నొప్పి ఒడ్డోలగం బునండగలదే, కర్పూర చందన కస్తూరి కాదుల ఇంపు సుంపార భోగింపగలదే, అతి మనోహరలగు చతురాంగనలతోడి సంగతి వేడ్కలు సలుపకలదే, కయ్యమున ఓడిపోయిన కౌరవేంద్ర వినుము నా బుద్ధి మరలి, ఈ తనువు విడిచి సుగతి వడయుము తొల్లింటి చూరగలదే, జూద మెచ్చట నాడంగరాదు సుమ్ము.
ఓయి దుర్యోధన, ఒక మంచి పట్టపుటేనుగు మీద ఎక్కి అటు ఇటు ఏనుగుల మీద నీ తమ్ముళ్ళు వస్తూ ఉండగా హస్తినాపుర వీధుల్లో చాలా కాలం ఊరేగావు, మంచి వైభవం, ఎప్పటికప్పుడు వీడు ఏం చేసేవాట, చాలా వైభవంగా ఓ ఏనుగు మీద ఎక్కేవాడు. అటువైపు ఇటువైపు కూడా కొన్ని ఏనుగులు, ఆ ఏనుగుల మీద తమ్ముళ్ళు భటులు వస్తూ ఉండగా టీవీగా వీధుల్లో ఊరేగేవాట, జై హో అనుకుంటూ. ఇలా ఏనుగుల మీద ఎక్కి ఏనుగులు పక్కన వస్తూ ఉండగా వీధుల్లో ఊరేగడం అనుకున్నావా యుద్ధం అంటే? అదేం పెద్ద ఘనకార్యం అనుకుంటున్నావా? ఒళ్ళంతా కాంచనమయమైన నవరత్నములు తాపడం చేయబోయిన ఆభరణాలు ధరించి ఆ ఆభరణాలతో టీవీగా తిరగడం కాదు. కొలువులో కూర్చునేటప్పుడు ఎప్పుడు దుర్యోధనుడు ఏం చేస్తాడు? సింహాసనం మీద కూర్చునేటప్పుడు రకరకాల సువర్ణాభరణాలు ధరిస్తాడు. ఆ బంగారంలో కూడా నవరత్నములు తాపడం చేయబడతాయి. ఈ విధంగా ఆభరణాలు ధరించి టీవీగా సింహాసనం మీద కూర్చోవడమా యుద్ధం అంటే? పచ్చకర్పూరం, ఒళ్ళంతా చందనం, ఇవన్నీ పూసుకుని రకరకాల భోగాలు అనుభవించడమా యుద్ధరంగం అంటే? అందమైన స్త్రీలు నృత్యం చేస్తూ ఉంటే వాళ్ళ గడ్డాలు పుచ్చుకుని వాళ్లతో పాటు కులకడం అనుకున్నావా యుద్ధరంగం అంటే? యుద్ధరంగంలో ఓడిపోయిన ఓ కౌరవేంద్ర నీకు సిగ్గుంటే మళ్లీ వెనక్కి వచ్చి యుద్ధం చేసి చచ్చిపో, ఇంత సుస్పష్టంగా అన్నాడు ఆయన. వినుము నా బుద్ధి, మరలి ఈ తనువు విడిచి సుగతి పడయము, వెనక్కి తిరిగి వచ్చి యుద్ధం చేసి శరీరం విడిచి స్వర్గానికి పో, లేదా యుద్ధం చేసి నన్ను జయించి విజయాన్నైనా పొందు. తొల్లింటి చోర కలదే, ఇదివరకట్లాగా దొంగతనం కుదురుతుందా అంటే అపమార్గంలో జోదంవాడి డబ్బెత్తుకుపోవడం అనుకున్నావా? ఇది గొప్పదెప్పుడు కదటండి. చోర అంటే దోపిడీ. ఒకప్పుడు మమ్మల్ని దోపిడీ చేశావు, ఆ దోపిడీ ఇప్పుడు కుదురుతుందా? కుదరదు. ఇక్కడ నీకు బుద్ధి ఉంటే యుద్ధానికి రా, ఇక్కడే చావు, అప్పుడు నీకు వీరస్వర్గం పొందిన కీర్తి వస్తుంది, లేదా యుద్ధంలో నన్ను జయించు, అది ఎలాగో నీకు కీర్తి. ఈ రెండూ కాకపోతే ఉన్నది ఒకటే మార్గం, మా రాజ్యం మాకివ్వడమే. అంతేకాని దోపిడీ మూకలతోటి దొంగతనాలు చేసి జోదమాడి కపటత్వంతో సంపదలు అపహరించడం ఇక్కడ కుదరదు. శకుని యొక్క పాచికలు ఇక్కడ పారవు, వెనక్కి తిరిగిరా అనగాని పళ్ళు పటపట కొరికి చి ఈ బతుకెందుకు, మీరు వస్తే రండి నేనొక్కడే చస్తాను అని దుర్యోధనుడు వెనక్కి తిరిగి అహి తొక్కబడ్డ కోపాయత్తత అన్నాడు. తొక్కబడిన పాములాగా బుస్సు వెనక్కి తిరిగాడు ఈ అహికేతనుడు. దాంతో వీడు చస్తాడేమోనని మళ్లీ పాపం పారిపోతున్నటువంటి భీష్ముడు వాళ్ళంతా ఒక్కసారి మీద పడ్డారు. ఇంకా సంకుల సమరం, మళ్లీ ఘోర యుద్ధం జరిగింది. వాళ్ళ అవయవాలు తెగ్గొట్టేశాడు ఆయన, ముక్కులు పడగొట్టేశాడు, జుట్టు తీసేశాడు, కిరీటాలు పడగొట్టేశాడు. ఈ ఘోర యుద్ధంలో అంతకంతకంతకీ బలం పెరిగిపోతుంది అర్జునుడికి, ఏమాత్రం కోపం తగ్గించుకోడు. గాంధీవ ధనుష్టంకారాన్ని ఇంకా వినిపిస్తున్నాడు, బాణాలు తీస్తాడు, ఎక్కువ పెడతాడు, కొడుతున్నాడు. దాంతో వీడు విహ్వలుడైపోయి ఏం యుద్ధం అయ్యా బాబు, ఎంతసేపు రథం తోలను, నాకు నీరసం వచ్చేస్తోంది, అంతకంతకీ నువ్వు విజృంభించేస్తున్నావు, వాళ్ళేమో రెచ్చిపోతున్నారు, పారిపోతుంటే గిల్లి మరీ వెనక్కి లాక్కొస్తావు, ఈ యుద్ధం ఎప్పటికీ పూర్తవుతుంది, నేను తట్టుకోలేను, ఈ రక్తం చూడలేను, నా మనస్సు విహ్వలత పొందుతోందంటే కాసేపు ఓపిక పట్టవయ్యా. మీ చెల్లెలకి ఆ బొమ్మ పొత్తికలకి గుడ్డలు పట్టుకెళ్ళాలి కదా, వీళ్ళ గుడ్డలు పీక్కెడదాం, కాసేపు ఆగు బిడ్డా అని ఓదార్చి అప్పుడు వెంటనే ఏం చేశాడు ఆయన, ఇంక వీడు తట్టుకోలేకపోతున్నాడు. ఈయనకి పెద్ద సమస్య ఏంటంటే సారథి లేడు, సరైన వాడు. అందుకని ఈ ఘోర యుద్ధం ఇంకా కాసేపట్లో ఆపాలనిపించింది. వెంటనే ఏం చేశాడు, ఇంద్రుడిచ్చిన సంమోహనాస్త్రం తీశాడు, దాన్ని మంత్రం చదివి విడిచిపెట్టాడు. భయంకరమైన ఈ సమ్మోహనాస్త్రం వెళ్ళింది, నిమేష మాత్రంలో కౌరవ సైనికులందరినీ ఆవరించింది, అందరూ గాఢమైన మూర్ఛలో పడిపోయారట. ఎక్కడి వాళ్ళక్కడ ఒళ్ళు బయది లేకుండా అప్పుడప్పుడు కొంతమంది ఉపన్యాసంలో ఫ్రంట్ సీట్లో కూర్చుని లేహ పడిపోతారే, అలా పడిపోయారు. సమ్మోహనాస్త్రం మాటలేంటి మరి? అందుకని ఈ విధంగా ఢామని ఎక్కడెక్కడ పడిపోయారట. ఈ విధంగా పడిపోగానే చూచావా ఉత్తర కుమార, ఇప్పుడు ఈ గందరగోళంలోంచి బయటికి రథాన్ని తీసుకెళ్ళు, ఆ తర్వాత రథం ఈ సైనికుల్లోంచి బయటకు వచ్చిన తర్వాత నువ్వు కిందకి దిగు, రథం సంగతి నేను చూసుకుంటాను, ఒక కత్తి పట్టుకెళ్ళు, ఆ పడిపోయిన వాళ్ళ దగ్గరికి వెళ్ళు, వెళ్ళి వరసగా చూపిస్తానే ఆయన కర్ణుడు, ఆయన ద్రోణుడు, ఆయన కృపాచార్యుడు, ఆయన అశ్వత్థామ, వీళ్ల దగ్గరికి మాత్రమే వెళ్ళు. దుర్యోధనుడి దగ్గరికి వెళ్ళు, ఆ పక్కన పడుకున్న తాతగారి దగ్గరికి మాత్రం మాట వరసకు వెళ్ళకు. ఈ సమ్మోహనాస్త్రానికి విరుగుడు ఆయనకి తెలుసు. పొరపాటున ఆయన దగ్గరికి వెళ్ళావా ఆయన చిత కొట్టేస్తాడు. ఆయనకి సమ్మోహనాస్త్రానికి విరుగుడు తెలుసున్నా ప్రయోగించలేదండి అర్జునుడి మీద ప్రేమ కొద్ది. నిజానికి ఆయన ప్రయోగిస్తే అస్త్రం విరుగుడైపోయేది, కానీ ఆయన కావాలని పడుకున్నాడు. అస్త్రానికి విరుగుడు తెలుసున్నవాడు అస్త్రం ఏం చెయ్యదు, అందువల్ల ఆయనకి ఏం ప్రమాదం లేదు. ఆయన జోలికి మాత్రం వెళ్లకుండా తక్కిన చోటుకు వెళ్ళగానే ఎవరి గొడ్లు ఎలా ఉంటాయన్నట్ట. ఈయన రథం చూపించాడు, కానీ మళ్ళీ వీడికి అనుమానం. అదిగో కర్ణుడి యొక్క తలపాగా తలపాగ ఎలా ఉంటుంది అంటే మనకు అనుమానం రాకుండా ఉండడానికి చెప్తున్నాడు. కిరీటానికి లోపల తల చుట్టూ గుచ్చుకోకుండా ఉండడానికి ముందు గుడ్డ కడతారు. అలా తలపాగ చుట్టుకున్నాక రిబ్బన్లాగా దాని మీద కిరీటం పెడతారు. అప్పుడు ఆ కిరీటం గుచ్చుకోదు, కొంచెం మెత్తగా సుఖంగా ఉంటుందన్నమాట. ఆ లోపల కట్టుకున్న గుడ్డల్లో పచ్చగా ఉందే ఆకుపచ్చగా, అది కర్ణుడిది. కర్ణుడికి ఆకుపచ్చ అంటే ఇష్టం. అంటే వాడు పాకిస్తాన్ వాళ్ళ యొక్క అనుయాయి. ఇక ఆ పక్కన ఉన్నటువంటి తెల్లని గుడ్డలు రెండున్నాయే, ఆ తెల్లనివి ద్రోణాచార్యుడివి, కృపాచార్యుడివి, పరమ సాత్విక మూర్తులు. ఇంకా నల్లని గుడ్డ కట్టుకున్నాడే ఆయనే దుర్యోధనుడు. అశ్వత్థామ గుడ్డ పసుపచ్చ రంగులో ఉంటుంది. ఆ ఉష్ణీషములు ఆ తలపాగలు తీసుకురాను కానీ చకచక వెళ్ళాట. వెళ్ళి తీసుకొద్దాం అనుకునే లోపు భీష్ముడి దగ్గరికి వెళ్ళాడు ఈయన కంగారు పడి. భీష్ముడు టక్కలు లేచి శరపరంపర వర్షం కురిపించాట. అర్జునుడు చాలా సిద్ధంగా ఉన్నాడండో, భీష్ముడు బాణాలు కురిపిస్తే ఒక దెబ్బకి చచ్చిపోతాడు వీడు. అందుకని భీష్ముడు లేచే లోపే ఆ భీష్ముడు ఉత్తర కుమారుడి మీద బాణాలు వేస్తూ ఉండగానే తన గాంధీవన్ నుంచి వెళ్లి శరపరంపర కురిపించి భీష్ముడి బాణములలో ఒక్క బాణం కూడా ఉత్తరుడికి గుచ్చుకోకుండా వాటి మధ్యలో పడగొట్టేశాట. అది చాకచక్యం, ఎలర్ట్గా ఉండడం అన్నమాట. ఎప్పటికప్పుడు హెచ్చరికతో ఉండాలి. యుద్ధరంగంలో అవతలవాడు పడిపోయాడు కదా అని నీరసంగా ఇలా కూర్చొని విశ్రాంతి తీసుకోకూడదు. మధ్య మధ్యలో ఉపన్యాసంలో లేదా గడ్డంకం చేయట్టు కూర్చున్నట్టుగా కూర్చుంటే అక్కడ కుదరదు. అది యుద్ధరంగం అది. అందుకని ఎప్పటికప్పుడు చాలా జాగరూకుడై ఉండి తన సారథిని కాపాడుకున్నాడు. భీష్ముడు కిక్కురు అనకుండా మళ్ళీ ఊరుకున్నట్ట. భీష్ముడు కాసేపు సరదా చూపించాడు తప్ప ఆయనకు నిజంగా యుద్ధం చేయాలని లేదు. ఆ విధంగా ఆయన ఆగాక ఈయన వెళ్ళి ఆ తలపాగాలు తీసుకొచ్చాక ఈ తలపాగాలన్నీ పుచ్చుకుని రథంలోనే ఉన్నాడు. ఎప్పుడు లేస్తారో చూద్దామని క్రమక్రమంగా వాళ్ళంతా లేచారు. లేవగాని ఎక్కడెక్కడ నా గద నా ధనుస్సు అంటూ ఉంటే అప్పుడు భీష్ముడు లేచి, నాయన ఇంత పూర్వం ఏం జరిగిందో నీకేమైనా తెలుసా? తెలియకపోతే నేను చెబుతున్నాను, ఎందుకంటే నేను వీడియో తీశాను దాన్ని. పద్మాకర్ గారు ఉపన్యాసంలో మెరుపు తీగలతో ఇందాక ఎవరో వీడియో తీసినట్టుగా నేను తీశాను నాయన పిచ్చి పీనుగా అని ఒక్క ముక్కలో క్రోధంతో చెప్పాడు భీష్ముడు హెచ్చరికతోటే. ఏం తెలియక ఇంకా యుద్ధం అంటున్నావు, మీ మీద సమ్మోహనాస్త్రం వేశాడు అర్జునుడు, మీరందరూ తలయేదో కాలేదో తెలియక అవయవాలు కనీసం మీ స్వాధీనంలో లేక స్పృహ తప్పిపోయారు. మీ శరీరం మీ అదుపులో లేదు, మీ మనస్సు మీ అదుపులో లేదు, అసలు మీరెవరో మీకు తెలియదు. అప్పుడు కనుక అర్జునుడు తెలుసుకుంటే ఏమయ్యేదో తెలుసా? క్రౌర్యమున్నకు దెగడుక అని పని తెగు. అతడే క్రూరత్వం వహించుంటే ఈ దెబ్బతో పగంతా తీరేది. తలకాయలు నరికి అవతలు పారేసేవాడు. అతనికి పెద్ద పని అది. సమ్మోహనాస్త్రం వేశాడు, వేయగానే అందరూ పడ్డారు. ఆయన తలుచుకుంటే ముఖ్యులైన ఈ కర్ణుణ్ణి ఈ దుర్యోధనుణ్ణి వీళ్ళందరినీ ఒక దెబ్బకి నరికి అవతలు పారేయలేడా? మీ తలకాయలు నరకల, తలపాగాలు మాత్రమే కత్తిరించాడు. తలపాగాలు పోయాయి మీకు, ఆలోచించండి. మీకు సిగ్గుపోయినట్టే, మీ తల పోయినట్టే. అయినా ఆ మహాత్ముడు దయాస్వరూపుడు. స్పృహ తప్పి పడిపోయిన వాడు శవంతో సమానం. శవం తలకాయ నరకడం ఏమిటి అని దాంతోపాటు తమ ప్రతిజ్ఞలు కూడా ఆలోచించి నన్ను పెద్దరికంతో గౌరవించి మీ తలకాయలు నరకల, సిగ్గు తెచ్చుకో. ఇంకా వాడిని చూచి మీరు వాడిని కుట్రతో చంపాలనుకున్నారు, వాళ్ళున్న ఇంటికి నిప్పు పెట్టారు, వాళ్ళని ఏడిపించాలనుకున్నారు, విషాన్నం పెట్టారు, ఇంకా ఎన్నో రకాలైనటువంటి అపచారాలు చేశారు. రహస్యముగా చంపాలని మీరు ప్రయత్నించారు, అవకాశం చిక్కిన అంతం చెయ్యని కరుణాస్వరూపుడు వాడు. వాడి కరుణ చెప్పెడు కొల్లది ఏవా అని కరుణ వీరకుమార అన్నాడండి ఆయన. వాడి కరుణ ఏం చెప్పాలి? అంతటి మహాత్ములు ఎక్కడా ఉండరు. ఇప్పుడు మళ్ళీ నువ్వు తిక్కరే యుద్ధానికి వెళ్ళావనుకో, పూర్ణాహుతి చేయడే మనలనందర నొక్కట మార్గణంబులన్. ఇప్పుడు మన అందరినీ పూర్ణాహుతి చేస్తాడు. ఈ యజ్ఞం ఏది, యుద్ధం అనేది ఒక యజ్ఞ అంట. ఈ కౌరవ పాండవ సమరం ఒక మహాయజ్ఞం. ఈ యజ్ఞంలో మనందరం పూర్ణాహుతి సామగ్రి. ఆయన బాణములు ఆ పూర్ణాహుతికి ముందు భగభగా మండుతున్న అగ్ని. ఎప్పుడు పూర్ణాహుతికి ముందు ఏం చేస్తారో తెలుసా? అగ్నిని బాగా ప్రజ్వలన చేస్తారు. కట్టెలు కాస్త ఎక్కువ వేస్తారు, కాస్త నెయ్యి పోస్తారు, బాగా మండుతున్నాక పూర్ణాహుతి సామగ్రి వేస్తారట. అర్జునుడి బాణములు మండుతున్న అగ్ని, మనందరం పూర్ణాహుతి ప్యాకెట్లం మూట. మనల్ని అందులో వేశాడా మనం బూడిదైపోతాం. అసలు ఎంత గొప్ప పదం వాడండి ఆయన, పూర్ణాహుతి చేయడి మనలను అందర నొక్కట మార్గణంబులని. బాణాలతోటి మనల్ని చంపి పూర్ణాహుతి చేస్తాడు. ఇంకొద్దు, ఆయన తన పని తను చూసుకున్నాడు. ఆవులు మరలించడానికి వచ్చాడు, మరలించాడు. మనం ఆవుల్ని వీలుంటే పట్టుకుపోదాం లేదా పాండవుల్ని బయట పెడదాం అని వచ్చాం. మన వల్ల కాలేదు, మన సొమ్ము అంది కాదు, మనం పోదాం అనగానే దుర్యోధనుడు ఏడుపు మొహంతో, సర్లే ఏం చేస్తాం, ఇంతేనా చివరికి, ఆవులు దక్కలేదు, చావులు మిగిలాయి మనకి అనుకుంటూ బయలుదేరి వెళ్ళిపోయాట. వాళ్ళు వెళ్ళిపోతుంటే మళ్ళీ అర్జునుడు, దుర్యోధన వెళ్ళిపోకు సిగ్గులేదా అని తిట్టి ఉపాలంబించి వెనక నుంచి కర్ణుడి మీద రెండు బాణాలు, వీపు మీద పటక్కన కొట్టాడు. అయినా వాడు వెనక్కి తిరగడంలా. దుర్యోధనుడు రెండు దెబ్బలు కొట్టాడు, వాడు వెనక్కి తిరగలేదు. ఎందుకంటే ఎవరు ఒప్పుకోవట్లేదు, యుద్ధానికి ఓపిక లేదు అంటున్నారు. అప్పటికే వాళ్ళకు కూడా నీరసం వచ్చిందండి. అర్జునుడు యొక్క విజృంభణకి అవతల వాడు రెచ్చిపోతున్నప్పుడుందే మీకు ఎప్పుడైనా అది క్రికెట్ లో కూడా అంత అవతల వాడు సిక్సర్లు బాధేస్తుంటే ఈ బౌలర్ ఎలా ఉండిపోతాడు నిస్సహాయంగా. ఇప్పుడు ప్రస్తుతం అలా ఉంది వీళ్ళ పరిస్థితి. అందుకని చావు దెబ్బలు తినలేక యుద్ధం చేయడంలా. అంతలో మళ్ళీ అర్జునుడు ఏం చేసేట, మంచి పదునైన బాణంతో దుర్యోధనుడి కిరీటంలో ఎడం వేపున్న మణులన్నీ దుల్చేశాడు, అంటే ఓడగొట్టాడు. ఈ బాణం తగలగానే కిరీటం అలాగే ఉంది, కిరీటం పడలా, కానీ మణులు మాత్రం ఊడికింద పడ్డాయి. అసలు ఎంత చాకచక్యం అంటారు, స్కిల్డ్ పెరసన్ ఆయన. ఆ విధంగా తన కౌశల్యంతో కిరీటంలో ఉన్న మణులు ఓడగొట్టాడు. ఆ తర్వాత మళ్ళీ ద్రోణాచార్యుల వారికి నమస్కార బాణం వేశాడు, ఇక వెళ్ళి నేను మళ్ళీ తర్వాత కలుస్తాను, భావికాలంలో కలుస్తాను, ప్రస్తుతం వెళ్ళొస్తాను. దుర్యోధన ఇప్పుడు తెలిసిందా ఎవరి బలం ఎంతో, ఇవి దృష్టిలో పెట్టుకుని భవిష్యత్తులో యుద్ధానికి రా అవునా అని చెప్పి పదే పదే చెప్పవలసిన మాటలు చెప్పి మధ్య మధ్యలో మళ్ళీ కసి తీరక వెళ్ళిపోతున్నాడు. మళ్ళీ ఒక్కసారి వెనక్కి తిరిగి టపా 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 దుర్యోధనుడి మీద రెండు బాణాలేసి ఆ బాణములు వాడికి అంతో ఎంతో దెబ్బ తగిలేలా చేసి, అంటే ఇది తెక్క తీరటంలా, అందుకే వెళ్ళిపోతున్నవాడిని మళ్ళీ వెనక్కి తిరిగి రెండు వేయడం, మళ్ళీ కొంచెం దూరం వెళ్ళడం, మళ్ళీ వెనక్కి వేయడం బాణం, ఇలా చేసి ఆ తర్వాత తృప్తి పడ్డాట. ఎందుకనంటే ఉత్తర కుమారుడు ఇక నేను తోలలేకపోతున్నాను ఇంటికి పోదాం అంటున్నాడు, వీడు కూడా ఎక్కువైపోయింది ఇక్కడ, అందుకని వెనక్కి తిరిగాడు. ఈలోపు ఏమైంది, కాళ్ళు తక్కువ వారలు కలయ్య జదరి వెనుకబడిపోవునడ తన్నుగని భయమున ప్రాణదానం వేడిన పార్థుడ భయహస్తమిచ్చుచు దయ పెను పారబలుకు. కాలు తక్కువ వాళ్ళు కొందరున్నారు, అంటే ఏమిటి, ఆ ముందున్న వాళ్ళంతా వేగంగా పారిపోతున్నారు, కొంతమంది సైనికులు వేగంగా వెళ్ళలేకపోతున్నారు, పాపం రిటైర్ అయిపోయారు వీళ్ళప్పుడే, అందుకని నడవలేక కొంచెం మెల్లగా వెడుతున్నారట, పాపం కుంటుకుంటూ పోతున్నారు. యుద్ధంలో చావు దెబ్బలు తిన్నారు కదా, ఈ దెబ్బలు తినడం వల్ల కొంతమంది అక్కడే దిగబడ్డారు. వాళ్ళు మెల్లగా వెడుతున్నారు. ఆ వెడుతున్న వాళ్ళకి అర్జునుడు కనబడ్డాడు వెనక్కి తిరిగి వస్తూ, కనబడగానే హడిలిపోయారు. ఇందాక తగిలిన బాణాల దెబ్బలు ఇప్పటికింకా గుర్తున్నాయి వాళ్ళకి. అందుకని బాబు నీకు పుణ్యం ఉంటుంది, మేము పరిగెత్తలేక ఇక్కడ వచ్చి పడ్డాం, మేము దుర్యోధనుడు రమ్మంటే డబ్బులు ఇస్తే వచ్చాం, అంతేగాని ఇలా జబ్బులు వస్తాయని తెలియదు, మా గుండెకాయలు డబ్బు డబ్బును కొట్టుకుంటున్నాయి, నీకు పుణ్యం ఉంటుంది మమ్మల్ని వదిలేస్తే డబ్బును పారిపోతాం, ఇక మమ్మల్ని వదిలేయి అని బతిమాలితే ఆయన నవ్వి, నాయనలారా దెబ్బలు తిన్నవాళ్ళని నడవలేకుండా నిస్సహాయ స్థితిలో ఉన్నవాళ్ళని అర్జునుడు ఎప్పుడు ఏమీ చెయ్యడు, అందులో అభయం కోరిన వాడికి భయం కలిగిస్తానా, నిశ్చింతగా వెళ్ళండి, ఇంటికి వెళ్ళి హాయిగా పెళ్ళాం బిడ్డలతో కాపురం చెయ్యండి, ఈ దెబ్బలు గుర్తుంటే భవిష్యత్తులో మాతో యుద్ధానికి రాకండి, మర్చిపోతే అప్పుడు రండి, అప్పుడు ఈసారికి మీకు దెబ్బలు కాదు, ఒకటే దెబ్బే మిగులుతుంది, సమాధి దెబ్బ, వెళ్ళి రండి అనగానే వాళ్ళు ఎంతో ఆనందపడి, ఎంత కరుణాస్వరూపుడండి, ఇదే మరొకడు ఎవడన్నా అయితే శత్రువులు దొరికితే విడిచిపెడతాడా, ఈ సైనికుల్లో కొంతమంది చచ్చిపోయినా చచ్చిపోయినట్టే అని చంపవతలు పారేస్తాడు, ఆహా కరుణాస్వరూప అర్జున నీకు భవిష్యత్తులో విజయం లభించుగాక అని వాళ్ళు కూడా శత్రువులు కూడా పొగిడారు. మన కరుణ ఎప్పుడు అలా ఉండాలి, శత్రువులు కూడా మనల్ని మెచ్చుకునేటటువంటి జాలి మనకు ఉండాలట. ఆయన అలా వెళ్ళిపోయాడు. ఈలోపు అక్కడ విరాటరాజు గారు ఇంటికి వచ్చి రాగానే, నా యొక్క యుద్ధ వార్తలు విన్నారా, నా విజయం ఇది అని అందరికీ చెబుతూ ఉంటే వాళ్ళ ఆవిడ పరిగెత్తుకొచ్చి, మీ విజయ వార్త అలా ఉంచండి బాబోయ్, మన కుర్రాడేమో ఉత్తర గోగ్రహణానికి వెళ్ళాడు, వాడు ఏమైపోయాడు, వాడిని రక్షించండి అందిట. ఇంక ఈయనకి కాలు చెయ్యి ఆడలేదు, వణికిపోయాడు, ఆందోళన పడిపోయాడు, ఎంత పని చేసావు సుదేష్ణ, నీకు అసలు బుద్ధి ఉందా లేదా, అందుకే ఆడవాళ్ళ మీద అంతఃపురం వదిలి వెళ్ళకూడదన్నారు అన్నాడు. మళ్ళీ ఆవిడ మీద పడతాడేమిటి, ఆవిడేమన్నా వెళ్ళమందే. ఆ తర్వాత ఉత్తరకేసి తిరిగాడు, నీకు అసలు తెలివి తక్కువ దానివి, నీకు బుద్ధి ఉందా లేదా, నువ్వంటే నాకు ఎంత గారం అయితే మాత్రం ఎవడో బృహన్నలనిచ్చి వీడు యుద్ధానికి పంపుతావా, అసలే మనవాడు కుర్రాడు అనుభవం తక్కువ, పైగా సారదేమో అటు ఇటు కాని బావోయ్ బావోయ్ అని పలికేటటువంటి వాడా బృహన్నల అని కాసేపు ఆందోళన పడుతూ ఉంటే, అప్పుడు ధర్మరాజు గారు చెయ్యి పుచ్చుకుని, విరాటరాజా అంత భయపడవలసిన అవసరం లేదు, ఎందుకో తెలిసిన మనం దక్షిణ గోగ్రహణంలో విజయం పొందాం, ఇక్కడ ఈతడు కూడా ఉత్తర గోగ్రహణంలో విజయం పొందుతాడు, ఒక విజయం మరొక విజయానికి నాంది అవుతుంది, పైగా బహుళాష్టమి నాడు యుద్ధానికి వెళ్ళిన వాడికి విజయం వస్తే ఇంకా అప్పటి నుంచి వాడిని విజయ పరంపరలే విన్నాడుతేట, అష్టమి అది కూడా బహుళాష్టమి, కృష్ణపక్షంలో అష్టమి నాడు యుద్ధానికి వెడితే అప్పుడు కనుక విజయం వస్తే ఆ వంశములో అపజయం ఉండదు, కాబట్టి నిన్ను వరుసగా 3 నెలల పాటు విజయములే పట్టుకుంటాయి, ఇది నాకు తెలిసిన జ్యోతిశాస్త్ర నియమం చెబుతున్నాను. తర్వాత మరొక విషయం చెబుతున్నాను. బృహన్నల కూడా ఉన్నాడు. మీ అబ్బాయి ఉత్తర కుమారుడికి రథము నడిపే సారథి మహానుభావుడు బృహన్నల. బృహన్నల రథసారథిగా ఎవడితో అయినా వెళ్ళాడంటే ఇంకా ఆ వేపు ఉన్నవాడికి విజయం తథ్యం. అనగానే ఊరుకోవాయ్ బృహన్నల అంటావు, బృహన్నలు పెడితే విజయం ఏమిటి, నాకు వెంగగా ఉందోయ్ అంటూ, ఒరే ఎవరక్కడ యుద్ధరంగంలో ఎక్కువ చావు దెబ్బలు తినని వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళంతా రండి, కాళ్ళు చేతులు కాస్త బాగున్నవాళ్ళు, ఓపిక ఉన్నవాళ్ళు, కదలగలిగేవాళ్ళు, ధనుస్సు ఎక్కువ పెట్టేవాళ్ళు, కత్తులు పట్టుకునేవాళ్ళు, గదలు పట్టుకునేవాళ్ళు, వీళ్ళంతా కూడా నాతో వస్తే మనందరం కలిసి ఉత్తర కుమారుడికి యుద్ధరంగంలో సాయం పెడదాం, రండిరా బాబు, సాయం వెళ్లేలోపు వాడి కాయం ఇక్కడికి వస్తుందేమో నాకు భయం అంటూ ఉండగా గోపాలురు పరుగు పరుగునొచ్చి, మన గోవులు వెనక్కి వచ్చాయి, ఉత్తర కుమారుడు విజయం పొందాడన్నారట. ఇంకా చూడండి ఏమేమి అని గోధనంబు పొగిడి వెంటనే గోపాలకులు పట్టుకున్నాడనమాట. వాడి చేతులు గట్టిగా ఊపేశాట, ఊపుతుంటే వాడికి నొప్పి వచ్చేసింది. ఈయనకి ఆనందం ఎక్కువైనా అలాగే ఉంటుంది, అందుకని ఆనందంతో చెయ్యట్టుని గట్టిగా ఊపేసి, ఏమిటి ఏమిటి ఏమిటి, నిజమే, ఇంకొకసారి చెప్పండి, ఇంకొకసారి చెప్పండి అని చెప్పించుకుని ఆనందం తట్టుకోలేక నోట మాట రాక తడబడిపోతూ ఉండగా, ఏమేవు ఎక్కడున్నావు అన్నిటికీ మళ్ళీ ఆవిడే, చూసావా మన పుత్రుడి ఘనకార్యం, ఒక్కడు ఒక్కడనుకున్నావు, ఇందాక మన పిల్లాడేదో పిరికాడు అనుకున్నావు, నేను ముందు నుంచి చెబుతూనే ఉన్నాను, ఇప్పుడు ఏం చెప్పాట ముందు నుంచి, మన అబ్బాయి గట్టివాడంటే విన్నావా, వాడిని యుద్ధరంగానికి ఎందుకు పంపారండి అన్నావు నన్ను, వాడిని యుద్ధరంగానికి నేను పంపాను కాబట్టి వాడికి విజయం వచ్చింది అంటే రివర్స్ చేసి చెబుతాడు. ఈయనకి రెండు రకాలుగా ఉన్నాయి, అందుకని నేను వద్దంటే వాణ్ణి ఎందుకు పంపావని ఇందాక అన్నాడు, ఇప్పుడేమంటున్నాడు, నువ్వు వద్దన్నా వాడిని యుద్ధానికి పంపాను, దానివల్ల ఎంత లాభమో చూసావా, ఒక్క కుర్రవాడు సరిగ్గా మీసములు రానివాడు, అంతమంది కురుపతి భీష్మ కర్ణ కృప కుంభజ ముఖ్యులైన యోధుల్ని చెతక్కొట్టాట, గోవుల్ని వెనక్కి తెచ్చాట అని వెంటనే గోపాలకులకి ఆనందంతో కానుకలు ఇచ్చేశాడు. ఒరే మన వీధులన్నీ అలంకరించండి, తోరణాలు కట్టండి, కళ్ళాపు తల్లండి ఆవు పేడతోటి, ఆ తర్వాత ముత్యాల ముగ్గులు పెట్టండి, మా కుర్రాడి విజయవార్త ఏనుగు మీద మొత్తం నగరమంతా చాటండి, ఇవాళ నాకు ఆనందంతో పొంగిపోతూ ఉత్సాహంతో పరవళ్లు తొక్కిపోతున్నాను, నేను ఈ ఆనందం తట్టుకోలేకపోతున్నాను, గుండెపోటు వచ్చేంత ఆనందంగా ఉంది అని పొగిడేసుకున్నాడు తన తానే. కొడుకును పొగుడుకున్నాడు, నా కొడుకు ఎంత అసహాయసూరుడు, అంతటి సైనికుల మీదకి యోధుల మీదకి కౌరవ సైన్యం మీదకి ఒంటరిగా వెళ్ళాడా, విజయం సాధించాడా, వాడెవడో ఈ విరాట్రాజు గారు కొడుకు, నేను అసహాయసూరుణ్ణి, వాడు ఇంకా మహాసహాయసూరుడు. ఇలా పలికి కంకుభట్ట, మా కుర్రాడు వస్తాడు, వచ్చాక విజయ యాత్ర చేద్దాం, ఈలోపు కాసేపు ఒక్కటేద్దామా జోదం అన్నట్ట. ఈ ఆనందం ఎక్కువ, వీడు ఎక్కువ బాగా ఏడాకులు ఎక్కువ చదివినవాడు జోదంలో, ఆనందం వచ్చినా దుఃఖం వచ్చినా జోదం వాడతాడట. చాలా చిత్రమైన వ్యక్తులు ఉంటారు కొంతమంది, వాడికి ఆనందం వచ్చినా జోదం వాడతాడు, దుఃఖం వచ్చినా జోదం వాడతాడు. అదే కీచకుడు, ఆనందం వచ్చినా దుఃఖం వచ్చినా బుడ్డి వేసుకుంటాడు, రెండింట్లోనూ మందే వాడికి. ఈయనకేమో జోదం అనగానే వెంటనే ఈయన అన్నాడు, జోదమాడుట ఎంత లెస్స, జోదమాడటం ఇప్పుడు ఏమన్నా న్యాయమా, అలా జోదవాడి ఎంతోమంది దెబ్బతిన్నారు, అసలే నువ్వేమో వీరోద్రేకంతో ఉన్నావు, విజయం వచ్చిందనే ఆనందం ఉత్సాహం నిన్ను పట్టుకున్నాయి, ఎప్పుడైనా విజయోత్సాహాలతో ఆనందోద్రేకాలతో ఉన్నవాడితోటి జోదమాడకూడదని ధర్మశాస్త్రం చెబుతోంది, ఎందుకంటే అప్పుడు వాళ్ళు ఏం పనిచేస్తారో తెలియదు కనుక, కాబట్టి ఇది మంచిది కాదు. జోదమాడి ధర్మసూనుండు రాజ్యం బునజులను ప్రియాంగ నన్ను ప్రణంబుగా గనొడ్డి ఆడి కార్యవడ్డే అట్లగుట దీనితోడి అర్థికీడు. మహారాజా నీకు తెలియదా, ఇంత పూర్వం జోదమాడి ధర్మరాజు గారు రాజ్యం సోదరులు కట్టుకున్న పెళ్ళాన్ని అన్నిటినీ ఓడిపోయాడు, అడవుల్లో నానాయాత్ర పడ్డాడు, ఇప్పుడు ఎక్కడ అజ్ఞాతవాసం చేస్తున్నాడో తెలియదు. అటువంటిది అన్నీ విని కూడా మళ్ళీ ఇప్పుడు జోదమాడదామంటావు, ఎప్పుడైనా జోదం వల్ల హాని తప్ప చివరికి వచ్చే లాభం లేదు, జోదము చెట్ట చివరికి కీడే తెచ్చి పెడుతుంది, దానివల్ల ఎవరికి లాభం మాత్రం రాదు, అసలు వ్యసనం ఎప్పుడైనా హానియే. అనగానే ఏం పర్వాలేదు అయ్యి, ఇవాళ నేను ఓడిపోయినా పర్వాలా, డబ్బు నీకే ఇచ్చేది కానీ అన్నట్ట. సరే నీకోసమని అక్కడ పలకపరిచి జోదం మొదలెట్టాడు ఈయన. ఈ జోదంలో ఈ విరాటుడు పాచికలేడు మనీశాడు. కంకుభట్ట, కంకుభట్ట, ఓ కంకు, జంకు గొంకు లేకుండా నా కొడుకు యుద్ధరంగానికి వెళ్ళి ఇంతమందిని ఎలా చితక్కొట్టాడంటో నాకు తెలుసయ్యా బాబు, వాడు కాతర పరిరక్షకుడు, అసహాయసూరుడు, అందుకే నేను ఎప్పుడూ వాడు యుద్ధానికి వెళ్ళడం క్రితమే భూమింజయ అని టైటిల్ ఇచ్చేశాను నాకు నేనే. నా కుమారుడికి వేరే వాళ్ళు ఇవ్వాలా, మహారాజు గారిని వాడికి ఆ బిరుదు ఇచ్చాను, నిలబెట్టుకున్నాడయ్యేవాడు అనగానే ధర్మరాజు గారు, మహారాజా ఎంత తెలివి తక్కువగా మాట్లాడతావేంటి, నీ కుమారుడు అక్కడ వెళ్ళి కౌరవుల్ని జయించి ఉంటే అది ప్రపంచంలో కల్లా గొప్ప వింత అవుతుంది, ప్రపంచంలో మొట్టమొదటి వింత అవుతుంది, అది 8 వండర్స్ అని ఉన్నాయే అందులో ఆ వండర్స్ కంటే ఇది వండర్ అవుతుంది, నీ కుమారుడి వల్ల కాదు ఇదంతా కూడా ఉన్నాడే అది బృహన్నల యొక్క గొప్పతనం అన్నాడు. అనగానే ఆయన చురుగ్గా చూసి, ఏమిటది బృహన్నల బృహన్నల అంటావు, వాడు ఉట్టి పేడి, నా కుమారుడు వీరాధివీరుడు, రథం మీద కూర్చున్నాడు, చేతిలో ధనుస్సు పుచ్చుకున్నాడు, బాణాలు వేశాడు, శత్రువులు జయించాడు అని గోపాలకులు చెప్పారు, వినలేదంటే గోపాలకులు అలా చెప్పలేదు, నీ కుమారుడు విజయంతో వస్తున్నాడు అని మాత్రమే చెప్పారు. ఆ విజయం వెనకాతలున్న ఆ విజయ రహస్యం నీ కుమారుడిని అడిగి తెలుసుకో. నా నమ్మకం ఇది బృహన్నల గొప్పతనం అనగానే పళ్ళు పటపట కొరికి ఇందాక నుంచి చూస్తున్నాను, నా కొడుకు గొప్పవాడంటే నా కొడుకు గొప్పతనం సహించలేక ఎంతసేపు బృహన్నల పేడి పేడి అని ఆ పేడిని పొగుడుతావా బోడి అని చేతిలో ఉన్న పాచికని పటక్కన విసిరేశాడు. పడగలాగా తన చెయ్యెత్తి ఆ చేతిలో ఉన్న పాచికని పటకరు కొట్ట, గవ్వలవు కదా ఇంతంతలా ఉంటాయి బలంగా, అది పెట్టి పటకరు కొట్టగానే ధర్మరాజు గారి కుడివైపున పెద్ద దెబ్బ తగిలేసింది, ఇంత గాయం అయ్యింది, నెత్తురు రావడం మొదలు పెట్టింది. అయినా మహాత్ముడు కదా ఆయన, అస్సలు కోపగించకుండా చిరునవ్వు నవ్వుతూ పక్కనే ఉంది అదృష్టవశాత్తు సైరంధ్రి, ఆవిడ ఆ సమయానికి అక్కడికి వచ్చింది, ఎందుకంటే వీళ్ళకి అజ్ఞాతవాసం అయిపోయింది కదా, ఇక్కడి నుంచి వీళ్ళు దర్జాగా తిరుగుతున్నారు, అందుకని ఆవిడ అలా కనపడగానే సైగ చేశాడు. పరుగు పరుగును వచ్చావిడ తన చీర చెంగుతో ఆ రక్తం తుడిచింది, ఇంకా రక్తం వస్తోందిట, అందుకని పక్కనే ఒక బంగారపు చెంబులో మంచినీళ్లు తాగడం కోసం పెట్టుకున్నాడు విరాటరాజు గారు. దాహం వేస్తే బంగారు చెంబుతో మంచినీళ్ళు తాగుతాడు, మనం వచ్చేటప్పుడు వాటర్ బాటిల్స్ తెచ్చుకోవట్లా, మన బతుకు కాబట్టి ప్లాస్టిక్ సీసాలు, ఆయనకి ప్లాస్టిక్ సీసా కర్మ ఏమిటి, మంచి మినరల్ వాటర్ తెచ్చుకున్నాడు బంగారపు చెంబుతోటి. ఏమోలండి ఈ పురాణం అయ్యేలోపు నాకు కూడా బంగారంతో ఏమైనా సీసా చేసి పెట్టినే పెడతారు, రేపటి నుంచి పురాణానికి వచ్చేటప్పుడు ఆ సీసా అలా తెచ్చుకుంటానేమో, అదో పెద్ద సమస్య తెలిసినా, మీరు మహాత్ములు సందేహం లేకుండా బంగారం సీసా చేయించి పెట్టగలరు, కానీ ఆ సీసా తెచ్చుకున్న దగ్గర నుంచి నాకు పురాణం మీద దృష్టి కంటే దాని మీద దృష్టి ఎక్కువైపోతుంది, ఆ నా దృష్టి కంటే నా శిష్యులకి బాధ్యత ఎక్కువైపోతుంది, ఎందుకని ఎవడెత్తుకుపోతాడో గురువు గారి సీసానని, ఇది ప్లాస్టిక్ సీసా కనుక ఎవడు పట్టుకుపోయినా పర్వాలా, అందువల్ల బంగారపు సీసా చేయించకపోవడానికి అసలు కారణం అది, మీరు చేయించి ఇచ్చినా నేను మాత్రం కూడా తెచ్చుకోను పురాణం మురుకు, దాన్ని జాగ్రత్తగా లోపల లాకర్లో భద్రపరుస్తాను, ఈ మధ్యన పాములు చాలా తయారయ్యాయి, వాడు చక్క లాకర్లో 500 కోట్లు తెచ్చేటవాడు, వాడు పాముటి ఇంటి పేరు మహానుభావుడు, అలాంటి పాములాగా మనకి ఈ బంగారం పక్కనెందుకు దురాశ, ఈ రకమైనవి దౌర్భాగ్యపాలోచనలు అనమాట, సరదా కోసం అప్పుడప్పుడు అలా అంటాం కానీ అవేం పట్టించుకోకండి సుమా. ఎందుకు చెబుతున్నానంటే రాజుగారు కనుక బంగారపు జంబుతోటి నిర్మలమైన జలం ఆ పక్కన పెట్టుకున్నాడు, అలా పెట్టుకున్న ఆ చెంబు దగ్గరికి వెళ్ళి ఈవిడ ఈ చీర అందులో ముంచి ఆ రక్తం కడిగి మళ్ళీ ఆ తడిగుడ్డతో ఒత్తుతోంది. రాజుగారికి మండదటండి, అది ఆయన మంచినీళ్లు తాగడానికి పెట్టుకున్నటువంటి చెంబు, ఆ నీళ్లలో ఈవిడ కొంగు ముంచి అది కూడా రక్తపు కొంగు, అది పట్టుకొచ్చి మళ్ళీ ఈయనకి తుడుస్తోంది. అందుకని ఆయనకి దెబ్బ తగిలితే 4 నెత్తురుబొట్లు వస్తే కొంప ఏమన్నా ఒలుగుతుందా, పైగా పరపురుషుడికి చెంగుతోటి తుడుస్తావే, గాయాన్ని ఎందుకు తుడుస్తున్నావు, నెత్తులు ఎందుకు తుడుస్తున్నావు, పోని తుడిస్తే తుడిచావనుకో, నేను మంచినీళ్లు తాగడానికి పెట్టుకున్న చెంబులోనే ఆ కొంగుని అలా ముంచాలా అన్నాడు ఆయన. అనగానే ఆవిడ చిరునవ్వు నవ్వి, మహారాజా మీకేం తెలుసు ఆయన గొప్పతనం, ఒక మహాత్ముడు ఆయన, పరమ సన్యాసి సాధు ఆయన, ఆ సాధుమూర్తి యొక్క నెత్తురు బొట్లు నేల మీద ఎన్ని పడితే అన్నేళ్లు నీ రాష్ట్రంలో వర్షాలు కొరవు క్షామం వస్తుంది నీకంద ఆవిడ. విమల వంశంబునను పుణ్యవృత్తమునను వరలు ఈతని రక్తంబు వసుమతీశా, ధరణిపై ఎన్ని బిందువులు దొరగే అన్ని వర్షములు కల్గు ఇందనా వర్ష భయము. ఆయన పవిత్ర వంశంలో పుట్టాడు, పైగా ఇప్పుడు నిజంగా ఆయన మరి సన్యాసి కదా, సన్యాసి వేషంలో కదా అక్కడున్నాడు, పొరపాటును కూడా సన్యాసిని తిట్టకూడదు కొట్టకూడదని శాస్త్రం చెబుతోంది, ఎన్నోసార్లు మనం పురాణాలు చెప్పుకున్నాం కదా, కాషాయ వస్త్ర మాత్రేణ యతి పూజ్యో న సంశయ, కాషాయ వస్త్రం ధరించినంత మాత్రం చేస్తే యతి పూజ్యుడు నమస్కరించాలి, అసలు అతన్ని తిట్టడం విమర్శించడం మహాపాపం, అందులో కొట్టడమా, విమల వంశంలో పుట్టి సన్యాస స్వీకారం చేసి పుణ్యమైన ప్రవర్తనతో ఉన్న ఈ మహానుభావుడి గొప్పతనం నీకు తెలియదు నాకు తెలుసు, ఎందుకంటే మేమిద్దరం ఒకే కొలువులో ఉన్నాం, ఇతని రక్తము ఎన్ని బిందువులు నేల మీద పడితే అన్ని వర్షములు అన్ని సంవత్సరములు మీ మత్స్యనగరంలో అనావర్ష భయము, వర్షం పడదు. వర్షం పడిపోతే క్షామం వస్తుంది, ఎడారైపోతుంది నీ రాజ్యం. నీ రాజ్యం వర్షాలతో సమృద్ధిగా ఉండాలని, పాడి పంట ఇవన్నీ నీ రాజ్యంలో ఎప్పుడూ ఉండాలనే కోరికతో నేను తుడిచాను. ఇప్పుడు అర్థమయ్యిందా? అయినా ఏ రకంగా చూసినా ఉత్తమ ద్విజుని యొక్క రక్తం నేల మీద పడడం శుభం కాదు. అనగా ఈలోపు సరిగ్గా ఉత్తర కుమారుడు వచ్చాడు, లోపలికి వద్దామనుకుంటున్నాడు అని కాపలవాడు చెప్పగానే ప్రవేశపెట్టు ప్రవేశపెట్టు అన్నట్టు ఇది మర్చిపోయాడు. ఈ హడావిడి మర్చిపోయాడు. ఈ హడావిడిలోనే ఆయన వెనక ముందు ఆలోచించాల. సాధారణంగా దెబ్బ తగిలితే ఆ దెబ్బని భార్య తప్ప పరస్త్రీ తొడవదు ఆ రోజుల్లో. ఇప్పుడంటే మన వాళ్ళు తుడిచేస్తున్నారు కానీ ఎడాపెడ ఎవరు పెడితే వాళ్ళు, పూర్వకాలంలో భార్య తప్ప లేదా చెలికెత్తులు ఎవరైనా పరిచారికలు తొడవచ్చు. ఈ విషయం మర్చిపోయాడు. ఎందుకని ఈలోపు కొడుకు వచ్చాడు కనుక, నా కుమారుణ్ణి ప్రవేశపెట్టన్నాడు కాపలవాడితో. ఈలోపు ఆ కాపలవాడిని ఎలా పిలిచి, ఈ హడావిడిలో విరాటరాజు గారు ఉండగా విరాటరాజు గారు కొడుకు లోపలికి వస్తున్నాడు కదా అని ఆ పక్క వాళ్ళని పిలిచాడనమాట. ఒరే రండిరా, ఒకళ్ళు దండ పట్టుకు రండిరా, ఒకళ్ళు మల్లెపువ్వు దండ, ఇలా చిన్న చిన్న దండలు కాదు, ఇక గజమాలలు తండి, పెద్ద పెద్ద దండలు తండి, అవి తండి ఇవి తండి అంటున్నాడు కదా. ఈయన ఆ హడావిడిలో ఉండగా కొడుకు యొక్క సన్మానపు ఏర్పాట్లలో ఉండగా ఆ కాపలవాణ్ణి పిలిచి, నాయన ఉత్తర కుమారుడితో పాటు సారథ్యానికి వెళ్ళిన బృహన్నలు కూడా ఉంటాడు, అతన్ని మాత్రం నేను చెప్పేదాకా లోపలికి పంపకు, ఏ జాగ్రత్త, నేను చెప్పింది చెప్పినట్టు తూచా తప్పకుండా చెయ్యనగానే అలాగేనండి అన్నట్ట అని కాపలవాడు బయటికి వెళ్ళిపోయి, ఒక్క ఉత్తర కుమారుల వారే లోపలికి రావాలి, బృహన్నల వారిని కాసేపు బయట ఉండమని రాజుగారు చెప్పారన్నట్టు వాడు. దాంతో అర్జునుడు బయట ఉండిపోయాడు, ఈయన లోపలికి వచ్చాడు. ఎందుకని, అర్జునుడు రాగానే ఈ గాయం కనబడిందా వెనక ముందు చూడకుండా చంపిపోతలు పారేస్తాడు విరాటరాజు గారిని. ఆయనకి ఆ ప్రతిజ్ఞ ఉంది, మా అన్నయ్యని నేను చూస్తూ ఉండగా ఎవడన్నా కొడితే చంపేస్తాను. చూస్తూ ఉండగానే కదా గాయం చేశాడనేది తెలుసు కదా, తెలిస్తే ఆగ్రహం పెరుగుతుంది. అన్నగారంటే అతనికి అంత భక్తి. మా అన్నయ్యని దుర్మార్గుడు కూడా కొట్టేవట్రా అని ధర్మరాజు వారించేలోపు గాండీవం ఎత్తు దెబ్బ కొడితే ఏమైపోతాడు. అయితే అదృష్టం ఏమిటంటే యుద్ధం అవ్వగానే అర్జునుడు మళ్ళీ యథాప్రకారంగా ఈ గాండీవాన్ని ఉత్తర కుమారుని ద్వారా జమ్మి చెట్టు మీద పెట్టించేశాడు. ఆయుధాలన్నీ అక్కడ కట్టించేశాడు, కిరీటాన్ని పంపేశాడు, కుండలాలు పంపేశాడు, మళ్ళీ యథాప్రకారంగా పేడి రూపంతో వచ్చాడు. వస్తున్నప్పుడే చెప్పాట, ఇదిగో నేను మళ్ళీ యథాప్రకారంగా బృహన్నలుగా మారిపోయాను, మన ఇద్దరం పూర్వంలాగే అక్కడికి ఎడదాం. వెళ్ళగానే కౌరవుల్ని ఎవరు జయించారు అని మీ నాన్న అడుగుతాడు. అడిగితే నువ్వే జయించానని చెప్పన్నట్ట. నేను అలా అబద్ధం అండయ్యా, నువ్వు మహావీరుడివి, అసహాయ సూర్యుడివి, కురువీరుడివి. అటువంటి కురువీరుడి యొక్క విజయాన్ని ఉత్తర వీరకుమారుని యొక్క విజయంగా నేను చెప్పుకోలేను. అంతే కావాలంటే సమయ సందర్భాన్ని బట్టి ఏదో చెబుతాలే, అంతేగాని నేను అసత్యం వాళ్ళేనని చెప్పేశాడు పాప ఉత్తర కుమారుడు. ఇవన్నీ జరుగుతున్నాయి కాబట్టే ఇప్పుడు కూడా గాండీవం లేదు, పాత ధనుస్సు మాత్రం ఉన్నది. ఆ ధనుస్సు ఎవరిదనమాట, పూర్వం ఉత్తర కుమారుడు పట్టుకెళ్ళిన ధనుస్సు, ఆ ఉత్త ధనుస్సు అది. ఆ ధనుస్సుతో ఉన్నాడు. అర్జునుడికి అన్నగారి ముఖం మీద గాయం కనపడితే వెనక ముందు చూడకుండా చేతిలో ఉన్న ధనుసుతో అవతలవాణ్ణి కొట్టి చంపి ఒక అలవాటు ఉంది. అందుకని ఇప్పుడు ఆ ధనుసుతో వస్తాడు. రాగానే నేను వారించేలోపు విరాటరాజు గారి నెత్తి మీద దెబ్బ కొడతాడు, ఆయన చచ్చిపోతాడు. అప్పుడు ఏమవుతుంది తర్వాత మనం ఎన్ననుకున్నా? అందువల్ల అర్జునుడిని బయటే అట్టే పెట్టించడానికి ఇంత ప్రయత్నం చేశాట ధర్మరాజు గారు. ఎంత కరుణాస్వరూపుడు, ఎంత జాగ్రత్త ఆలోచించాలి మనం. ఇవన్నీ ఆలోచన యొక్క గొప్పతనం. మహాత్ముల యొక్క ఆలోచనలు అలా ఉంటాయి, అనాలోచితంగా ఒక మాట అన్నామా లాగానం పేకానం. అందుకే పారాయణ చేసేవాళ్ళు కూడా చాలా జాగ్రత్తగా మాట్లాడాలి, లేకపోతే వెనక్కి రాక్కోలేము పీక్కోలేము అనమాట. మేము ఉపన్యాసంలో కూడా ఇంత జాగ్రత్తగా మాట్లాడుతున్నా ఎక్కడో ఒక్క ముక్క పట్టుకోవట్లే ఒక్కొక్కడు, ఇహ కణుది చూడండి వెనక ముందు చూడకండి, ఇంటి ముందు ధర్నాలు, కేసులు, బేషరతు క్షమార్పణలు. మళ్ళీ ఏ బేషరత అంటే ఒకటి వీడి మొహానికి అర్థం కూడా తెలియకపోయినా సరే ఎవడిష్టవుతున్నాడు వాడు రెచ్చిపోతున్నాడు. కాబట్టి ఆచితూచి మాట్లాడడం మంచిది ఎప్పుడైనా సరే. ఇంత మాట్లాడతామండి, ఇంత మాట్లాడినా వీడు ఎంత జాగ్రత్తగా మాట్లాడినా ఎక్కడో తోట పొరపాటు ఒక్కొక్కసారి రావచ్చు. ఎంతైనా అవతలవాడు కూడా మానవుడే కదా, భూలోకంలో మానవుడిగా పుట్టాడు. అన్నిటికీ మించి ఇది ఒక ఉపన్యాసం. ఈ ఉపన్యాసంలో అనర్గళంగా సాగుతున్న దాంట్లో ఎక్కడో ఒక సందర్భోచితంగా చెప్పిన మాట అది, ఆ ఒక్క ముక్క వేటికి తీస్తారన్నమాట వీళ్ళు. ఈ పాపాత్ములు ఉన్నారే, ఈ 24 గంటల దరిద్ర ఛానల్ ఒకటి ఉంది హైదరాబాద్లో. ఆ ఛానల్ వాడి పని ఏమిటంటే ఎక్కడ ఏం దొరుకుతుంది ఇంకా ముందు వెనక చోటవాడు ఇంకొకటే మాట అంటాడు. అలాంటి వాళ్లతో జాగ్రత్తగా ఉండాలి. ఆ జాగ్రత్తగా ఉండడం ఎప్పుడు వస్తుంది అంటే ధర్మరాజు గారి ఆలోచన విధానము, ధర్మరాజు గారు ఎంత జాగ్రత్తగా పనులు చేశాడు, ఎంత దూరదృష్టి ఉంది ఇవి తెలుసుకోవాలి. అందుకే అర్జునుడిని బయట ఆపాడు. ఇప్పుడు ఉత్తరుడు లోపలికి వచ్చాడు. రాగానే ఆనందం పట్టలేక విరాటరాజు గారు కౌగిలించుకుని, ఎవరక్కడ, దండలు సెంట్లు పట్టుకురండి, పెర్ఫ్యూములు కొడదాం అనేలోపు నాన్న అని వినయంగా నమస్కరించి, నిజానికి ఈ విజయం నాది కాదు, ఆ విజయానికి అర్హుడు మరొకడున్నాడనగానే నీది కాదా అన్నాడు. మళ్ళీ దిగజారిపోయి, మరి ఎలా వచ్చిందిరే విజయం అంటే, నాన్నగారు ముందు స్థిమితంగా కూర్చొనివ్వండి అని కూర్చున్నాక ఆ తర్వాత ఇటువైపు చూశాడు కుడివైపు. ఇప్పుడు కంకుబట్టి ఎవరో తెలుసు కదా, అందుకని తెల్లబోయి ఈ మహానుభావుడికి నుదుటి గాయం ఏమిటి అంటే, నేను నీ విజయాన్ని పొగిడా, ఈయనేమో బృహన్నల వల్ల నీకు విజయం వచ్చిందన్నాడు. దాంతో నాకు కోపం వచ్చి చేతిలో ఉన్న సారితో కొట్టాను, పాచికతో కొట్టాను. కానీ ఎంత పొరపాటు చేసావు నాన్న, ఆ మహానుభావుడు ఎవరనుకుంటున్నావు, చాలా ఉత్తముడు, ధర్మరాజు అని చెప్పడానికి వీల్లేదు, అర్జునుడి యొక్క అనుజ్ఞ లేదు కదా అందుకని, ఆయన మహాత్ముడు. అటువంటి మహాత్ములు ఏమంటే అది అన్నారు, వారు ఏమంటే అది సత్యం. అటువంటి వాళ్ళని తొందరపడి చేయి చేసుకుంటావా, వెళ్ళు కాళ్ళ మీద పడి క్షమార్పణ కోరన్నట్ట. వెంటనే ఈయన కూడా భయపడిపోయి, కంకుభట్టు నన్ను క్షమించు, భట్టు భట్టు నీ కాళ్ళు పట్టుకుంటాను, నన్ను క్షమించు, విడిచిపెట్టన్నట్ట. ఆయన చిరునవ్వు నవ్వి, మహారాజా నువ్వు ఉత్తముడు అయ్యా, క్షణికోద్రేకం వస్తుంది తప్ప నీ అంత మంచివాడు లేడు, అసలు నాకు కోపం ఏమిటి నీ మీద, నీ వంశమునకు నా వల్ల ఎప్పుడూ కూడా మేలే తప్ప కీడు జరగదన్నట్ట. అనగానే విరాటుడి యొక్క క్షమార్పణ అయ్యాక ఇప్పుడు ఉత్తర కుమారుడు చెప్పాడు, నేను యుద్ధరంగానికి వెళ్ళా, వణికిపోయాను. అప్పుడు ఒక దేవసమానుడు, ఒక దేవపుత్రుడు, ఒక దివ్య పురుషుడు వచ్చాడు, అంటే ఇంద్రుడి కొడుకు అని చెప్పకుండా ఇలాగా రహస్యంగా చెప్పాడనమాట, అన్యాపదేశంగా చెప్పాడు. ఒక దివ్యపుత్రుడు వచ్చాడు, ఒక దేవకుమారుడు వచ్చాడు, భయపడుతున్న నన్ను వెన్ను తట్టి ప్రోత్సహించి ధైర్యం చెప్పి సారథిగా చేసుకున్నాడు. అద్భుతమైన విల్లు ధరించాడు, తన పరాక్రమంతో ఈ భీష్ముణ్ణి, ద్రోణుణ్ణి, కృపుణ్ణి అందరినీ చీల్చి చెండాడాడు, దుర్యోధనుని విరగ్గొట్టాడు, అనరాని మాటలన్నాడు, తద్వారా మనకి విజయాన్ని చేకూర్చి పెట్టాడు. అన్నిటికంటే ముందు యుద్ధానికి వెళ్లే ముందే మన గోవుల్ని విడిపించి మన గోపాలకుల ద్వారా ఇక్కడికి పంపేశాడు. ఈ విధంగా ఆ దేవకుమారుడి దయ వల్ల మనకి విజయం వచ్చిందనగానే విరాటరాజు తత్తరబడిపోయి, ఏడి ఆ దేవకుమారుడిని పిలుస్తాను, నా కొడుకును నాకు దక్కించిన పుణ్యాత్ముడిని సత్కరిస్తానంటే ఆయన అప్పుడే అదృశ్యం అయిపోయాడు. అంటే మళ్ళీ మాయమైపోయాడుగా, అర్జునుడు పోయి అర్జునుడి స్థానంలో మళ్ళీ బృహన్నలు వచ్చాడు, కిరీటం కిరీటం అని ఎగిరిపోయాయి. ఆయనకున్న అదృష్టం ఏంటంటే కిరీటమా, వెళ్ళిపో అంటే వెళ్ళిపోతుంది, రా అంటే వస్తుంది. కుండలములు కూడా పొమ్మంటే పోతాయి, రమ్మంటే వస్తాయి. మనమైతే ఇలా పేకాలి, పెట్టుకోవాలి, మళ్ళీ ఎవడన్నా పోగొట్టేస్తే లేకపోతే మనమే పోగొట్టుకుంటే బజారుకి వెళ్ళి కొనుక్కోవాలి, లేక ఎవరినన్నా కొనమనాలి. కానీ ఆయన కుండలములు రమ్మన్నప్పుడు వస్తాయి, పొమ్మన్నప్పుడు అదృశ్యం అయిపోతాయి. అందువల్ల అవన్నీ అదృశ్యం అయిపోయి యథాప్రకారంగా పేడి రూపం ధరించాడు ఆయన. ఆ విషయాన్ని ఇంకొక కోణంలో ఏం చెప్పాడనమాట, ఆయన అదృశ్యుడయ్యాడు అంటే వేషం మార్చుకున్నాడు. రేపో మాపో వస్తాడు, మనల్ని చూస్తాడు, మనం ఆయన్ని సత్కరించుకుందాం అనగానే హమ్మయ్య అనుకున్నాడు ఆయన. ఆ రాత్రి ఇంకందరికీ పండగ కింద ఉందనమాట, ఊళ్ళో వాళ్ళందరూ హాయిగా కబుర్లు చెప్పుకుంటున్నారట, ఎవరి పండగల్లో వాళ్ళు ఉన్నారు కదా. అందుకని ధర్మరాజు లోపు సైరంధ్రికి సైగ చేశాడు, సైరంధ్రి ద్వారా వర్తమానం వెళ్ళిపోయింది. ఆ కర్ణ ఈ సైరంధ్రి ద్వారా అన్ని వార్తలు తెలుసుకుని పాండవులు ఏం చేయాలో నిర్ణయించుకున్నారు. ఇంతకీ సైరంధ్రికి ఆయన చెప్పింది ఏమిటనమాట, ధర్మరాజు గారి రహస్య మందిరంలోకి రాత్రి 10 గంటల వేళ అందరూ రావాలి. అందరూ వచ్చారు. ముందుగా భీముడు వచ్చాడు, అన్నగారి పక్కన కూర్చున్నాడు, నమస్కరించి, తర్వాత నకులుడు, సహదేవుడు, సైరంధ్రి వచ్చాక ఆఖరి అర్జునుడు వచ్చాడు. ధర్మరాజు మాత్రం గుడ్డను అడ్డంగా కట్టుకుని తలెత్తకుండా మాట్లాడుతున్నట్ట. మాట్లాడుతూ ఉంటే అర్జునుడు అన్నాడు, ఏదో తేడా జరిగింది వాళ్ళ, నేను ఉత్తర గోగ్రహణమునకు వెళ్ళడం, కౌరవుల్ని జయించడం అన్నగారికి ఇష్టం లేకపోవటం వల్ల అన్నగారు నాతో మాట్లాడడం లేదా, లేక ఆ గోగ్రహణానికి వెళ్లడంలో నేను ఏదైనా అపరాధం చేశానా, లేక మరేదైనా పొరపాటు నా వల్ల తెలియకుండా జరిగిందా, ఎందుకంటే ఇందాక ఉత్తర కుమారుడితో సభలోకి రాకుండా నన్ను కాపలవాడు ఆపాడు, ఆపడానికి గల కారణమేమిటో నాకు వెంటనే అర్థమైంది, నా తెలివితేటలతో కనిపెట్టాను, అన్నగారే అతన్ని వెంటనే నన్ను ప్రవేశపెట్టవద్దని చెప్పినట్టుగా నాకు తెలిసింది. తర్వాత కూడా కాసేపు నాకు వెళ్ళాను, వెళ్ళినప్పుడు అన్నగారు తలకాయ పక్కకి తిప్పుకున్నాడు, అప్పుడు అన్నగారితో మాట్లాడడానికి, చూడడానికి, ముఖాముఖి చూడడానికి కుదరలేదు, ఇప్పుడు రమ్మని కబురు పెట్టాడు, తీరా వచ్చాక మీతో చూస్తున్నాడు, మీతో మాట్లాడుతాడు, నాకేసి చూడడంలో తల వంచుకున్నాడు, ముఖానికి అడ్డంగా గుడ్డ పెట్టుకున్నాడు, నేను ఏదైనా పొరపాటు చేశానా అని కన్నీళ్లు పెట్టుకుని అన్న కాళ్ళ మీద పడితే ఆయన సంభ్రమంతో కంగారు పడి ఆ గుడ్డ తీసి, నాయన ఇది కారణం, అందువల్ల నీకేసి చూడలేదు, అన్నట్ట. ఇది కారణమని చూపించగానే ఏమిటని చూశాడు ఆయన. ధర్మరాజుగా నిలుదుట ఒక గాయం, లోతైన గాయం, ఆ నెత్తురు కొంచెం గడ్డగట్టింది, పైన ద్రౌపది కాస్త మందు పూసింది, గుడ్డతో తుడిచింది కదా, అది చూసి వణికిపోయి నీ నుదుట గాయం అయ్యిందా, ఆ గాయము నేను చూడకూడదు, చూస్తే నాకు కోపం వస్తుందని ఇందాకటి నుంచి నీ ముఖం నాకు చూపించట్లేదా అని ఆశ్చర్యపోయి ఎలా అయ్యింది గాయం చెప్పన్నాడు అర్జునుడు. అప్పటికే అర్జునుడు క్రోధంతో తోక తొక్కిన పాము అయిపోయాడు, తోక తొక్కిన నల్లతాచు పాములాగా నిగనిగలాడిపోతూ బుస్సం లేచిపోయాడు అనమాట. భీముడు లేచిపోతున్నాడు, ఆగండి ఆగండి, ఎందుకంత తొందరపడతారు, ఏదో విరాటరాజు గారు నేను సంతోషంతో జోదమాడాం, అప్పుడు నేను నిన్ను పొగిడాను, బృహన్నల యొక్క అనుగ్రహముతో ఉత్తర కుమారుడికి విజయం వచ్చింది అన్నాను, తన కుమారుణ్ణి కాదని నిన్ను పొగుడుతున్నందుకు ఆయన కోపం తట్టుకోలేక చేతిలో ఉన్న పాచిక విసిరాడు, ఆ పాచిక నాకు తగిలింది, దెబ్బ తగిలింది, ఇంతోటి దానికి ఎందుకు ఇంత కోపం అనగానే తన కొల్లదియ్యరుగని ఆ దుర్మార్గుణ్ణి, తన పరిమితి తన బలం ఎరగని వాణ్ణి, నీలాంటి మహానుభావుడి గొప్పతనం గుర్తించలేక కొట్టిన వాణ్ణి క్షమిస్తానా, ఈ క్షణమే పెడతాను, ఎక్కడ నా గాండీవం వెళ్లి తెచ్చుకుంటాను, వాణ్ణి వాడి పిల్లల్ని వాడి పరివారాన్ని ఈ మత్స్య నగరాన్ని నుగ్గు నుగ్గు చేసేస్తాను అని అర్జునుడు రివ్వులు లేచిపోతూ ఉంటే, అక్కడ దాకా ఎందుకు తమ్ముడు, నేను చాలదా, ఈ భుజబలంతోటే ఓ చెట్టు పీక్కొచ్చి వీళ్ళందరిని చుట్టూ పెట్టి మట్టు పెట్టి ఆ తర్వాత ఈ రాజ్యం అంతా అన్నగారికి ఇస్తానగానే ఇద్దరిని తట్టి కూర్చోబెట్టి, అక్కటక్కట ఏమిటిది ఈ తొందరపాటు ఏమిటి, అక్కట ఇంతక ముందరన్ మనలనా అతడు రుంగబోడు, అతడు అసలు మనల్ని ఎరుగునా, అతనెవరో మనకి తెలుసు కానీ మనమెవరో అతనికి తెలియదు, ఆ పుణ్యాత్ముడికి మనం పాండవులు అని చెప్పామా, చెప్పలేదు, మారువేషంలో వచ్చాం, మనం ఏదో ఉద్యోగం కోసం వచ్చాం, మన ముఖం కూడా అతనికి తెలియదు, ముఖ పరిచయం లేకపోయినా ఆదరించి కొలువిచ్చి సంవత్సర కాలం కడుపులో పెట్టుకు చూశాడు, ఇవాళ ఏదో తొందరపడి ఒక దెబ్బ కొట్టాడని వాడిని దెబ్బ చేసేస్తావా చంపేస్తావా, ఇదా మనం చేయవలసిన పని, ఇదా మనం చూపించవలసిన కృతజ్ఞత, మహాత్ముడు అతడు మన మన్ననలకి తగినవాడు, మన సత్కారానికి అర్హుడు, సంహారానికి కాదు, ఇప్పుడు రేపు పని చేద్దాం, మనం రేపొద్దున వేషాలు మార్చుకుందాం, నేను మీరు యథా ప్రకారంగా ధర్మరాజుగా భీముడిగా అర్జునుడిగా వేషాలు వేసుకుని సింహాసనం దగ్గరికి ఎడతాం, అప్పుడు నేను సింహాసనం మీద కూర్చుంటాను, నేను ధర్మరాజునని తెలిసాక కూడా అప్పుడు అతడు ఏదైనా అపచారం చేస్తే అప్పుడు చూసుకుందాం, మీకు ప్రతిజ్ఞ ఉన్నది నిజమే, మీ అన్నగారిని ఎవరైనా కొడితే వాడు అంతం చూస్తామని, కానీ అది అన్ని వేళలా కాదు, తెలియక చేసిన అపరాధానికి ఎప్పుడూ కూడా శిక్ష వెయ్యకూడదు, తెలిసి చేస్తే అప్పుడు శిక్ష వెయ్యాలి. రేపు ఉదయమే మనందరం విరాట్రాజు గారు కొలువులోకి రావడానికి ఒక అర్ధగంట ముందుగా సభలోకి వెళ్ళిపోదాం, నేను సింహాసనం మీద కూర్చుంటాను, పక్కనున్న ఆసనాల్లో మీరు కూర్చోండి, అప్పుడు చూద్దాం ఏం చేస్తాడు అన్నాడు ఈయన. ఈ విధంగా అందరూ నిర్ణయించుకున్నారు, హాయిగా కాసేపు పడుకున్నారు, తెల్లవారుజామున లేచి స్నానం సంధ్యావందనాదులు పూర్తి చేసుకున్నారు, టీవీగా ఒక కిరీటం నెత్తి మీద పెట్టుకుని తెల్లని బట్టలు ధరించి తెల్లని గంధం పూసుకుని తెల్లని దండలు వేసుకుని ధర్మరాజు గారు వచ్చి సోదరులు తన కూడా వస్తుండగా నలుగురు నాలుగు దిగ్గజములా అన్నట్లుగా వస్తుండగా లేక నలుగురు దిక్పాలకులా అన్నట్టుగా లేక శ్రీ మహావిష్ణువు యొక్క నాలుగు చేతుల్లో వస్తుండగా ఈయన విష్ణువులో కూర్చున్నట్ట. ఏం ఉపమానం రాశారండి వ్యాసుల వారు, ధర్మరాజు గారు విష్ణువుట, విష్ణువుకి నాలుగు చేతులుంటాయి, ఆ నాలుగు చేతులే వరసగా భీముడు అర్జునుడు నకులుడు సహదేవుడు. ఏం విష్ణువుకి అనంత బాహువులు ఉంటాయి కదా, అంటే కోరికలు తీర్చడానికి సాధారణంగా చతుర్భుజుడయ్యే ఉంటాడు ఆయన, అందువల్ల ఇప్పుడు భూలోకంలో వాళ్ళ కోరికలు తీర్చడానికి తన కోరికలు తీర్చుకోవడానికి చతుర్భుజుడైన విష్ణువులో కూర్చున్నాడు సింహాసనం మీద. ఆ పక్కన రెండు రెండు ఆసనాలు లక్కుని వీళ్ళిద్దరూ కూడా పెద్ద పెద్ద గద్దెలు, ఒకవైపున భీముడు ఒకవైపు అర్జునుడు ఒకవైపు నకులుడు మరోవైపు సహదేవుడు కూర్చున్నారు. సైరంధ్రి మాత్రం దూరంగా వెళ్ళింది, అప్పుడే వెళ్ళి సింహాసనం పక్కన కూర్చోలేదు, ఇంకా బయటపడడం ఇష్టం లేదు ఆవిడ, అవసరాన్ని బట్టి చూద్దామని దూరంగా ఉంది ఆవిడ. వీళ్ళు ఇలా కూర్చునుండగా ఈయన యథాప్రకారంగా ముచ్చటగా స్నానం చేసి కిరీటం పెట్టుకుని విరాటరాజు గారు తన పరివారంతో ఉత్తరుడితో కలిసి సింహాసనం మీద కూర్చోడానికి కొలువులోకి వచ్చాడు. కొలువులోకి రాగానే ఎదురుగుండా ధర్మరాజు గారు టీవీగా కూర్చునున్నారు, పళ్ళు పటపట కొరికాడు. అందులో నిన్నటి నుంచి కొంచెం అభిప్రాయ భేదాలు కూడా వచ్చాయి కదండి, మీరు ఎన్ని చెప్పండి, మనిషి యొక్క ప్రవర్తన చాలా విచిత్రంగా ఉంటుంది. ఇంత పూర్వం ఆయన పాండవులు కొలువులోకి వచ్చినప్పుడు నా రాజ్యం కావాలంటే కోరుకుంటున్నాడా, తర్వాత నిన్నగాక మొన్న దక్షిణ గోగ్రహణంలో ధర్మరాజుని నువ్వు నాకు ప్రాణదానం చేసావు, ఈ రాజ్యం నీదన్నాడా అంటావు నాలికతో, కానీ నిజంగా వాడు ఆ రాజ్యం మీద కూర్చుంటే అప్పుడు అసలు మనిషి బయటకు వస్తాడు. అప్పుడప్పుడు చాలా చోట్ల అలాగే ఉంటుంది, కొంతమంది ఇళ్ళకెడతాను కదా, వెళ్ళినప్పుడు పూర్వం ప్రవచనం చేసేటప్పుడు చాలా కాలం క్రితం ఒక్కొక్కళ్ళు మా ఇంట్లోనే ఉండండి అనేవారు. ఆ ఇంట్లో ఉన్నప్పుడు గురుగారు ఈ ఇల్లు మీదే అనుకోండి, మీ ఇష్టం వచ్చినట్టు వాడుకోండి అంటారు. అంటారా అలా అన్నారు కదా అని మనం వాడుకున్నామా? గురుగారు చూసే వెనక ముందు తోడకుండా మనకి చెప్పకుండా సబ్బు వాడేసాడు అంటారు. అందువల్ల ఈ కబుర్లు తొందరపడి నమ్మకూడస్తామా? అందుకనే మనం మన జాగ్రత్త మనం తీసుకోవాలి. ఎన్ని చెప్పండి గురుగారు మీ సొంతం అనుకోండి అంటారే, సొంతం అనుకుని మనం నిజంగా పని మొదలెడితే మన అంతం చూస్తారు. అందువల్ల ఇవి మానవ ప్రకృతులు, అదే విరాటపురం చెబుతున్న మాట. ధర్మరాజు గారిని ఈ రాజ్యం నీది, నన్ను నీ సేవకుడిగా భావించి నీ ఇష్టం వచ్చినట్టు అనుభవించంటే ఆయన నాకు వద్దయ్య బాబు అన్నాడా? ఇప్పుడు వచ్చి సింహాసనం మీద కూర్చోగానే పళ్ళు పటపట కొరికి ఇది ఏమి కంక నీ ఉన్మద వృత్తిని శంకలేక నా గద్దయపై పదిలంబుగ కూర్చుంటితివి, పదిలంబుగ కూర్చుండితివి అదియునుగాకిపుడు డిగవహంకృతి తోడను. ఏం కంక, ఏ ఉన్మాదం పెరిగిందా, పెచ్చ పెరిగిందా, శంక లేకుండా ఏమాత్రం సందేహం లేకుండా నిశ్శంకగా నా పీఠం మీద సింహాసనం మీద దర్జాగా కూర్చున్నావు, పదిలంగా కూర్చోవడం అనే మంచి పదం వాడారు ఇక్కడ దగ్గర గారు. హాయిగా సుఖంగా కూర్చున్నావా, పోని కూర్చుంటే కూర్చున్నావు, సరదాగా ముచ్చటపడి కూర్చోవచ్చట, కానీ రాజుగారు వచ్చాక లేవాలిగా. అదియునుగాకి ఇప్పుడు డెగవు అహంకృతి తోడన్, అహంకారంతో రాజుగారు వచ్చాక కాలు మీద కాలు వేసుకుని దిక్కుండా కూర్చుంటావా? నీకు బాగా కొవ్వు పెరిగినట్టుంది నేను అటు నుంచి చూస్తున్నాను అనగానే అర్జునుడు లేచి నిలబడి చిరునవ్వు నవ్వుతూ ఆయన ఆ సింహాసనం మీద కూర్చోడానికి పనికిరావంటావా? ఆ మహానుభావుడు అంతటి గొప్పవాడు ఆ బుల్లి సింహాసనం మీద చులకనైన సింహాసనం మీద కూర్చోడానికి అర్హుడు కాడా? ఆయన ఎవరనుకుంటున్నావు? నడదివియలు చేసే నగరికి మాణిక్యమకుటముల్పూనిన మనుజపతుల తగునాజ్ఞ సూయాణముగ నొనరిల్చే మంచిగా నేల నాలుగు చెరగులకును ప్రీతార్థి జనుల సతేతన త్యాగ ధ్వజములుగా అన్ని దేశముల నిలిపే దిక్కులన్నింటను తెలుపారు పూతకావిల్చ ఉజ్జ్వల యశో విభ్రమంబు రాజసూయాధ్వర ప్రవర్తకుడు నిత్య సత్య భాష మహావ్రతశాలి పాండురాజ దుగ్ధ పయోనిధిరాజు ధర్మరాజు సుమ్ము మత్స్యావని రమణ ఇతడు. అసలు ఇటువంటి పద్యములు ఒక పిక్చరైజేషన్, దృశ్య చిత్రీకరణ. మహానుభావులైన ఎంతో మంది రాజులు ఈ భూమి మీద ఉన్నారు. ఆ రాజులు నెత్తి మీద ఏం పెట్టుకుంటారు? కిరీటాలు పెట్టుకుంటారు. అవి బంగారు కిరీటాలు. ఆ కిరీటాల మీద ఏమున్నాయి? నవరత్నాలు ఉన్నాయి. ఆ నవరత్నములు చీకట్లో ధగ 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 వెలిగిపోతున్నాయి. ఈ రాజుగారి దర్శనం కోసం రాత్రిపూట రాజులు వచ్చారట. ధర్మరాజు గారిని చూడడం కోసం రాత్రిపూట ఆయన భవనానికి రాజులు వచ్చారు. ఆ రాజులు ఎలా ఉన్నారు చూడడానికి? నడిచే కాగడల్లో ఉన్నారట. కాగడ రాత్రిపూటే కదా వెలిగిస్తాం. ఆ కాగడ ధగ ధగ వెలుగుతుంది, చీకట్లో బాగా కాంతి ఇస్తుంది. ఇక్కడ వేరే కాగడా లేదు. ఏమిటి కాగడా? వీళ్ళ నెత్తి మీద కిరీటం. ఆ కిరీటం బంగారు కిరీటం కాబట్టి చీకట్లో ధగధగలాడుతోంది. ఆ కిరీటానికి 9 మణులున్నాయి. ఒకటి ఎరుపుగా, ఒకటి పచ్చగా, ఒకటి ఆకుపచ్చగా, ఇలా రకరకాల రంగుల్లో వెలిగిపోతున్నాయి. ఈ రంగురంగుల మణులతో కూడిన కిరీటములు చీకట్లో వెలిగిపోతున్న కాగడాల్లో ఉన్నాయి. ఆ కిరీటములు ధరించిన రాజులు నడుస్తూ ఉంటే దివిటీలు నడుస్తున్నట్టుగా ఉన్నాయిట. కిరీటములు ధరించిన మహారాజుల్ని నడిచే కాగడములుగా మార్చిన మహానుభావుడు ఆయన. అసలు ఏం పాదం అండి మొదటి పాదం? నడదివియలు అంటే నడిచే దివిటీలుగా రాజుల్ని చూపిస్తున్నాడు ఆయన. ఆ రాజులు నడిచే దివిటీలుగా ఎందుకున్నారు? నెత్తి మీద కిరీటాలు ఉండడం వల్ల. ఆ కిరీటములు ఎందుకు అలా వెలుగుతున్నాయి? అవి బంగారంతో తయారు చేయబడి నవరత్నములు తాపడం చేయబడడం వల్ల. ఇంకా ఆయన వేరే ప్రపంచాన్ని పరిపాలించక్కర్లా, యుద్ధానికి వెళ్ళక్కర్లా, దండయాత్రకు వెళ్ళక్కర్లేదట. సహజంగా ఎవరైనా ఇతరులను బెదిరించి దండయాత్ర చేసి వాళ్ళని అదుపులో పెట్టాలి. కానీ ఈయన ఇక్కడ కూర్చుని ఆజ్ఞాపిస్తే ఈ ఆజ్ఞ 4 దిక్కులకి వెళ్ళి వాళ్ళందరూ తమను తాము ధర్మరాజు గారు జయించగా ఓడిపోయిన సామంతులుగా భావించి ఆయన చెప్పిన మాట చేస్తారు. ఆయన ఆజ్ఞయే శత్రువులను శిక్షించి దారిలో పెట్టి వాళ్ల చేత పనులు చేయిస్తోంది. ఒక్క ఆజ్ఞతో నేల నాలుగు చెరగులని ఏలుతున్న మహానుభావుడు ఆయన. సాధారణంగా ఎవరైనా జెండాలు పుచ్చుకుని ఊరేగాలి, తమ కీర్తి చాటుకోవాలంటే ఏం చేస్తారు, జై హో ఇదిగో మా జెండా మా జెండా, ఏది గవర్నమెంట్లో ఉంటే ఆ గవర్నమెంట్ జెండా ఎగురుతుంది, తర్వాత వాళ్ళ జెండాలు కింద పడతాయి. కానీ ఆయన తన దగ్గరకు వచ్చిన వాళ్ళందరికీ దానం చేశాడు. ఆ దానం పుచ్చుకున్నటువంటి వాళ్ళంతా దేశ దేశాలు తిరుగుతున్నారు, వాళ్లే వెళ్లి ధర్మరాజు గారు దాత ధర్మరాజు దాత అని చాటుతున్నారు. ఈ చాటుతున్న వాళ్ళు నడుస్తున్న జెండాలట, త్యాగధ్వజములట, ధర్మరాజు గారి త్యాగమును చాటుతున్న ధ్వజములు జెండాల కింద ఉన్నారు వాళ్ళు. అంటే ఆయన ఎంతమందికి దానం చేశాడు, ఎంతమంది ఎన్ని చోట్ల జెండాల్లో తిరుగుతున్నారో ఆలోచించండి. మనం జెండా వందనానికి కూడా జెండాలు కట్టాం, కానీ ఊరూర ఆయన దగ్గర దానం పుచ్చుకున్నటువంటి అర్ధులు ఉన్నారు, ఆ అర్ధులే జెండాలు ధ్వజములు. ఇంకా ఆయన కీర్తి తెల్లని స్వచ్ఛమైన కీర్తి, ఆ కీర్తి నాలుగు దిక్కుల్ని వెళ్లపూసినట్టు చేస్తోంది. అనగా ఏ దిక్కుకెళ్లినా ఆ దిక్కున ధర్మరాజు గారిని అందరూ పొగుడుతున్నారు. ధర్మరాజు గారి కీర్తి నాలుగు దిక్కులా వ్యాపించింది. ఆ మహానుభావుడేతడు రాజసూయమనే యజ్ఞం చేసిన మహావీరుడు ఈయన. నిత్యం సత్య తప్ప మరొకటి పలకడు, సత్య భాష మహావ్రతశాలి, నిత్యము సత్యమే పలుకుతాడు, సత్యం కంటే గొప్ప ధర్మం మరొకటి లేదు అని నిరూపించి బొంకు పలకాల్సి వస్తే వ్యంగ్యంగా పలుకుతాడు, అంటే ద్వంద్వార్థం వచ్చేలా పలుకుతాడు తప్ప మాట వరసకు కూడా అసత్యమాడని మహాత్ముడు ఈయన. పాండురాజు అనే ఒక పాల సముద్రంలో పుట్టిన చంద్రుడు ఈయన. సముద్రం నుంచి చంద్రుడు పుట్టాడు కదా, పాండురాజు గారి వంశమే ఒక పాల సముద్రం, ఆ పాల సముద్రంలోంచి పుట్టిన రాజు, రాజు అంటే చంద్రుడు అని అర్థం. ఆ మహాత్ముడే ధర్మరాజు. ఓ మత్స్యదేశపు రాజా ఈయన ధర్మరాజు. ఇతడికి ఏమని పేరో తెలుసినా, ఈతడజాత శత్రుడు మహింతగా దిగ్విజయంబు చేసే విద్యాతిశయార్థి వాసవు మహాసనమైనను ఎక్క నరుహుడు ఉద్యోతితమూర్తి కౌరవ కులోద్వహుడార్యనికాయ సంతత ఖ్యాత చరిత్రుడు ఈ చిరుత గద్దీయకును తగడే నరేశ్వర. ఓ రాజా, ఈతడు ధర్మరాజు. ధర్మరాజు అండం కాదు, అజాతశత్రుడని ఈయనకి బిరుదు. మాట వరసకు కూడా ఎవరిని తన మనస్సులో శత్రువుగా భావించి వాళ్ళని చంపడు. దిగ్విజయం చేసిన వాడు, అంతకంతకి ఇంకా చదవాలి, ఇంకా విద్య పెంచుకోవాలి అనే కోరిక కలిగిన వాడు. సాధారణంగా కొంతమంది చదువుకున్నాక ఏదో ఉద్యోగం కోసం చదువుతారు, ఆ తర్వాత వాడి సర్టిఫికేటే తప్ప అక్కడికి వెళ్ళాక ఇంకేం ఉండదు. హాయిగా టీవీ చూడడం, పడుకోవడం, పెన్షన్ నెలకింత టెన్షన్గా పింఛన్ పుచ్చుకోవడమే తప్ప ఇంకా ఎడ్యుకేషన్ డెవలప్ చేసుకోవాలని ఉండదు. ఈయన యావజ్జీవితం ఎప్పటికప్పుడు ఇంకా 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 కొత్త విద్యలు అభ్యసించాలి అనే కోరికతో ఉంటాడు. అందుకని విద్యాతిశయార్థి. వాసవు మహాసనమైనను నెక్క నరుహుడు, ఇంద్రసింహాసనం మీద కూర్చోడానికి అర్హుడు, కౌరవ వంశానికి మేటి అటువంటి మహాత్ముడు. మహాపండితులు జ్ఞానులు ధర్మాత్ములైన భీష్ముడి వంటి వాళ్ళు పొగిడేటటువంటి ప్రవర్తన కలిగిన వాడు. నీ చిన్న ఈ బోడి సింహాసనానికి పనికిరాడా, ఈ చిరుత గద్దీయ అండంలో నీ సింహాసనం ఆయనకు పెద్ద లెక్క, అల్ప సింహాసనం. ఆయన హస్తినాపుర సింహాసనాన్ని ఇంద్రసింహాసనాన్ని పరిపాలించడానికి ఎక్కి కూర్చోడానికి అర్హుడు. ఆ కొసమీరు పెద్ద బాగా రాశాడండి ఆయన, ఈ చిరుత గద్దీయకున్ తగడే నరేశ్వర, ఈ మాత్రం ఈ చిన్న పీఠానికి సరిపోడంటావా అనగానే సంభ్రమం ఆశ్చర్యం ఆనందం ఒక్కసారి వెళ్ళి గొలిపోయి విరాట్ రాజు గారిలో. అంటే ఓ పక్కన తెల్లబోతున్నాడు, నమ్మలేకపోతున్నాడు, అంతలో ఆశ్చర్యం, మనతోనే విచిత్రం. అందుకని ఇంకా అయోమయంలో పడి వాళ్ళ అబ్బాయి కంటే కూడా అయోమయమైన. అందుకని అందుకే తండ్రి ఎలా ఉంటే కొడుకు అలాగే పడతాడు. నా కొడుకు తెలివి తక్కువతనం వచ్చిందంటే నువ్వు తెలివి తక్కువ వాడు కాబట్టి నీ కొడుకు అలా వచ్చాడు, లేకపోతే కొత్త తెలివితేటలు ఎక్కడి నుంచి వస్తాయండి. ఈ బాడీ ఇచ్చిన డాడీ గాడు ఉట్టి జీడి, అందువల్ల ఏమైపోయిందనమాట ఒక్క దెబ్బకి ఈయనకి ఇంకా అర్థం కాక ఎంత చెప్పినా ఈయన ధర్మరాజా. మరి ధర్మరాజు అయితే భీముడేడి, అర్జునుడేడి, నకులుడేడి, సహదేవుడేడి అంటే అదిగో అక్కడ కూర్చుని ఇంతకాలం నిన్ను ఆనందపెట్టి భోజనం పెట్టాడే, కీచకులందరినీ ముద్ద ముద్ద చేశాడే రాత్రికి రాత్రి, ఆయనే ఆ వలలుడు, ఆయన భీముడు. ఇంకా ఆ పక్కన కూర్చున్న ఆయన అశ్వశిక్షకుడిగా నీ దగ్గర ఉద్యోగం చేసిన ఆయన నకులుడు, ఈ గోవుల్ని కాచిన తంత్రీపాలుడనే పేరుతో ఉన్నవాడున్నాడే ఈ పుణ్యాత్ముడే సహదేవుడు. ఆ దూరంగా ఉండి ఇప్పుడు అంతఃపురం కేసి వెళ్ళిపోతున్న సైరంధ్రి మానిని ఆవిడే ద్రౌపది. ఆవిడ కోసమేగా రాత్రికి రాత్రి గంధర్వులు చంపారనే వంకతో కీచుకుణ్ణి ముద్ద చేసి ఉపకీచుకుల్ని పిండి చేశాడు మన భీమసేనుడే. అనగారు ఇప్పుడు భీముడు లేచాడు. మరి ఈయన గురించి ఏం చెప్పుకుంటే బాగుండదు కదా. అందుకని ఇప్పటి వరకు నీతో మాట్లాడిన మహానుభావుడు ఎవరో తెలుసా? ఇంతకాలం నీ కన్యలకి అంతఃపురంలో నాట్యం నేర్పి పేడి రూపంలో పేడి అనే వంకతో కొంతకాలం నటించినవాడు ఆయనే. అసలు మా వంశానికి మూల పురుషుడైన మహానుభావుడు ఆయన. ధనుర్విద్య అనేటటువంటి దానిలో ఆరితేరినటువంటి వాడు. అర్జునుడు, ఇంద్రపుత్రుడు, ఇంద్రుడి అర్ధసింహాసనం మీద కూర్చున్నాడు, ఊర్వశి మీద పడిన చలించనటువంటి ఇంద్రియ నిగ్రహం కలిగిన మహాత్ముడు. రుద్రుడితో యుద్ధం చేసి మెప్పించి పాశుపతం పొందినవాడు అనగానే ఆనందం తట్టుకోలేక ఈయనకి ఇంకా మాట రావట్లా. అప్పుడు ఉత్తర కుమారుడు వచ్చి, నాన్నా నాన్న ఇంకా నీకు అర్థం కాలేదా నాన్న, నిన్న నేను యుద్ధరంగానికి వెళ్ళినప్పుడు నాకు సారథ్యం వహించిన ఈ బృహన్నల గారే హఠాత్తుగా అర్జునుడిగా మారి ధైర్యం చెప్పి గాంధీవం కిందకి దింపించి దానితో యుద్ధం చేశాడు. మొగమోడడీతడు, ఇతనికి మొగమోటం లేదు. దుర్యోధన జగదీశుడు పర్వ, దుర్యోధనుడు పారిపోతూ ఉంటే జోదమెత్తట నాడంగరాదనియం, ఇక్కడ జోదం ఆడడం పనికిరాదన్నాడు. వాళ్ళని తన్నాడు. అంతమందితో యుద్ధం చేస్తుంటే నా మనస్సు విహ్వలమైపోయింది, రథం నడపలేకపోయాను. నిజమే, నేనే గనక ఇంకా ఆయనకి యుద్ధరంగంలో రథాన్ని కొంచెం వేగంగా నడిపుంటే, రథము నడపడానికి నా వంతు సాయం చేసి ఉంటే, సహాయం చేసి ఉంటే, కొంచెం ధైర్యం నేను చూపించి ఉంటే ఇంకా యుద్ధం చేసేవాడు. అసలు కౌరవ పాండవ యుద్ధం నిన్నే సమాప్తమయ్యేది. ఆ మహానుభావుడైన మొన్నేమో నిన్ను రక్షించారు ఈ పాండవులు ఈ నలుగురు, నిన్న నన్ను రక్షించాడు ఈ అర్జునుడు, వీళ్ల దయతో మనం బతికాం. వెళ్ళు కాళ్ళ మీద పడనగానే వినయంగా వచ్చి కాళ్ళ మీద పడిపోయాడు. ఎంత అదృష్టం ఇది! నా రాజ్యంలో ఉండి అజ్ఞాతవాసం గడుపుకున్నారా? నేను గ్రహించలేకపోయాను. ఎంత దురదృష్ట జీవిని! తెలియక మీ మహిమ గ్రహించలేక, మీరు పాండవులను గుర్తించలేక మేము ఏదో ఒకటి వాగి ఉంటాం. అలా వాగి ఉంటే క్షమించు, ఈ రాజ్యం నీదే, నీ రాజ్యం నీకు ఇచ్చేశాను అన్నట్ట. అనగానే మళ్ళీ ఉత్తరుడు లేచి, రాజ్యం ఇవ్వడానికి నువ్వే ఇవ్వడమి, పుచ్చుకోవడానికి వాళ్ళెవరు? అసలు రాజ్యం మనకి ఎక్కడుంది? మొన్నేమో దక్షిణ గోగ్రహణంలో శత్రువులు జయించారు, నిన్న ఉత్తర గోగ్రహణంలో మళ్ళీ శత్రువులు జయించారు. వాళ్ళు జయించకపోతే మనం జైల్లో ఉంటాం. మనం చెరసాల పాలు కాకుండా జయాన్ని చేకూర్చి పెట్టి రాజ్యం మనకిచ్చారు. కాబట్టి ఈ రాజ్యం అందుకది వాళ్ళదే. కాబట్టి వాళ్ళ రాజ్యం వాళ్ళకి దానం ఇవ్వడానికి మనమెవరం? వాళ్ళ రాజ్యం వాళ్ళదది. ఇప్పుడే కాదు, ఇంకొక మాట అంటున్నాడు ఇక్కడ. ఇవ్వాళ్ళంటే వాళ్ళు రాజ్యాన్ని జయించి మళ్లీ పుచ్చుకున్నారు. ఒకప్పుడు వాళ్ళకి మనం సామంతరాజులం, మనకి వాళ్ళు చక్రవర్తులు. ధర్మరాజు చక్రవర్తి కదా, వీళ్ళు సామంతులు కదా. సామంతరాజు గారు చక్రవర్తి దగ్గరికి వెళ్ళి ఈ రాజ్యం మీరు పుచ్చుకోండి అండం ఏమిటి? కాబట్టి వాళ్ళ ఎక్క ఉంటుంది, వాళ్ళ లాకర్స్ అవి, వాళ్ళు ఓపెన్ చేసుకునే అధికారం వాళ్ళకున్నది. ఇప్పుడు నా కోరిక ఏమిటంటే, మనం తెలుసో తెలియకో వాళ్ళు మన దగ్గర ఉన్నప్పుడు అపచారం చేశాం, అటు అమ్మకి ద్రౌపదికి అపచారం చేశాం, ఇటు పాండవుల్ని ఏకవచనంతో సంబోధించాం, నువ్వైతే కొట్టావు, నేనైతే అర్జునుడిని మరీ బొత్తిగా బృహన్నల సారథి ఇలాంటి పిచ్చమాటలతో బాధ పెట్టాను, దీనికి మనం ప్రాయశ్చిత్తం చేసుకోవాలి. ఉత్తర కుమారిని ఈ అర్జునుడికి పెళ్లి చేస్తే బాగుంటుందని నాకు అనిపిస్తుంది అనగానే, భలే గుర్తు చేశారా కుమారా, నువ్వురా సుకుమారా, ఎవరక్కడ అంతఃపురంలో ద్రౌపదిని, ఉత్తరని, సుదేష్ణని అలంకారం చేసి ఇక్కడికి తీసుకురండి అనగానే సుదేష్ణ వచ్చింది. ద్రౌపదికి కూడా అప్పటికే విషయం తెలిసింది కనుక సుదేష్ణ ఆనందంతో కౌగిలించుకుని అద్భుతంగా అలంకారం చేయించి, వదిన నువ్వా ఇక్కడికి వచ్చింది అని ఆనందంతో కౌగిలించుకున్నది. దాంతోపాటు ఉత్తరని కూడా మన్మథ బాణంలాగా అలంకారం చేసి పట్టుకొచ్చేశారు. అప్పుడు అర్జునుడి చేతిలో పెట్టి, అర్జున ఈమె నీ భార్య అన్నాడు ఆయన. అప్పుడు ధర్మరాజు అన్నాడు, మా అర్జునుడు ఏం చెబితే అదే అర్జునుడు ఇష్టం అన్నట్టు ఆయనే మాట్లాడకుండా. అప్పుడు అర్జునుడు అన్నగారికి ఒక నమస్కారం చేసి, ఈ కన్య నా దగ్గర విద్య నేర్చుకుంది, నాకు కూతురుతో సమానం, పైగా అవన్నీ పక్కన పెడదాం, ఒక ఏడాది పాటు నేను ఆమెకి పాఠం చెబుతున్నప్పుడు చాలామంది బయట వాళ్ళు ఏమంటారు, రేపు పొద్దున్న నేను ఆమెను పెళ్లి చేసుకుంటే, ఆవిడకి పాఠం చెబుతూ దారిలో పెట్టుకున్నాడు. ఈతడు స్త్రీలోలుడు అంటారు. నృత్యం నేర్పుతున్నంతసేపు కామదృష్టితోటే ఉన్నాడు అతడు అంటారు. నన్ను లోలుడు, ఇంద్రియ లోలుడు అంటారు. అది ధర్మం కాదు. ఆమె చిన్నపిల్ల, నేను వయస్సులో పెద్దవాణ్ణి, గురువుని, తండ్రితో సమానం. ఇవన్నీ ఒక పక్కన పెడదాం. అసలు నేను ఎట్టి పరిస్థితుల్లోనూ ఇక ఈ కాలంలో బ్రహ్మచర్య దీక్షతో ఉంటున్నవాడిని కొత్తగా పెళ్లి చేసుకోవాలని కోరిక లేదు యుద్ధం అయ్యేదాకా. ఇప్పుడు ఈమెను నేను పెళ్లి చేసుకుని భారీగా స్వీకరించను, కోడలిగా స్వీకరిస్తాను. ఆ కోడలిగా కూడా ఎవరికో మళ్ళీ అనుమానం రాకుండా, ఉప పాండవులు ఉన్నారు కదా, అందుకని టక్కన వెళ్ళి సందేహం తీర్చేశాడు. ఆయనకి అభిమన్యుడు అంటే అంత ప్రేమ గనక. హరిమేనల్లుడు గొంతి కూర్చు మనుమండస్మత్తను జుండు కాతర సంరక్షుడు. హరికి మేనల్లుడు. పాండవులు గొప్పతనం మీకు అర్థమవుతుందా? అర్జునుడి గొప్పతనం ఈ పద్యంలో అర్థమవుతుంది కదా. ప్రారంభంలో ఎవడన్నా నా కొడుక్కి నీ కూతురునిచ్చి పెళ్లి చేద్దాం అనాలా? ఆయన అలా అలా హరి మేనల్లుడు, శ్రీకృష్ణుడి మేనల్లుడు అని ఎత్తుకున్నాడు. కృష్ణుడు అంటే ఎంత భక్తి, ఆయన మేనల్లుడు, గొప్పతనం అది, నా కొడుకు కాదు. కొడుకు అనే మాట ఆఖరిని అంటున్నాడు తప్ప ముందేమంటున్నాడు, హరిమేనల్లుడు శ్రీకృష్ణుడికి మేనల్లుడు. ఆ తర్వాత కుంతి కూర్చు మనుమండు, కుంతికి ముద్దుల మనువడు. ఆవిడికి చాలా మంది మనవాళ్ళు ఉన్నారు, ఘటోత్కచుడు ఉన్నాడు, ఈ ఉప పాండవులు ఉన్నారు, ఇరావంతుడు ఉన్నాడు, అలంబసుడు ఉన్నాడు. అది కాకుండా అక్కడ బృహదబ్ధి మేకల మణిపురంలో మహానుభావుడైనటువంటి వాడు చిత్రగ్రీవుడు, చిత్రాంగద యొక్క కుమారుడు ఒకడున్నాడు, వీళ్ళందరూ ఉన్నారు, బభ్రువాహనుడు, వీళ్ళెవరూ కాదు. ఆవిడికి బాగా ఇష్టమైన ముద్దుల మనుమడు అభిమన్యుడు. అందుకని కుంతి కూర్చు మనుమండు ఒకదాని తర్వాత చెప్పుకొచ్చాడు, శ్రీకృష్ణుడికి మేనలుడు, కుంతికి ముద్దుల మనుమడు. అప్పుడు అస్మత్తనూజుడు నా కుమారుడు, కాతర సంరక్షుడు, పిరికి వాళ్ళని రక్షించి వాళ్ళకి దాన ధర్మాలు చేస్తాడు, ధర్మాన్ని ఎప్పుడూ కూడా పరిపాలిస్తాడు, అధర్మం చెయ్యడు. అత్యురుతేజుండు వరిల్చుగాక అభిమన్యుండి సరోజాననన్. ఎంతో తేజస్శాలి, బంగారపు రంగులో ఉంటాడు ఆయన. అటువంటి సువర్ణవర్ణంలో ధగధగ వెలిగిపోయేటటువంటి సుందరాకారుడు, సుకుమారుడు, అభిమన్యుడు ఈ సుందరీమణిని పెళ్లి చేసుకుంటే బాగుంటుంది. ఎందుకంటే ఈవిడేమో పద్మరాగం, ఎర్రగా ఉంటుంది పద్మరాగంలాగా, ఆయన బంగారం, బంగారంలో కెంపులు పొదిగితే బాగుంటుంది. అందుకని ఆ సువర్ణవర్ణునికి ఈ పద్మరాగ కాంతి కలిగిన సుందరీమణిని ఇస్తే బాగుంటుంది అనగానే గురువుగారేమంటారు అన్నాడు ఆయన. అర్జునుడి అభిప్రాయమే నాది అన్నాడు ఆయన, మళ్ళీ మారు మాట్లాడకుండా. ఆ తర్వాత ఇక అందరినీ కౌగిలించుకుని అంతఃపురంలో పెట్టి వెంటనే పురోహితుడిని పిలిచి లగ్నం పెట్టించేశాడు. ఆ లగ్నానికి మరి పెళ్ళికొడుకు రావాలిగా, పెళ్ళికొడుకు ద్వారకలో ఉన్నాడు. అందుకని చెక్క 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 అందరికీ వార్తలు వెళ్ళిపోయాయి. నిమేష మాత్రంలో ఈ దోతలు పరుగు పరుగులు వెళ్ళిపోయారు. ముందు యాదవ నగరానికి వెళ్ళారు. శ్రీకృష్ణుడికి, బలరాముడికి, వసుదేవుడికి, సాత్యకికి అందరికీ వార్త చెప్పగానే వాళ్ళందరూ అట్టహాసంగా బయలుదేరొచ్చారట. మహానుభావుడు బలరాముడు నాయకత్వం వహించగా శ్రీకృష్ణ పరమాత్ముడు, కృష్ణుడి తమ్ముడు, ముద్దుల తమ్ముడు, కృష్ణుడికి ఇష్టమైన తమ్ముడు ఒకడున్నాడు సాత్యకి. ఆ సాత్యకి యాదవుల యొక్క సేనాధిపతి కృతవర్మ, అతనికి హార్దిక్యుడని కూడా పేరు. వాడు మొత్తమైనటువంటి వాళ్ళు కృష్ణుడి కొడుకులు ప్రద్యుమ్నుడు, సాంబుడు, గదుడు, సారణుడు మొదలైన వాళ్ళు అందరూ హుటాహుటిన బయలుదేరి వచ్చారు. యాదవ సైన్యంతో కిటకిటలాడిపోయిందట నగరం. అందుకే పాండవులు ఊరికి చివరి ఉపప్లావ్యము అని ఒక పెద్ద వనం ఉన్నది. ఆ ఊరికి ఇంచుమించుగా ఒక 8 మైళ్ళ దూరంలో ఉంటుంది. ఆ ఉపప్లావ్యంలో విడిది చేశారు. ఇక్కడ ఊళ్ళో అయితే ఇబ్బంది అని, నగరంలోకి అందరూ వచ్చేస్తే ఇబ్బంది కదా. అప్పుడప్పుడు చూసారా పుష్కరాల్లో బైపాస్ వేస్తారు ఊళ్ళోకి రాకుండా. అలా వీళ్ళందరూ ఉపప్లావ్యానికి వెళ్ళిపోయారు. అక్కడికి వచ్చారట వీళ్ళు. ఆ సమయంలోనే ద్రుపద మహారాజు గారు ఒక అక్షౌహిణి సైన్యంతో దృష్టజ్యుమ్నుణ్ణి, తన సోదరుల్ని, ఇంకా శిఖండి వంటి తన కొడుకుల్ని అందరినీ వెంట పెట్టుకుని వచ్చేశాడు ద్రుపద మహారాజు గారు ఏనుగుల సైన్యంతో, గుర్రాల సైన్యంతో. కేకయ దేశస్థులు వచ్చారు, సాల్వ దేశస్థులు వచ్చారు. ఇలా అందరూ బంధువులందరూ అక్కడ చేరారు. ఇక చూడండి, శుభముహూర్తంలో మహావైభవంగా పెళ్లి చేయడానికి కావలసిన ఏర్పాట్లు పందిళ్ళన్నీ వేశారు. ఈలోపు ఈ దుర్యోధనుడు విడుదలు విడుదలు చేసుకుంటూ హస్తినాపురానికి వెడుతూ వెడుతూ దారిలో ఒక చోట ఆగి కర్ణుణ్ణి, దుశ్శాసనుణ్ణి, శకునిని పక్కకి తీసుకెళ్లి, పాండవులు మన మాట ఏం చెబితే ఆ మాట వినేటటువంటి మూర్ఖులు, వాడి దృష్టిలో అలా అనుకుంటున్నట్ట. ఆ పాండవుల దగ్గరకు ఒక దూతని పంపుదాం. ధర్మరాజా, నీ తమ్ముడు అర్జునుడు అజ్ఞాతవాసం గడవకుండా మాకు కనబడ్డాడు, కాబట్టి మీకు ప్రతిజ్ఞాభంగం అయ్యింది, మీరు మళ్ళీ 12 ఏళ్ళు అరణ్యానికి వెళ్ళండి, 1 ఏడు అజ్ఞాతవాసానికి వెళ్ళండి, దూతను పంపుదాం. ధర్మరాజు మూర్ఖుడైతే ఆ దూత చెప్పిన మాట విని మళ్ళీ అడవికి వెళ్ళిపోతాడు, మన పెంట వదిలిపోతుంది, లేదా మన యొక్క సందేహం అన్నా తీరుతుంది అనగానే పక్క నుంచి వికర్ణుడు అనేటటువంటి దుర్యోధనుడు తమ్ముడు అన్నాడు, తాతగారు చెప్పారుగా అజ్ఞాతవాసం అయిపోయింది అంటే, నోరు మూసుకో నువ్వు అడవి మధ్యలో, నువ్వు ఊరుకో, ఆ మాత్రం మాకు తెలియదు అన్నట్టు ఆయన. ఈ విధంగా దుర్యోధనుడు పంపిన దూత వీళ్ళు పెళ్లికి సిద్ధమవుతూ ఉండగా వచ్చి, అది కూడా ధర్మరాజు గారు సింహాసనం మీద ఉన్నాడు, పక్కన శ్రీకృష్ణుడు, బలరాముడు, ఇంతమంది హేమహేమీలు ఉండగా నిండు సభలోకి వచ్చి, ధర్మరాజా, నేను దుర్యోధనుడి దూతని, మీరు మళ్లీ అడవికి వెళ్లాలట, ఎందుకంటే మీరు ప్రతిజ్ఞాభంగం చేశారట, అర్జునుడు కనబడ్డాట, ఇది ఆయన చెప్పమన్నమాట అనగానే ఆయన చిరునవ్వునవి అందరం వంకేసి చూసి, ఒరే అంత తెలివి తక్కువగా మేమేం బయటపడలేదు, అదంతా బహుళాష్టమి సూర్యోదయ సమయానికే మా అజ్ఞాతవాసం పూర్తయ్యింది, ఇందులో ఏమీ సందేహం లేదు, పరమ పూజ్యుడైనటువంటి శ్రీకృష్ణ పరమాత్మ, మా అందరికీ దిక్కైన బలరాముడు, ఈ గురులకు గురువైన ద్రుపద మహారాజు, మా మిత్రుడైన విరాటరాజు గారు, ఎంతమంది ఉండగా చెబుతున్నాను, నువ్వెళ్ళి ఈ విషయాన్ని భీష్ముడు ద్రోణుడు ఉన్న సభలో దుర్యోధనుడికి చెప్పు. మళ్ళీ వాడు ఒక్కడికి చెప్పడం కాదు, ఎందుకంటే వాడు మూర్ఖుడు, ఎవడు మాట వెండు. నిండె సమయాబ్దములు ఇంకొండనలేదిపుడతని సుయోధనితో భీష్ముండును గురుడును వినగా నిండెననుము నిండెననుము నెక్కంబునకు. నిండె సమయాబ్దములు, ఇందులో మూడు సార్లు నిండే అని పదం వాడాడు, అంటే మూడు సార్లు ముమ్మాటికి మూడు మార్లు చెప్పినప్పటికీ మూడు సార్లు చెప్తే సత్యం, నిండే 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 అన్నారనమాట. అందుకని ఎత్తుకోవడం నిండుతో ఎత్తుకుని, ఇదిగో మా అజ్ఞాతవాసం పూర్తయ్యింది, ఇంకా రెండో మాట మాట్లాడే అవకాశం మీకు లేదు అని దుర్యోధనునితో భీష్ముడు గురుడు వింటూ ఉండగా చెప్పు. వాడితే ఏమని చెప్తా, నిండెననుము 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 అయ్యా, నిండింది 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 చెప్పు, ఇది నెక్కం, ఇంకా మాట్లాడకు అనగానే, అలాగేనండి నేనేం చెప్తానండి, మా రాజుగారు చెప్పారు గనక నేను చెబుతున్నానండి అని కిక్కురు మనకుండా వెళ్ళిపోయి దుర్యోధనుడికి ఈ విషయం చెప్పాడు. దుర్యోధనుడు అప్పుడైనా ఊరుకోవచ్చు కదా, వాడంతటి భయంకరమైన వ్యక్తి ఎక్కడ ఉండడు బాబోయ్, వాడు ఇదంతా విని మళ్ళీ ఇంకోసారి భీష్ముడిని కలుకుదాం, భీష్ముడు మనకు సపోర్ట్ వస్తాడేమో అని ఈ దూతని ధర్మరాజు దగ్గరికి పంపాను, అక్కడ ధర్మరాజు గారు సమయభంగం కాలేదు అని చెప్పాడనే విషయం చెప్పలేదు, అంతా రహస్యంగా దాచాడు. తాను దూతను పంపిన విషయం చెప్పకుండా మధ్యలో ఒక చోట విడిదిలో భీష్ముణ్ణి ద్రోణుణ్ణి కృపాచార్యుణ్ణి అందరినీ కూర్చోబెట్టి, తాతయ్య నాకు మళ్ళీ అనుమానం వచ్చింది, అర్జునుడు సమయం అవ్వకుండా కనబడ్డాడు కదా, కాబట్టి అర్జునుడిని పాండవుని అడవికి పంపేద్దాం, ఏమంటావు, నువ్వు ఒక ఉత్తరం రాసిచ్చావంటే మనం ధర్మరాజు దగ్గరికి దూతని పంపుదాం, ఈ పాటికే ధర్మరాజు దగ్గరికి మనం దూతని పంపాలి, కానీ నాకు పంపడం కుదరలేదు, ఇంత అబద్ధం ఆడేస్తాడండి వాడు. దూత వచ్చాడు ఈ విషయం చెప్పాడు, అది చెప్పకుండా నువ్వు అను, నువ్వు ఒక ఉత్తరం రాసి ఆ ఉత్తరాన్ని వాళ్ళ దగ్గరికి పంపుతాను, కానీ ఏమిటి ఉత్తమాటలు పిచ్చమాటలు కాకపోతే అన్నాడు భీష్ముడు. ఇంత అజ్ఞానంతో మాట్లాడతావేం దుర్యోధన, నువ్వు ఒక్కొక్కసారి పరమ బాలుడిలా బాలిసుడిలా మూర్ఖుడిలా మాట్లాడతావు. నేను మొన్నే చెప్పాను యుద్ధరంగంలో, ఏమని చెప్పాను, పాండవులకి ఎప్పుడో అజ్ఞాతవాసం అయ్యింది, అందుకే వాళ్ళు బయటకు వచ్చారు, సందేహం లేదు అన్నాను. నువ్వు అడిగావు, అందరు ఎదురుగుండా అడిగావు, అందరు ఎదురుగుండా సమాధానం చెప్పాను, మళ్ళీ ఇప్పుడు ఇలా చెబుతావే అనగానే అంతేనంటావా అన్నాడు. అంతే, ఇంక కిక్కురు మనకుండా వాడు తంతే, మనం అందరం అక్కడికి పోదాం పోయి అని అనగానే సరేలే అని మళ్ళీ సర్దుకుని మొత్తం మీద హస్తినాపురానికి వెళ్ళారట నీరసపు ముఖాలతోటి. ఇక పాండవులు కళ్యాణోత్సవంలో అభిమన్యుని పెళ్లి కొడుకుని చేశారు, అక్కడ అమ్మాయిని కూడా పెళ్లి కూతురుని చేశారు, మహావైభవంగా పెళ్లి ఏర్పాట్లు జరిగాయట శుభలగ్నంలో. కాకపోతే ఆ లగ్నాన్ని కృష్ణుడు చిరునవ్వు నవ్వుతూ సమర్థించాట. కారణం ఏంటో తెలుసా, ఆ లగ్నంలో పెళ్లి అయితే పెళ్లి కూతురికి 4 నెలలు తిరగకుండా వైధవ్యం వస్తుంది, అది ముహూర్తం. ఆ ముహూర్తాన్ని తొందరపడి విరాటరాజు గారు పురోహితులు గట్టిగా సంప్రదించకుండా పెట్టేసుకున్నాడు. అంతే కదా, మరి అలాగే అయిపోయింది, కరెక్ట్గా 4 నెలలో చచ్చిపోయాడు అర్ధమంజుడు. సరే ఏం చేస్తాం, కాలం అది అంతా సృష్టి రహస్యం, దాన్ని ఎవరూ మార్చలేరు గనకే, అది అలాగే జరగాలి గనకే, ఆ ముహూర్తానికి కొంచెం అనుమానం ఉంది అంటున్నాడు ధర్మరాజు. ధర్మరాజుతోటి ముహూర్తాన్ని వియ్యంకుల వారు పెట్టారు, ఆడపిల్లి వారు పెట్టించేసుకున్నాక మనం కాదనకూడదు కానీ అన్నట్టు. సరే ఏమీ మాట్లాడకుండా ఆ లగ్నాన్ని సమర్థించారు. ఇక లగ్నంలో బంగారు పీటలు పెట్టారు, మధ్యలో తెర కట్టారు. అప్పటిదాకా అభిమన్యుడును ఉత్తర ఒకళ్ళు ఒక్కొక్కడు చూసుకోలేదు, కానీ ఒకళ్ళ గురించి ఒకళ్ళు విన్నారు. ఇప్పుడు ఈ తెర పడుతున్న సమయంలోనే ఒక్కసారి ఉత్తర అలా చూసింది, అయ్య బాబోయ్ మా ఆయన ఎంత అందగాడు బాబోయ్ అనుకున్నది ఆవిడ. ఆయన చూసేట ఆయన కూడా ఉవ్విళ్ళు ఊరిపోయాడన్నారు అక్కడ వేదవ్యాసుల వారు. ఆ సౌందర్యం పద్మరాగం కదండి, బంగారపు రంగులో ఉన్నాడు ఆయన, గులాబీ రంగులో మెరిసిపోతుంది ఈమె. అందుకే ఇద్దరికి వికారం పుట్టింది, కానీ సాత్విక వికారం, అది సహజమైన ప్రేమ, ఉత్తముల యొక్క ప్రేమ. అంటే నీచుల ప్రేమకి ఉత్తముల ప్రేమకి తేడా ఉంటుంది. నీచులు సినిమా హాల్లోకి వస్తున్న ఒకళ్ళు ఒకళ్ళు కొట్టుకుంటూ పిచ్చవాగుడు అవుతారు, అది దరిద్రపు తమో వికారం, ఇది సాత్విక వికారం, మహాత్ముల యొక్క ప్రేమ. ఆ ప్రేమలో జీలకర్ర బెల్లం అన్ని యథాతథంగా పెట్టించి అద్భుతంగా వైభవం వివాహం చేశారు. ఆ వివాహానికి ఈ కురు, సృంజయ, యదు, విదర్భ, కుంతి, నరేంద్రులు వీళ్ళందరూ పెళ్లిలో పాల్గొన్నారు. ఆ విందులకే అసలు లోకంలో ఉన్న వాళ్ళంతా మురిసిపోయారట. విరాటరాజు గారు ఈ కాబోయేటటువంటి వధూవరులిద్దరికీ కూడా 500 ఏనుగులు వెయ్యేసి గుర్రాలు 10,000 కాల్బలం ఇచ్చాడు. ఇది కాకుండా పాండవులకి రకరకాల మణులు హారాలు ఇచ్చాడు. ఇంకా ఈయన అందరికంటే ఎక్కువగా శ్రీకృష్ణుడు 10,000 గుర్రాలు, 5,000 ఏనుగులు, 5,000 మణుగుల బంగారు నగలు కానుక ఇచ్చాడు. ఇది కృష్ణుడి పరమాత్ముడిచ్చినటువంటి కానుకలు. ఈ కానుకలు మొయ్యడానికి లెక్కలు పెట్టడానికి మనకి టైం సరిపోదు. మన గుంటూరు అంతా కూడా ఈ కానుకలు పెట్టినా గుంటూరు సిటీ సరిపోదట, తెలిసిన మీకు. 5,000 ఏనుగులు అండి, ఏనుగులు ఎక్కడ పెడతారు సార్ ఆలోచించాలి. 10,000 రథాలు, గుర్రాలు, దాసదాసీ జనం, ఇవి కాకుండా 5,000 మణుగులు బంగారం. బంగారం అంటారా పర్వాలేదు, కొంచెం నేను జాగ్రత్తగా అట్టే పెట్టగలను మాత్రం కృష్ణుడి మీద భక్తితో ఆయన కోసం. కానీ ఏనుగుల్ని వాటి దాచద్దు. ఆ మహానుభావుడు పరమాత్ముడు ఈ విధంగా అవన్నీ ఇచ్చారు. ఎక్కడెక్కడి వాళ్ళు కూడా కానుకలు ఇచ్చారట. కుంతి నందనులట్లత్యంత విభవ మెసగ పరిణయము చేసి సుహృత్ సంతోషోజ్జలులై తదనంతరమిభంగి నడచిర నవుడు ప్రీతిన్. కుంతి నందనులు ఈ విధంగా కళ్యాణ వైభవం హాయిగా చేసుకున్నారు. వధూవరులిద్దరినీ అంతఃపురానికి పట్టుకెళ్లారు. ఆ పెళ్లిలో వచ్చిన వాళ్ళు ఒకళ్ళొకడు అభినందించుకున్నారు. ఇది నిజంగా బల పరీక్షలో ఉంది. అందరూ సైనికులతో ఏనుగులతో వచ్చారు. ఎవరికి వాళ్ళంతా కూడా సంతోషం పొందారు. ఇక్కడికి మనకి పరమ పవిత్రమైన విరాట పర్వం పూర్తవుతుంది. ఇక్కడి నుంచి వచ్చేదంతా ఉద్యోగ పర్వం అనమాట. పాండవులు ప్రయత్నించుట, ఉద్యోగం అంటే ప్రయత్నం, ఒక గొప్ప ప్రయత్నం. శ్రీకృష్ణుడు మొదలైన వాళ్ళంతా ఉపప్లావ్యంలో ఒక ప్రాంతంలో కూర్చున్నారు. అదొక పెద్ద శిబిరం. పెళ్ళికొడుకు పెళ్లికూతురు అంతఃపురంలో ఉన్నారు, వీరు మాత్రం పెద్ద శిబిరంలో కూర్చున్నారు. అప్పుడు శ్రీకృష్ణ పరమాత్ముడు అందరూ కూర్చున్నాక తాను లేచి, మహానుభావులారా, మా అన్నయ్య బలరాముడు, మా తండ్రి వసుదేవుడు, ఇంకా యాదవ వీరులు, గురువులకు గురువైన ఈ ద్రుపదుడు, ద్రుపదుడు అంటే వాళ్ళందరికీ చాలా గౌరవం, ఆయన ఎప్పుడు కూడా గురువులకు గురువు అనేవారు, అంతటి మహాత్ముడు, ఇక వృద్ధుడైన విరాటరాజు గారు, ఎంతమంది బంధువులు పరివారం అందరూ ఉండగా నేను మీకు ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. ఎంత పరాక్రమం కలిగిన ధర్మరాజు అనే ఒక ధర్మమూర్తి యొక్క మాటని జవదాటలేక ఇంతకాలం తమ పరాక్రమాన్ని జాగ్రత్తగా దాచుకున్నారు పాండవులు. లేకపోతే పాండవులు ఎప్పుడో పరాక్రమాన్ని ప్రదర్శించేవారు, వారి రాజ్యం వారికి వచ్చేది. కానీ అన్నగారన్న మాట మారు మాట్లాడకుండా, జవదాటకుండా ఇంతకాలం వాళ్ళు తమ పరాక్రమాన్ని ప్రదర్శించకుండా ఉన్నారు. ఏదో అడపాదడపాది అవసరమైతే ప్రదర్శనే, కానీ పూర్తిగా ప్రదర్శించలేదు. ఏమైతేనే ఆ భగవంతుడు వీళ్ళ ఎడల ఉన్నాడు. దైవానుగ్రహంతో 12 అరణ్యవాసం, 7 అజ్ఞాతవాసం పూర్తయింది. ఇప్పుడు మనం అందరం కలిసి వీరి రాజ్యం వీరికి వచ్చేలా చెయ్యాలి. ఇంతకాలం వీరుడు పడిన కష్టాలు మనకి తెలుసు. వీళ్ళ నాన్నగారు కష్టపడి సంపాదించిన రాజ్యాన్ని, వీళ్లు కష్టపడి కొత్తగా తయారు చేసుకున్న ఇంద్రప్రస్థం అనేటటువంటి నగరాన్ని, అన్నిటినీ కపట ద్యోతంలో దుర్యోధనాదు లాక్కున్నారు. ఇప్పుడు ఏం చెయ్యాలనగానే బలరాముడు లేచి, దుర్యోధనుడు తప్పేముంది ఇందులో, జోదానికి పిలిచాడు, మన వాళ్ళు వెళ్ళారు, ధర్మద్యోధంలో ఓడిపోయారు. కాబట్టి జోదంలో ఓడిపోవడం వీళ్ళ తప్పు కాదు, నెగ్గడం అతని తప్పు కాదు. ఎటు వచ్చిపోయినా వీళ్ళు ధర్మ మార్గంలో నడుచుకుని 12 అరణ్యవాసం, అజ్ఞాతవాసం చేశారు కనుక ఇప్పుడు వీళ్ళ రాజ్యం వీళ్ళకి రావడం ధర్మం. అది కూడా మనం వినయంగా అడగాలి. కాబట్టి కఠినంగా పలకనివాడు వినయముగా ప్రవర్తించేవాడైన ఒక దూతని పంపిద్దాం. ఆ దూత వెళ్ళి, పాపం పాండవులు దైన్య స్థితిలో ఉన్నారు, వాళ్ళు యుద్ధానికి రాలేరు, వాళ్ళ రాజ్యం ఇవ్వయ్యా అని ఒక 2 నెలల్లో 3 నెలల్లో ఆ హస్తినాపురంలో మకాం పెట్టి వినయంగా అడగాలి. కోపం తెప్పించే మాటలు మాట్లాడకూడదు. మాట్లాడకుండా దుర్యోధనుడిని ఒప్పించి రాజ్యం లాక్కోవడం నాకు ఇష్టం అన్నట్ట. ఒక్కసారి చర్రులు లేచిపోయాడు బలరాముడు అలా అనగానే సాత్యకి. కృష్ణుడి తమ్ముడైన కృష్ణుడు అన్నగారు బలరాముడు, తమ్ముడు సాత్యకి. ఈ సాత్యకి అన్నదమ్ములు పెట్టలేని చెప్పానుగా మీకు ప్రారంభంలోనే. బలరాముడు అంటే సొంతన్నగారు, వసుదేవుడు కొడుకు, సత్యకుడు అని పేరు కలిగిన ఒక ఆయన వసుదేవుడికి తమ్ముడు. వసుదేవుడి తమ్ముడైన సత్యకుని కొడుకు సాత్యకి, అందుకని కజిన్స్ అన్నమాట వీళ్ళు. ఆయన లేచి, అన్నయ్యా నువ్వు ఇంత పక్షపాతంతో తెలివి తక్కువగా మాట్లాడతావని నేను అనుకోలేదు. బలరాముడు చాలా గట్టిగా తిక్కరించాడండో, ఇంతలా బలరాముడిని ఇంతవరకు ఎవరు అలా అనలా ఆయన అన్నాడు. ఎందుకంటే అతను అర్జునుడికి శిష్యుడు, కృష్ణుడికి తమ్ముడు. కృష్ణుడికి ఏ లక్షణాలు ఉన్నాయో ఆ లక్షణములు చాలా వరకు ఉన్నవాడు. అన్నిటికీ మించి అర్జునుడి దగ్గర 1 సంవత్సర కాలం పాటు విద్యాభ్యాసం చేశాడు. అందుకే అర్జునుడిలో యుద్ధం చేసేవాడు. ఆయన యుద్ధం చేస్తే అర్జునుడేమో అనుకునేవారు. సాత్యకి మహాపరాక్రమవంతుడు. అందువల్ల ఆయన లేచి వెనక ముందు చూడకుండా, అన్నయ్య గారు చాలా తెలివి తక్కువగా మాట్లాడాడు, పక్షపాతంతో పలిగాడు, ఇంట్లో కూర్చుని కావాలని వెళ్ళాడా జోదానికి అన్నయ్య, మనవాడు ధర్మరాజు గారు, ఈ పాండవులు అన్నయ్య, ఈ భీముడి అన్నయ్య, కావాలని జోదానికి వెళ్ళలా. ఆయన తన రాజ్యం తాను చేసుకుంటున్నాడు. చేసుకుంటుంటే బలాత్కారంగా కబురు పెట్టారు. వచ్చిన తర్వాత తాను జోదమాడకుండా శకుని ద్వారా పాచికలు వేయించాడు. ఆ పాచికలు కపటమైనవి, అన్ని రకాలుగా వాళ్ళు మోసం చేశారు. ధర్మరాజు తనంత తాను నేను జోదమాడుతున్నాను, నన్ను జోదానికి పిలు అని ఒకవేళ దుర్యోధనుడి దగ్గరికి వెళ్ళుంటే ఈయన తప్పు. హాయిగా ఇంట్లో కూర్చున్నవాడిని వద్దు బాబు, జోదమల్ల ప్రమాదం అంటే వినిపించుకోకుండా రెచ్చగొట్టి కపటద్యోతమాడి పరాయి వాడి ద్వారా ఈయన ఆస్తంతా లాక్కున్నారు. పోనీ జోదంలో కూడా దుర్యోధనుడు ఆడుంటే అది కొంతవరకైన ధర్మం, దుర్యోధనుడు కాదు ఆడింది, శకుని చేత ఆడించాడు. ఈ విధంగా ఈయన్ని మోసం చేసి పోని మోసం చేశారు, రాజ్యం లాక్కున్నారు. అక్కడ తాకకుండా ద్రౌపది యొక్క చీరలు లాగుతారా, ఇష్టం వచ్చినట్టు ఆ కర్ణుడు వీళ్ళు ప్రేలుతారా, ఇన్ని ప్రేలినా ఆనాడు మా గురువుగారు అర్జునుడు రెచ్చిపోలేదు, ధర్మానికి నిలబడ్డాడు. అటువంటి వాళ్ళేమో ఇప్పుడు వెళ్ళి చేతులు కట్టుకుని వినయంగా మా డబ్బులు ఇవ్వండి, మా డబ్బులు ఇవ్వండి అని యాచించాలన్నాడండి ఆయన. అడుక్కోవాలా వీళ్ళు వెళ్ళి, ఆ కర్మ మనకు లేదు. కొండ బద్దలు కొట్టినట్టుగా అక్కడికి వెళ్ళి రాజ్యం ఇమ్మని అడుగుదాం, ఇచ్చాడా సరే సరే, ఇవ్వకపోతే నేనున్నాను చాలు, మీరు ఎవరు రాకపోయినా, నేను అర్జునుడు ధర్మరాజు భీముడు మేం చాలు. గొప్ప అద్భుతమైన పద్యం చెప్పాడు తెలుసు ఆయన. దైన్యము దక్కి దోత ఉచితంబుగ పాండు నృపాలు పాలు రాజన్యవరుణుడు ధర్మజుడు సమ్మతి వేడెడు నన్న లోక సామాన్య విధింతగంగ గరిమంబున ఇచ్చిన పుచ్చి కొందము అన్యోన్య విరుద్ధ భాషణములాడిన తత్ఫలమాతడందెడిన్. మనకి దైన్యం అక్కర్లా, దేనంగా బాబు మా రాజ్యం, అమ్మా మా రాజ్యం అనవలసిన కర్మ మనకేమిటి, అన్నయ్య గారు అలాంటి మాటలు మాట్లాడతాడేమిటి, కాబట్టి దైన్యం వద్దు, మన దూతని పంపుదాం, ఉచితమైన మాటలు మాట్లాడదాం, టీవీగా మాట్లాడదాం, మేము ధర్మం ప్రకారం నడుచుకున్నాం, ధర్మంగా మా రాజ్యం మాకేమో అడుగుదాం. అలా ధర్మరాజు గారు, అసలు అలా అడగడం కూడా నాకు ఇష్టం లేదు, అయినా ఈ అన్నయ్య అన్నాడు కాబట్టి ఆ పని చేద్దాం, అందరూ ఎలా అడుగుతారో అలాగే అడుగుదాం, అది లోక సామాన్య విధి, నలుగురు నడుచుకునే మార్గంలో వెడదాం. వాడు గరిమంబుననిచ్చిన వాడు కూడా ధర్మంగా టీవీగా ఇస్తే పుచ్చుకుందాం, మనకి రావలసింది మనం టీవీగా పుచ్చుకుందాం, వాడు తలంచక్కర్లా మనము తలవంచక్కర్లా, ధర్మ ప్రకారం మన రాజ్యం పుచ్చుకుందాం. కాదు అన్యోన్య విరుద్ధ భాషణ మాట్లాడాడు అనుకుందాం, వాడు నేనివ్వను అన్నాడు, మా తప్పు లేదన్నాడు అని కాసేపు అనుకుందాం, వాడు అలాగే అంటాడు గనక, వాడు అలా అన్నాడా తత్ఫలమాతడందడని దానికి తగిన ఫలితం వాడు అనుభవిస్తాడు. ఎవరక్కర్లేదు, మేం యాదవ సైన్యంతో వెడితే చాలు అనగానే ద్రౌపదుడు లేచి ఇది సరి అయిన మాట, బలదేవుడు తప్పు చెప్పాడని నేను అన్నగాని ఇప్పుడు ఆ మాటలు అనవలసిన మాటలు కావు, ఆయన మహాత్ముడు, ఆయన ఎందుకన్నాడో, కానీ మనం క్షాత్రం కలిగిన వాళ్ళం, క్షత్రియ యోధులం, ఒకటి చేతిలో మోసపోయాం, వాడి దగ్గరికి వెళ్ళి దీనంగా అడుక్కోవలసిన అవసరం లేదు, మనం టీవీగా అడుగుదాం, మీకు అభ్యంతరం లేకపోతే ఓ పని చేస్తాను, నాకు ఒక పురోహితుడు ఉన్నాడు, ఆయన బాగా చదువుకున్నాడు, మా పురోహితుడిని ముందుగా దూతగా పంపుతాను, ఆయన చెప్పవలసిన నాలుగు మాటలు స్పష్టంగా చెబుతాడు, ఆ మాటలు అర్థం చేసుకుని ధృతరాష్ట్రుడు లేక దుర్యోధనుడో ఎవరో ఒకళ్ళు ధైర్యం చేసి మన వాటా మనకిస్తే అది పుచ్చుకుందాం, లేదా అప్పుడే తెలుసుకుందాం అనగానే అందరూ శభాష్ అన్నారు. పాప బలరామరావు బలరా, ఇంకొక ముక్క మాట్లాడితే ఒట్టు బలరాముడు, అంత బలదేవుడు కూడా ఖిన్నుడైపోయాడు. నేనేమో దుర్యోధన పక్షపాతంతో మాట్లాడానని వీళ్ళు అనుకుంటున్నప్పుడు ఇంకెందుకు నేను మాట్లాడటం అని అస్సలు మాట్లాడితే ఒట్టు, ఆ రోజు నుంచి ఆయన ఒక్కనాడు ఏం మాట్లాడడం మానేశాడు. నిజంగా అది పక్షపాతమే, ఎందుకో తెలియదు కానీ మరి బలరాముడికి మొదటి నుంచి దుర్యోధనుడు అంటే చాలా ఇష్టం. ఒకప్పుడు బలరాముడు సత్యభామ తండ్రి అయిన సత్రాజిత్తు అనేవాడిని చాలా కాలం క్రితం, ఇది ఒక చిన్న విషయం చెప్పాలి ఇక్కడ మీకు, అది చెబితే కానీ అసలు విషయం అర్థం కాదు. సత్యభామ తండ్రి సత్రాజిత్తు, ఆ సత్రాజిత్తుని శమంతకమణి కోసమని ఒక దుర్మార్గుడు చంపి అవతలు పారేశాడు. ఆ దుర్మార్గుడు చంపగానే ఈ దుర్మార్గుడు మా నాన్నని చంపాడు, వీణ్ణి చంపితే కానీ నేను మా నాన్నగారికి శవదహనం చెయ్యను, సంస్కారం చెయ్యను అని కఠోరంగా ఒక శపథం చేసింది సత్యభామ. దాంతో ఏమైపోయింది, మళ్ళీ కృష్ణుడు వచ్చేదాకా ఈ శవాన్ని తగలబెట్టకుండా ఓ తైల ద్రోణిలో పెట్టారు, నూనె పెట్టిలో పెట్టారు. ఆ నూనె పెట్టిలో ఉండగా ఈలోపు రాజసూయాగం పూర్తి చేసుకుని శ్రీకృష్ణ పరమాత్ముడు బలరాముడితో పాటు నగరానికి వచ్చాడు. రాగానే వెంటనే సత్యభామ వెళ్ళి మా నాన్న సత్రాజిత్ అండి, ఆ సత్రాజిత్తుని పరమ దుర్మార్గుడైనటువంటి ఆ కృతవర్మ యొక్క మిత్రుడు కాతరుడు అనేటటువంటి వాడు సంహరించాడండి, వాడిని చంపిరండి అనగానే వాడు కంగారు పడిపోయాడండి ఈలోపు, కంగారు పడిపోయి అక్రూరుడి దగ్గరికి వెళ్ళి ఆ తర్వాత మళ్ళీ కృతవర్మ దగ్గరికి వెళ్ళి నేను కృష్ణుడితో యుద్ధం చేయాలనుకుంటున్నాడు, కృష్ణుడు నన్ను చంపేస్తాడు, రక్షించండి రక్షించండి అంటే మేమెక్కడ కృష్ణుడితో యుద్ధం చేస్తామన్నారు. దాంతో వాడు పారిపోయాడు, కృష్ణుడు వెంటబడ్డాడు, బలరాముడితో కలిసి చక్రంతో వాడిని చంపేశాడు. చంపేసినా వాడి దగ్గర మాత్రం మణి కనపడలేదు. కనపడకపోతే కృష్ణుడు నేను వెనక్కి వెళ్ళిపోతాను అన్నాడు. అప్పుడు బలరాముడు ఏమన్నాడు తెలుసా, మనం తెలియకుండానే ఈ దుర్మార్గుడిని సంహరించడానికి ఈ శతధన్వుడు లేక కాతరుడు అని పేరు వాడికి, చాలాసార్లు మీకు ఎదురు చెప్పాను, వాడి పేరు శతధన్వుడు, మరియు వాళ్ళ నాన్న కృతుడు గనక కృతుడు కొడుకు కాతరుడు. ఈ శతధన్వుడు అనేటటువంటి వాడు మణెత్తుకుపోయిన మాట నిజం, వాడిని నువ్వు చంపావు, చంపావు గనక నువ్వు ఇంటికెళ్ళి సత్యభామకి విషయం చెప్పి మీ మామగారికి శవదాహన సంస్కారం చెయ్యి. మనం వెనక ముందు చూసుకోకుండా మిథిలా నగరానికి వచ్చాం. ఈ మిథిలా నగరాన్ని జనకుడు పరిపాలిస్తున్నాడు, జనకుడు నాకు ప్రియభక్తుడు, అతనికి పాఠం చెబుతాను అని ఆ జనకుని మిథిలా నగరానికి బలరాముడు వెళ్ళాడు. బలరాముడు వెళ్ళగానే మిథిలా నగరాధీశ్వరుడు జనకుడు ఎంతో భక్తితో వచ్చి ఆయన తన సింహాసనం మీద కూర్చోబెట్టి, గురువుగారండి మీరు యోగులు, ఎందుకంటే పాములలో ఆదిశేషుడు ఆయన, ఆదిశేషుడి కంటే యోగశక్తి ఎవరికీ లేదు, కుండలిని శక్తి ఆయన, యోగీశ్వరుడు ఆయన, అందుకని మీరు నాకు యోగ శాస్త్రం చెప్పండి అన్నట్ట. 6 నెలల పాటు మిథిలా నగరంలో ఉండి ఏది శతధనుడు చచ్చిపోయాక బలరాముడు ఆయనకి రోజు యోగ శాస్త్రాన్ని చెప్పేవాడు. యోగ శాస్త్రం రాత్రిపూట నేర్చుకుంటే ఎక్కువ మంచిది, ఎందుకంటే యోగులకి రాత్రి పగలతో సమానం. యానిశా సర్వభూతానాం తస్యాం జాగర్తి సంయమి, భగవద్గీతలో చెప్పలా, అందరం రాత్రి అనుకున్నప్పుడు తస్యాం ఆ రాత్రి అందు సంయమి, ఇటువంటి సంయమవరులైన యోగులు జాగర్తి మెలకుగా ఉంటారు. మనం నిద్రపోతున్నప్పుడు వాళ్ళు నిద్రపోరు తెలుసా, యోగాభ్యాసం చేస్తారు. అందుకని రాత్రిపూట యోగ శాస్త్రమును బలరాముడు మిథిలా నగరాధీశ్వరుడు జనకుడికి చెప్పాడు. ఇది తెలుసుకుని అక్కడికి వచ్చేసాడు దుర్యోధనుడు. వాడన్నాడు, నైట్ టైం మీ ఎడ్యుకేషన్ చేసుకోండి, పగటిపూట నాకు గదాయుద్ధాన్ని ఏర్పడి అన్నాడు. 6 నెలల పాటు గదాయుద్ధాన్ని ఈ దుర్యోధనుడు బలరాముడి దగ్గర అక్కడ నేర్చుకున్నాడు అనమాట. అక్కడ అద్భుతమైన పద్యం రాస్తారు పోతన గారు భాగవతంలో అనమాట. ఏమని, లలిత గదాయుద్ధ కౌశలము తగనేర్చన్ చలమున గాంధారేయుడు, లలిత గదాయుద్ధ కౌశలము తగనేర్చన్ హలిచే ఆశ్రిత నిర్జర ఫలిచే త్రైలోక్య వీర గణ భట బలిచేన్. పట్టుదలతో, చలము అంటే పట్టుదలం, మూర్ఖపు పట్టుదలతో, అంటే ఇంక నిద్ర కూడా పోకుండా తిండి మానేసి 6 నెలల పాటు సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం దాకా గాంధారీ పుత్రుడు మహాయుద్ధ కౌశలం నేర్చుకున్నాడు, గదాయుద్ధాన్ని పూర్తిగా నేర్చుకున్నాడు. బలరాముడి కంటే గదాయుద్ధంలో గొప్పవాడు మరొకడు లేడు. అదంతా పూర్తిగా 6 నెలల పాటు మొండిగా నేర్చుకున్నాడు. ఎవరి చేత? హలాయుధారి చేత. త్రైలోక్య వీర భట గణ బలి అట, 3 లోకాల్లో అటువంటి బలి లేడు, అటువంటి బలవంతుని ద్వారా. అన్నిటికంటే ఆశ్రిత నిర్జర ఫలి, ఎవరైనా తనని ఆశ్రయించుకుంటే వారికి కల్పవృక్షంలో కోరికలు తీరుస్తాడు. కల్పవృక్షానికి ఒక బలహీనత ఉంది, ముందు వచ్చిన వాడే తనకి శిష్యుడు, తర్వాత వచ్చిన వాడు ఎంత గొప్పవాడని అక్కర్లేదు. ముందు రావడం వల్ల వీణ్ణి కల్పవృక్షంలో అనుగ్రహించాడు. అప్పటి నుంచి ఈ దుర్యోధనుడు అంటే చాలా ఇష్టం. ఇక్కడ తమాషా జరిగింది. ఒక రోజున దుర్యోధనుడు 8 అడుగులు పైకెగిరి బలరాముడి వీపు మీద గత్తో కొట్టాడు యుద్ధరంగంలో. గురువుగారిని పడగొట్టాడు. గురువుగారు మెచ్చుకుని, గురువుని పడగొట్టావు చాలా సంతోషమే, ఎంత నీ యుద్ధ నైపుణ్యం ప్రదర్శించినా గురువుని పడగొట్టకూడదు, పడగొట్టావు, అది కూడా నాకు ఇష్టమే, కానీ ఒక్క విషయం చెబుతున్నాను విను, యుద్ధరంగంలో గదాయుద్ధంలో 8 అడుగులు ఎగరకూడదు, ఎగిరితే నీ తొడలు అవతల వాడి గదకి దొరుకుతాయి, అప్పుడు నీ గదలు ఆ గదాఘాతానికి నీ తొడలు విరుగుతాయి, జాగ్రత్త. కాబట్టి యుద్ధంలో ఎప్పుడు, ఏ యుద్ధంలో, గదాయుద్ధంలో పైకి ఎగరకూడదు, మన తొడలు అవతల వాడి గదాఘాతమునకు అందేటట్టు ఎగరకు, ఇదొక్కటే నీ దగ్గర ఉన్న బలహీనత, ఎప్పుడు కూడా 3 అడుగుల కంటే ఎగరకూడదు, జాగ్రత్త సుమాని హెచ్చరించి తనని కూడా వీపు మీద దెబ్బ కొట్టిన కారణం చేత వాడి మీద ప్రేమ పెంచుకున్నట్ట. మనమైతే తిట్టుకుంటాం, కానీ అలా తిట్టుకోలే. ఈ రోజు నుంచి నువ్వు నా ప్రథమ శిష్యుడు అన్నాడు. ఇక ఆ రోజు నుంచి అధమ శిష్యుడిని ప్రథమ శిష్యుడిగా భావించి వాడి కోసం ఏదైనా చేసేవాడు ఆయన. అందుకే బలరాముడికి ఈ పక్షపాతం. దాంతో ఆయన మారు మాట్లాడలేదు. ఇప్పుడు ఏమన్నారు మహానుభావులైనటువంటి ఈ శ్రీకృష్ణుడు మొదలైన వాళ్ళు, ద్రుపద నువ్వు పురోహితుణ్ణి రాయబారిగా పంపించు, ఇంకా ఆ పనంతా నీది, నువ్వు మాకందరికీ తండ్రితో సమానం, వయస్సులో పెద్దవాడివి, పాండవులకు కూడా మామగారివి, ఇప్పుడు ఇక్కడికే మేము చాలా రోజులైంది, ఇక్కడికి వచ్చి పెళ్లి చూసుకుని ఇక్కడ ఉండిపోయాం, కాబట్టి మేము ఈ అభిమన్యుణ్ణి, అభిమన్యుడి భార్యని, మరికొంతమందిని వెంట పెట్టుకుని ద్వారక వెడతాం, సమయానికి వెళ్ళి వస్తాను, ప్రస్తుతానికి మేము ద్వారక వెళ్ళిపోతాం అని ద్వారకకి వెళ్ళిపోయారు కృష్ణాదులు. ద్రౌపదుడో పురోహితుణ్ణి పాండవరాయి వారిగా పంపాడు. ఈ ఎవరిదారిని వాళ్ళు వెళ్ళారు, ఈలోపు అక్కడ దుర్యోధనుడు ఇంకా యుద్ధానికి వెళ్ళి తీరాలి. శ్రీకృష్ణుడు పాండవులకి సాయం చేస్తే అది నాకు ప్రమాదం, ఖాయంగా కృష్ణ సాయం పాండవులకు వెడుతుంది, ఆ సాయం నాకు ప్రమాదం, కృష్ణుడిని నా వైపు తిప్పేసుకోవాలి అని వాడు చాలా తెలివితేటలతో ఏం చేశాట, కృష్ణుడి సహాయం వర్ధించడానికి బయలుదేరాడు. తక్కిన వాళ్ళందరి దగ్గరికి దూతలు పంపాడు, అందరి దగ్గరికి దూతలు పంపాడు కానీ ఒక్క కృష్ణుడి దగ్గరికి మాత్రం స్వయంగా బయలుదేరాడు. సరిగ్గా అదే సమయానికి ధర్మరాజు, అర్జున శ్రీకృష్ణుడి సాయాన్ని దుర్యోధనుడు లాక్కుంటాడేమో, ఎందుకైనా మంచిది, మనం మన ధర్మంగా ఒక్కసారి వెళ్ళి మనకి సాయం చేయమని అడగాలి, నువ్వు పరుగు పరుగును వెళ్ళి నాకు తెలిసింది దుర్యోధనుడు కృష్ణుడి దగ్గరికి వెడుతున్నాడు యాదవుల్ని తనకి సాయం చేయమని అడగడానికి, దుర్యోధనుడు వెళ్లేలోపు నువ్వు కూడా వెళ్ళు, కృష్ణుడిని మన వైపు తిప్పుకోవాలి, కృష్ణుడు వాడికి తొందరపడి వరం ఇవ్వడు, అయినా మన ప్రయత్నం మనం చెయ్యాలన్నట్ట. అంటే ఇటు దుర్యోధనుడు ఇటు అర్జునుడు ఇద్దరు కూడా కృష్ణుడిని సాయం అడగడానికి ద్వారక వెళ్లారు. ద్వారకకి ప్రయాణం చేయాలిగా, అలా కంటిన్యూస్గా ప్రయాణం చేస్తున్నారు, నైట్ జర్నీ చేస్తున్నారు. రేపు మళ్ళీ 6:30కి మనం ఆ ప్రయాణం యొక్క విశేషాలతో కలుసుకుంటాం. అద్భుతమైన ఘట్టాలతో ఈ ఉద్యోగ విజయాలు తెలుసుకుందాం. మళ్ళీ రేపు కలుసుకునేదాకా స్వస్తి.